థ్యాంక్ యూ కృష్ణ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఈరోజు మన హైదరాబాద్ రాజేశ్వరి ఆంటీ మాట్లాడతారు. హలో ఆంటీ, మాకు పని ఎక్కువ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని పెట్టేసుకుందాం అనుకుంటున్నాం. సో ఆంటీ అడగటానికి, మేము ఆంటీ ముందే అన్నారనమాట, అమ్మ ఎప్పుడన్నా ఒక వారం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఏదైనా చెప్పాలి అంటే గనక నాకు ముందు చెప్పక్కర్లేదు, ఒక గంట ముందు చెప్పినా చాలు అన్నారనమాట. సో ఆ భరోసా మాకు ఒక రాజేశ్వరి ఆంటీ ఇవ్వగలిగారు. అంటే నిర్విరామంగా కృషి సబ్జెక్ట్ పట్ల. అంటే ఆంటీ, అంటే లాస్ట్ టైం కూడా గురు పుట్టినరోజు పాపం మీతో, అంటే ఆ 1 అవర్ ఇలాగే బఫర్ కోసమే మిమ్మల్ని తీసుకోవడం జరిగింది, అది జస్టిస్ కాదు. సో నాన్నగారితో మీ అనుబంధం తర్వాత, మీ ప్రయాణం ఆయనతో చెప్పిన తర్వాత సబ్జెక్ట్ మన, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి టీచింగ్ చేస్తున్నారు, ఎస్ఆర్ నగర్లో చేస్తున్నారు, ఆన్లైన్ ప్రసంగాలు చేస్తున్నారు, రాజమండ్రి అవసరమైతే ఊళ్ళు కూడా వెళ్ళి సబ్జెక్ట్ చెప్పొస్తున్నారు. నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 3-4 రోజులు ఉంటే ఎప్పుడు చూసినా నాన్నగారి సమక్షంలో కూర్చుని రాసుకోవడం, తర్వాత భక్తులకి ఆ రాసుకున్నది చెప్తూ ఉండడమే ఎక్కువ మేము చూసాం ఆంటీని. ఎప్పుడు ఒక నోట్బుక్ చేతిలో ఉంటుంది, ఎవరో ఒకరికి సబ్జెక్ట్ చెప్తూనే ఉంటారనమాట. సో ఆవిడ చుట్టూ జనం ఉంటారు ఎప్పుడు. నాన్నగారు లోపలికి రెస్ట్కి వెళ్ళారు అంటే రాజేశ్వరి అంటే పుస్తకంతో చుట్టూ భక్తులు ఉంటారనమాట. అండ్ సబ్జెక్ట్ను కూడా చాలా చక్కగా వివరంగా అర్థమయ్యేలాగా చెప్తారు. సో అండ్ ఇప్పుడు మన మలక్పేట లక్ష్మి గారు చాలా కృషి చేసి ఒక 15 ఏళ్ల క్రితం నుంచి మొదలుపెట్టి 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఇంకా ఎక్కువేనేమో అందరి ఈ భక్తుల అనుభవాలన్నీ తీసుకుని సేకరించి ఆవిడ దగ్గర పెట్టుకుంటే తర్వాత మన విజయ్ తీసుకుని దాన్ని అన్ని ఒక క్రమంలోకి తీసుకొచ్చి తర్వాత మళ్ళీ గ్రీష్మ వెబ్సైట్ స్టార్ట్ చేసి అవన్నీ ఒక్కొక్కటి తెలుగుని ఇంగ్లీష్లోకి చేసి మళ్ళీ పిక్చర్స్తో పాటు ఆర్టికల్స్ చేసి వీళ్ళందరూ ఇలా కృషి చేస్తూ ఉంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా చాలా మొత్తం వెబ్సైట్లో ఉన్న బుక్స్, బహుశా ఇందాక విజయ్ అంటున్నాడు అనమాట, చాలా దగ్గర 40 పుస్తకాలకి వెనకాల బ్యాక్ బోన్ ఆంటీయే అని. తను రాసిన మన నాన్నగారి పుస్తకం కూడా ఎక్కువ కాంట్రిబ్యూషన్ రాజేశ్వరి గారిదే. అంటే స్క్రీన్ వెనకాల ఉండి ఆవిడ కనపట్లేదు కానీ బహుశా 50% కన్నా ఎక్కువ కృషి రాజేశ్వరి ఆంటీదే. స్క్రీన్ మీదకి కనిపించిన వాళ్ళకి కాకుండా అంతవరకు వెనకాల ఉంది అని. ఇప్పుడు సినిమా చూసినప్పుడు సినిమా చూసి బాగుంది అనుకుంటాం, కానీ దాని వెనకాల కృషి ఎంతమందిదో ఉంటే తప్ప అది సక్సెస్ కాదు. అలా రాజేశ్వరి ఆంటీ చాలా, అంటే వెబ్సైట్లో ఉన్న ఆర్టికల్స్కి బుక్స్కి వెనకాల ఆవిడ హస్తం ఉందన్నమాట చాలా. అంటే నిరంతరం కృషి చేస్తూ విజయ్కి ఏది కావాలన్నా ఆవిడ సహకరిస్తూ క్యాసెట్స్, ఇప్పుడు రామాయణం, రాముడి గురించి విజయ్ అంటే విజయ్ చాలా చాలా పుస్తకాలు రాశాడండి. విజయ్ కూడా స్క్రీన్ మీద కనపడలేదు, ఊరికే మన నాన్నగారి పుస్తకం వచ్చాక అందరూ అడిగితే విజయ్ అంటే తెలియడం తప్ప తన పేరు కూడా ఎక్కడ కనపడలేదు. ఆంటీ విజయ్ చేసిన కృషి, ఈరోజు వెబ్సైట్ ఏదైతే ఉందో, అంటే మెయిన్ కృషి విజయ్దైతే, వెనకాల సపోర్ట్గా ఉండి తల్లిలాగా అడిగిందల్లా తనకి సప్లై ఇస్తూ, ఏది అడిగినా కూడా కాదు అనకుండా రాత్రి పగళ్ళు కష్టపడి రాముడు గురించి ఒక పుస్తకం చేద్దాము, నాన్నగారు చెప్పిన మాటల్లో రాముడు గురించి, అంటే ఆ రాముడు గురించి మొత్తం స్పీచెస్ నాన్నగారి అన్నీ విని రాముడు సందర్భం ఎక్కడెక్కడైతే ఉందో అది తీసుకుని దాన్ని ఇస్తే అది మళ్ళీ సీక్వెన్స్ లో పెట్టి దాన్ని అందంగా చేసి దాన్ని ఒక పుస్తకం కింద విజయ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు నాన్నగారు ఉన్నప్పటి నుంచే ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న వర్క్, ఈ రోజు మనం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో భక్తులు అందరూ, మొత్తం నాన్నగారు భక్తులు అందరూ ఈ రోజు మనకున్న 4-5 గ్రూపుల్లో ఈ కంటెంట్ కానీ, యూట్యూబ్ లో పెట్టిన కంటెంట్ కానీ, వెబ్సైట్ లో పెట్టిన కంటెంట్ కానీ వీళ్ళంతా మూలస్తంభాలు. మూలస్తంభాలే కాదు, నిరంతరం కన్స్ట్రక్షన్, ఇప్పుడు బిల్డింగ్ ఊరికే ఫౌండేషనే కాకుండా కట్టడానికి కూడా వీళ్ళే సహకరిస్తున్నట్టు, ఐ మీన్ ఇప్పుడు ఏదైతే మనం కన్స్ట్రక్టివ్ గా నాన్నగారి వర్క్ జరుగుతోందో దానికి వీళ్ళందరూ ఫౌండర్స్, అండ్ దెన్ నిరంతరం కాంట్రిబ్యూషన్ కూడా, అంటే నిర్విరామంగా, అందుకే నిర్విరామంగా అన్నాను, రెస్ట్ లేకుండా నాన్నగారు వర్క్ చేసే వాళ్ళలో ప్రముఖులు. సో చాలా గర్వంగా ఉందండి మిమ్మల్ని, అంటే అందరూ నాన్నగారు భక్తులే, అందరూ ఆయన అనుగ్రహానికి పాత్రులమే, కానీ అందరినీ ఆయన వర్క్కి ఎంచుకోలేరు కదా. సో అలా వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, మీరు సమానంగానే అనుకున్నా కూడా వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ గురించి చెప్పి నాన్నగారితో అనుబంధం, అప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం.
అలాగేనమ్మా, వీడియో ఆఫ్ చేసేనమ్మా.
అలాగే ఆంటీ, అలాగే.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఉషా అన్నట్టు నాన్నగారు మన జీవితంలోకి వచ్చాక ఇంకా నాన్నగారే ఉంటారు, మనం ఉండం వెనక్కి తిరిగి చూసుకుంటే. భౌతికం, ఆధ్యాత్మికం అన్నీ కూడా నాన్నగారి అధీనమైపోతాయి. ఎంతో ప్రేమగా నాన్నగారు సవరిస్తూ మనల్ని శాంతిలో నిలబెడుతూ మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. నాన్నగారే ఉంటారు, మనం ఉండం వెనక్కి తిరిగి చూసుకుంటే. వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది, వినిపిస్తుంది. కనుక అమ్మా ఉషా వినిపిస్తుంది కదమ్మా?
వినిపిస్తుంది ఆంటీ, బ్రహ్మాండంగా వినిపిస్తుంది.
ఉషా
ఆంటీ, ఆంటీ బాగా వినిపిస్తుంది.
హలో,
బాగా వినిపిస్తుంది ఆంటీ.
సరే సరే సరే. అలాగా నాన్నగారు మొట్టమొదటి ముందర భగవానే వచ్చారమ్మా జీవితంలోకి. ముందర భగవాన్ వచ్చారు జీవితంలోకి. ఎలా వచ్చారు? మా నాన్నగారిని భగవాన్ని కూడా దేహమిచ్చిన తల్లి ఆవిడ ద్వారాన్ని వాళ్ళిద్దరూ కూడా ఈ జీవితంలోకి రావడం జరిగిందమ్మా.
ఓకే ఓకే.
నీ వాయిస్ నాకు ఎందుకో స్లోగా వినిపిస్తోంది ఉషా.
ఇప్పుడు ఇప్పుడు
ఐ డోంట్ నో వై. పర్వాలేదులే, నా వాయిస్ వినిపిస్తుంది కదా.
మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది నాది.
ఓకే ఓకే, ఎందుకంటే నీ మాటకు నేను ఏదైనా సమాధానం చెప్పలేకపోతే, లేకపోతే ఉండు ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటాను.
పెట్టేసుకోండి బెటర్.
ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు.
అవును,
మా అమ్మ రాజమండ్రిలో ఉండేవారు ఆవిడ.
ఓకే,
రాజమండ్రిలో ఉండి ఒక సంవత్సరం 95-96 నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు, ఆ సుందర చైతన్యానంద భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారం బోధించారు ఆయన. సుందర చైతన్యానంద 95లోనో 95-96 నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు. బోధించేటప్పటికి ఒక రోజున అమ్మ ఫోన్ చేశారు. అమ్మ ఫోన్ చేసి కాగితం పుస్తకం తెచ్చుకో, పుస్తకం పెన్ను తెచ్చుకో, ఇది రాసుకో, ఇది రాసుకో, ఇది రాసుకో అన్నారు ఫోన్ చేసి. అబ్బాయి ముసలాడికి ఆదస్యం ఎక్కువైపోయింది అనుకున్నాను, అనుకుని తెచ్చుకున్నాను. ఎదిరించే అలవాటు లేదు, సరే తీర్చుకునేటప్పటికి కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మకి ఇంపరం కర్మ తజ్జడం. ఇది రాసుకో అన్నారు ఆవిడ, ఇది రాసుకో, నువ్వు ఇది రాసుకో అని ఆవిడ ఫోన్ లో చెప్పారు నాకు.
మీ మదర్
అమ్మ ఆధ్యాత్మిక పరిచయం అంతా కూడా తెలుగురు అమ్మేనమ్మా. మా అమ్మగారు జ్ఞాన మార్గం, బ్రాహ్మలు ఆచారాలు ఇవన్నీ అస్సలు పట్టించుకునేవారు కాదు. ప్రవర్తన 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 సరిగ్గా ఉండాలి, ప్రవర్తన సరిగ్గా ఉండాలి అనేవారు ఎప్పుడు ఆవిడ. జీవితంలో ఏదైనా ఎగుడు దిగుళ్ళు వచ్చినా కూడా రామాయణంలో రాముడు అలా ప్రవర్తించాడు, సీతాదేవి ఇలా ప్రవర్తించింది, రాముడు అలా చెప్పాడు, భీష్ముడు ఇలా ప్రవర్తించారు, ధర్మరాజు ఇలా ప్రవర్తించారు, కృష్ణుడు ఇలా చెప్పాడు, అలా సవరించుకోవాలి అని ఎప్పుడు శాస్త్ర ప్రమాణంగానే నీ జీవితాన్ని దిద్దుకో అని ఎప్పుడు ఆవిడ సలహా ఇస్తూ ఉండేవారు అన్నమాట.
అద్భుతం.
ఆవిడ 5వ తరగతి చదువుకున్నప్పటికీ కూడా సంస్కృతం చాలా బాగా చదివి అర్థం చేసేసుకునేవారు. తెలుగు మంచి గ్రాంధికమైన తెలుగు చక్కగా చదివి అర్థం చేసుకునేవారు, చాలా ఇష్టం. ఆధ్యాత్మిక పరంగా కూడా ఆవిడ జ్ఞాన మార్గం, ఆవిడది భక్తి మార్గం కంటే కూడా జ్ఞాన మార్గంలో ఎక్కువగా సలహాలు ఇచ్చేవారు, ఆవిడ అలా జీవించి కూడా చూపించేవారు. దాంతో ఆవిడ ఆ సుందర చైతన్యానంద గారు ఉపదేశ సారం బోధించారు అక్కడ రాజమండ్రిలో. సరే ఈవిడ విని అయ్యే బాబు అసలు ఏమిటి అసలు ఆ మహర్షి ఏంటి ఆ కథ అంతా చెప్పారు ఆయన, అయ్యే బాబు అసలు ఎంత అద్భుతంగా ఉంది ఇది అని చెప్పేసి వెంటనే ఆవిడ కొంచెం త్వరలోనే ఎన్నో కొన్ని నెలలకి వాళ్ళ అక్కయ్యని వాళ్ళ ఇంకో అక్కయ్య గారి అమ్మాయిని తీసుకుని అరుణాచలం వెళ్ళిపోయారు ఆవిడ. వెళ్ళిపోయి ఒక 1 వారం రోజులు ఉండొచ్చారు. ఉండొచ్చి ఇంక అసలు అయ్యే బాబు అసలు ఏంటో అసలు ఆ మహర్షి ఏంటి అసలు ఆ ఆశ్రమం ఏంటి ఆ ఆదరణ ఏంటి అసలు ఏమిటి అసలు ఇంత అద్భుతంగా ఉంది, మనం అంతా అయిపోయిన తర్వాత మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు, ఇంత కట్టాలి అనేవి రూల్స్ ఉండవు, ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ నుంచోకూడదు, ఈ లాన్ లో నడవకూడదు, ఈ అరుగు మీద కూర్చోకూడదు, ఏ రూల్స్ ఉండవు అక్కడ, చాలా బాగుంది అక్కడ అని వచ్చి ఆవిడ చాలా ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఎప్పుడు మా డాక్టర్ గారు కూడా మేము ఎప్పుడైనా తీర్థం స్వార్థం అనమాట, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఏదో గుడికి లేకపోతే ఒక గుడి ఉన్న క్షేత్రానికి, మామూలుగా పర్సనల్ గా సరదాగా వెళ్ళడానికి కూడా మేము ఒక గుడి ఒక క్షేత్రం ఎంచుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అలాగే ఎప్పుడు గుళ్ళు గోపురాలు అంటే తిరుగుతూ ఉంటారు మీరు, నువ్వు మీ ఆయన కానీ రమణాశ్రమం వెళ్ళండి, రమణాశ్రమం వెళ్ళండి, చాలా బాగుంది, చాలా బాగుంది అని వాడు బాగా చెప్పారు. సరే 1998 దసరాల్లో సెలవులు, పిల్లలకి సెలవులు ఉన్నాయని చెప్పి ఫస్ట్ టైము రమణాశ్రమం వెళ్ళాం. రమణాశ్రమం వెళ్తే ఆశ్రమం చూడగాని ఆ గేటు చూడగాని వెక్కి 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 ఏడుపు వచ్చేసింది, ఎందుకో తెలియదు ఫస్ట్ టైం చూడగాని. అది తర్వాత నాన్నగారికి వచ్చాక తెలిసింది అది ఏదో పూర్వజన్మ అనుబంధము అని, అప్పుడేం తెలియలే. సరే అయిపోయింది, అక్కడ ఉన్నాము, అక్కడ ఉన్న తర్వాత ప్రదక్షిణం చేశాము డాక్టర్ గారు నేను కలిసి. చేస్తున్నప్పుడు ఆయన చెప్పులు తీసుకొచ్చారు, చెప్పులు తీసుకొస్తే ఆయన షూస్ వేసి ఇంట్లోనే ఆయన చెప్పులు లేకుండా నడిచేవారు కాదు, అందుకని ఆయన షూస్ వేసుకొచ్చారు, చెప్పులు నా కోసం పట్టుకొచ్చారు. అంటే నేను నాకు కొంచెం సెంటిమెంట్ అండి, చెప్పులు వేసుకోకూడదట, నేను వేసుకోను, ప్లీజ్ దయచేసి తీసుకురాకండి చెప్పులు అని నేను చెప్పాను. చెప్పినా కూడా తీసుకొచ్చారు ఆయన. సరే ఇంతకీ ఆయన షూస్ కట్ చేస్తే చివరికి ఆయనే వేసుకున్నారు, అది వేరే సంగతి. సరే మొత్తానికి అలా ప్రదక్షిణం చేస్తాం, కొండ మీదకి వెళ్ళాం. ఇంకా కొండ మీదకి వెళ్తున్నప్పుడు చిరుషుకి ఎదుకు వచ్చిన వాంతి అయింది, వాంతి అయితే డాక్టర్ గారు ఉండిపోయారు, నేను ఉదయం కలిసి కొండ మీదకి వెళ్ళాం. కొండ మీదకి వెళ్తూ ఉంటే వెళ్ళొద్దు దానికి వాంతి అయింది కదా వెళ్ళొద్దు అంటే అయ్యో మళ్ళీ అవకాశం వస్తుంది కదా నేను వెళ్లాల్సిందే కొండ మీదకని నేను పట్టుపట్టాను. పట్టుపట్టేటప్పటికి సరే వాడికి మరి రావణ మహర్షి కనిపిస్తారా నీకు అక్కడ, రావణ మహర్షి కనిపిస్తారా నీకు కొండ మీద అన్నాడు. కనిపిస్తారు నడవరా అన్నాడు చిన్నవాడు అప్పటికి, వాడు 10th class అవుతున్నాడు. సరే కనిపిస్తాను అడవరా. దారిలో నిజంగానే కాషాయం కట్టి స్వామీజీ మమ్మల్ని ఆపారు. స్వామీజీ మమ్మల్ని ఆపి ఇంగ్లీష్ లో రమణ మహర్షి గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పారు, ఆయన జీవిత కథని కొంచెం చెప్పేటప్పటికి వీడు దంగ అయిపోయాడు అనమాట. అబ్బా నువ్వు కనిపిస్తా రమణ మహర్షి అని నిజంగానే రమణ మహర్షి ఆ రూపంలో వచ్చాడని వాడు కొంచెం ఫీల్ అయ్యాడు అప్పుడు, ఆనందపడ్డాడు అనమాట. సరే అక్కడ మీదకి అలా అంతా చాలా బాగా జరిగింది అరుణాచలం ట్రిప్. ఆ చూర్ణనాగం గారు లేఖలు కొనుక్కుని తెచ్చుకున్నాను. ఇంకా వచ్చిన తర్వాత అసలు చాలా అద్భుతంగా నచ్చేసింది ఆ కొండ ప్రదక్షిణ గుడి ఆ రణాశ్రమం, ఇంకా అసలు చాలా విపరీతంగా ఇష్టపడింది మనసు. ఇష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ఆ సూర్యనారాయణ గారు లేఖలు అయితే అసలు 40 రోజులు బట్టి కొట్టేశానేమో, అంత పని అయిపోవడమే ఆ పుస్తకం పట్టుకొచ్చాడమే, పని అయిపోగానే ఆ పుస్తకం పట్టుకొచ్చాడమే. ఇంకా అసలు ఎంత నచ్చేసిందంటే ఆ రమణాశ్రమ లేఖలు అద్భుతం. ఇంకా బట్టి కొట్టేశాను ఇంచుమించుగా, అంత ఇష్టంగా అనిపించేస్తుంది ఆ సబ్జెక్టు, ఆ రమణ మహర్షి జీవితము, అక్కడ ఆ గుడి, ఆ అరుణాచలేశ్వరుడు, ఇదంతా వైభవం అంతా చాలా ఆనందంగా అనిపించింది. చాలా ఆనందంగా అనిపించి అప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత కరెక్ట్గా 2 సంవత్సరాలకు అన్నమాట ఈ దసరాల్లో వెళ్ళాం. మళ్ళీ దసరాలు కాక మళ్ళీ దసరాలకి డాక్టర్ గారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పోయారు. ఫస్ట్ టైం హార్ట్ అటాకే. ఆయన బీపీ లేదు, షుగర్ లేదు, ఓవర్ వెయిట్ ఉండేది కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు, ఇంట్లోనే తినేవారు, బయట హోటళ్లలో కూడా ఎక్కువ తినడానికి ఇష్టపడేవారు కాదు, రాముడు బుద్ధిమంతుడు అన్నట్టు ఉండేవారు. అలాంటిది ఏ కారణం లేకుండా ఫస్ట్ టైం హార్ట్ అటాక్ ఆయన అరుణాచలేశ్వరుడు తీసుకెళ్ళిపోయాడు. అయింది తీసుకెళ్ళిపోయేటప్పటికి సడన్ షాక్ తోటి అప్పుడు ఫస్ట్ టైం ఆయన శరీరం చూడగానే ఫస్ట్ టైం ఒక నర్సింగ్హోంలో పోయారు. ఆయన నర్సింగ్హోంకి అక్కడ థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నారు, చేస్తూ థియేటర్లోనే కొలాప్స్ అయిపోయారు. హీ ఫినిష్డ్ ద సర్జరీ అండ్ హీ కొలాప్స్డ్ దేర్ ఇట్సెల్ఫ్.
అంకుల్ అంటే అంకుల్ ఏం ఏంటి ఏది సబ్జెక్ట్ అయింది?
ఆర్థోపెడిక్స్ అమ్మా.
ఓహో, బోన్ స్పెషలిస్ట్. ఓకే ఓకే,
బోన్ స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్స్. సరే, ఒక ముసలావిడకి ఆపరేషన్ చేస్తున్నారు, 75 ఇయర్ ఓల్డ్. సరే బాగా భగవంతుడి దేవల్ల ఆవిడ బాగానే ఉన్నారు. తర్వాత ఈయన ఇదైనారు. సరే అక్కడికి వెళ్ళాం మేము కబురిస్తే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆయన శరీరం చూడగానే ఆయన హృదయం మీద నా తలకాయ పెట్టానమాట. పెట్టగానే నిద్ర వచ్చేసింది, నిద్రపోయాను. అక్కడ నిద్రపోయితే మా అన్నయ్య చిలాయ్ అన్నాడు. అనేటప్పటికి మెలకు వచ్చింది. ఎంతసేపు ఉన్నానో కూడా నాకు సమయం కూడా తెలియలేదు. కానీ ఏమిటి, నిద్ర వస్తుందా, హస్బెండ్ చచ్చిపోతే నిద్ర వస్తుందా, హస్బెండ్ చచ్చిపోతే నిద్ర వస్తుందా అనే సందేహం నాకు ఉండిపోయింది. ఎవరు క్లియర్ చేసేవాళ్ళు లేరు. అది అయిపోయింది అక్కడికి. సరే, అది అయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మేము మళ్ళీ అరుణాచలం వెళ్ళాం. మా అమ్మగారు, మా అన్నయ్యలు, మేము అందరం కలిసి మళ్ళీ అరుణాచలం వెళ్ళాం డాక్టర్ గారు పోయిన ఏడాదికి. వెళ్ళి అక్కడ సూర్యనారాయణ గారి లేఖలు బట్టి కొట్టేశాం కదా, దాంతో గోవులక్ష్మి తన సంతానాన్ని భగవాన్కి ఇచ్చేసి, ఇదిగో నా సంతానాన్ని నీకు ఇచ్చేసాను అని మోర చాచి ఆ భగవాన్కి అప్పచెప్పేసింది తన సంసారాన్ని అన్నది జ్ఞాపకం వచ్చింది. అక్కడ నాకు వచ్చి అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎందుకో తెలియదు చాలా అన్యోన్యంగానే ఉండేవాళ్ళం, కానీ నాకు ఎక్కువ కలగవలసినంత దుఃఖం కలగలేదు. ఒక భగవంతుడి దగ్గరే కన్నీళ్ళు కారిపోతూ ఉండేవంత, ఇంకెక్కడే ఏడ్చేదాన్ని కాదు. సడన్ షాక్. సరే, ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, కంపాషనేట్ అపాయింట్మెంట్ క్లర్క్ గా జాయిన్ అయ్యాను అదే హాస్పిటల్లో, ఆయన పనిచేసే హాస్పిటల్లో. 2 మంత్స్లోనే ఉద్యోగం వచ్చేసింది. సరే, వెళ్ళి వస్తున్నాం, ఈ లోపల అరుణాచలం వెళ్ళాం. వెళ్ళి అక్కడ సూర్యనారాయణ గారి లేఖల ప్రభావం వల్ల, ఇదిగో అరుణాచలేశ్వర, ఇదిగో నీ బిడ్డల్ని తీసుకొచ్చేసి నీకు అప్పగించేశాను, తల్లి వేషం వేస్తాను, ఇదిగో నీ బిడ్డలు ఏం చేసుకుంటావో చేసుకో, నీకు ఇచ్చేసాను నీ బిడ్డల్ని, తల్లి వేషం వేస్తాను అని కొండకి పిల్లలిద్దరిని అప్పగించేసాం గౌలక్ష్మి ఆదర్శంగా అప్పగించేసాము. వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మగారే పట్టుకొచ్చారు వార్త. ఝాన్సీ గారు అని ఉన్నారట, నాన్నగారు అని ఉన్నారట, భగవాన్ రమణ మహర్షి శిష్యులట, జీవించి ఉన్నారట, ఆయనతో పరిచయం పెంచుకోవాలి మనం, ఆయనతో పరిచయం పెంచుకోవాలి మనం అన్నారు. ఈ ఏడాది లోపల ఎప్పుడైతే ఈ డాక్టర్ గారు పోయారో మనం ఇంకా అంత ముసలితనం ఏమి వచ్చేయలేదు మనకి. అప్పుడు 40 ఇయర్స్ నాకు, మనకి ఇంకా అంత మనసులతనం ఏమి వచ్చేయలేదు మనకి. కూతురు జీవితం కూతురికి ఏర్పడుతుంది, కొడుకు జీవితం కొడుకుకి ఏర్పడుతుంది. మనం ఏదో ఒక భగవంతుడి సంస్థని పట్టుకుని జీవితం గడిపేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది మనసు. దాంతో ఉద్యోగం చేస్తూనే ఇంకా వెళ్ళని ఆధ్యాత్మిక కేంద్రం ఉండేది కాదనమాట. అవకాశం దొరికింది, ఏదైనా మీటింగ్ ఉంది అంటే ఆ ఏంటిది ఆ క్రియాయోగ సెంటర్కి వెళ్ళిపోయాను, అదేంటిది అమ్మా భగవాన్ వాళ్ళ పుస్తకాలు చదివేసేదాన్ని, చిన్నజీయర్ స్వామి ఉపన్యాసం ఉంటే వెళ్ళిపోయేదాన్ని, సుభాష్ పత్రి పిరమిడల్ మెడిటేషన్ ఉపన్యాసం ఉంటే వెళ్ళిపోయేదాన్ని, విపశ్యనాకి వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా అలాగా దీని ఏంటంటారు ఓం శాంతి వాళ్ళది, ఓం శాంతి వాళ్ళ కోర్సు చేసేసాను. అలాగా ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థను పట్టుకుని వెళ్ళాడాలి నేను అని ఒక నిర్ణయంతో తెగ తిరిగేసాను అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల చుట్టూర. అవకాశం ఉన్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళిన తర్వాత, అప్పుడు ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాం, ఇంకా అక్కడ కట్టాలు తెచ్చుకుని వచ్చేసింది దుఃఖం. వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఆ కొండను విడిచిపెట్టి వచ్చేయాలి నేను అని, ఇంకా ఎంత దుఃఖం వచ్చిందంటే ఆ ఏడాది నుంచి దాచుకున్న దుఃఖం అంతా వచ్చిందేమో తెలియదు కానీ విపరీతమైన దుఃఖం. ఆ కొండను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నేను ఇప్పుడు, ఆ కొండను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ కొండ విపరీతమైన ఇష్టం కలిగింది ఆ కొండ మీద. తండ్రి నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, తండ్రి నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, నేను నేను వెళ్ళలేకపోతున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను అని విపరీతమైన దుఃఖం. బస్సు వెళ్ళిపోతోంది కొండ దగ్గర నుంచి, కన్నీళ్ళు ధారలు కారిపోతున్నాయి. ఆ వెనక్కి తిరిగి చూస్తున్నాను కిటికీలోంచి, బస్సులోంచి చూస్తుంటే ఆ చెట్ల మీద నుంచి ఆ కొండ కూడా ఒక దుఃఖపడుతున్న కూతురు పుట్టింటికి వచ్చి వెళుతూ ఉంటే దుఃఖంతో తల్లిదండ్రి కొంచెం సందు చివరి దాకా వాళ్ళు సాగనంపినట్టుగా ఆ కొండ నా కోసం దుఃఖపడుతూ నా వెనకాల వచ్చేస్తుందా అన్నట్టుగా అనిపించింది నాకు. అంటే నన్ను కూడా తను కూడా విడిచిపెట్టలేకపోతున్నాడు అనిపించింది. ఆ వెనకాల దుఃఖపడుతూ వస్తున్న తల్లిదండ్రులాగా నా వెనకాల ఆయన ఇలా కొండల మీద ఆ చెట్ల మీద నుంచి ఆ పరమేశ్వరుడు కూడా నా కోసం దుఃఖపడుతున్నాడు అనిపించింది. అనిపించి తండ్రి ఇంత దూరంలో కూర్చున్నావు, రోజున్నర ప్రయాణం, ఒక రాత్రి ఒక సగం పగలు, రాత్రి ఎక్కితే పొద్దున దిగే ప్రయాణం కాదు, ఇంత దూరంలో కూర్చున్నావు, నీ దగ్గరికి ఎలా రాను, రాకుండా ఎలా ఉండను, ఇంత దూరంలో కూర్చున్నావు ఏమిటయ్యా, 3 రోజులు సెలవు పెడితే ఒక ఫుల్ డే పగలంతా ఒక్కరోజు ఉంటాను నీ దగ్గర, నేను 3 రోజులు సెలవు పెట్టాలి దానికి, ఎలాగా నేను నీ దగ్గరికి రాకుండా ఎలా ఉండను, ఎలా రాను అని చాలా దుఃఖం వేస్తుంది అనమాట. పడేటప్పటికి అప్పుడు మా అమ్మగారు తీసుకొచ్చారు వార్త, ఇలా నాన్నగారు అని ఉన్నారట, రమణ మహర్షి శిష్యులట, ఆయనతో పరిచయం పెంచుకోవాలని. సరే ఆవిడ విపశ్యన కోర్సు చేశారు, మా అమ్మ విపశ్యన కోర్సు చేసి ఝాన్సీ గారు వాళ్ళ మదర్ కూడా చేశారు ఆ టైంలో కోర్సు.
ఇద్దరు
మన ఈ మధ్య పోయారు కదా,
అదే 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 అందాం అనుకున్నాను,
ఐబీఎంఆర్ఎన్ ఝాన్సీ గారు.
అవును అవును,
వాళ్ళ అమ్మగారు కూడా విపశ్యన చేసేటప్పటికి మా అమ్మను ఆవిడ ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయ్యి వీళ్ళ అమ్మాయి నాన్నగారికి ఇంచుమించు సూర్యనారాయణ గారు, భగవాన్ సూర్యనారాయణ గారు ఎలాగో అంత క్లోజ్ అట ఈవిడ నాన్నగారికి, ఈవిడ ద్వారా నాన్నగారు పరిచయం తెలుసుకుందామని ఆవిడే పట్టుకొచ్చారు వార్త, అమ్మాయి పట్టుకొచ్చారు. సరే అప్పుడు వాళ్ళ అమ్మగారిని తీసుకుని ఝాన్సీ గారి ఇంటికి వెళ్ళాను నేను తెలుసుకుందాం వాళ్ళ ఇల్లు అని. అది ఈఎస్ఐ హాస్పిటల్లో నేను పనిచేసేదాన్ని సనత్ నగర్, అక్కడ పక్కనే వీళ్ళ ఇల్లు. సరే ఆవిడ దిగబెట్టేసి హాస్పిటల్ గడిపోదానులే నేను అని చెప్పి ఆవిడ దిగబెట్టేసి ఆ ఝాన్సీ గారితో పరిచయం తీసుకుని ఆవిడ ఫోన్ నంబర్ తీసుకుని ఆవిడ నాకు ఒక 1/2 డజన్ క్యాసెట్లు ఇచ్చారు నాన్నగారివి, ఒక రమణ సంభాషణలు ఒక పుస్తకం కూడా ఇచ్చారు. ఇచ్చి ఇవి వింటూ ఉండండి, నాన్నగారు వచ్చినప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తాను మీరు వచ్చి నాన్నగారిని దర్శించుకుందరు కానీ అని ఆవిడ చెప్పారు నాకు. సరే వచ్చాను, 1 or 2 క్యాసెట్స్ విన్నానో లేదో జ్ఞాపకం లేదు. సరే అయిపోయింది, 2 రోజులకి ఆవిడ ఫోన్ చేశారు, అమ్మ వెళ్ళిపోయారు అప్పటికప్పుడు, వేరే ఊరు వెళ్ళారు అమ్మ, అమ్మ లేరు. సరే ఫోన్ చేశారు ఆవిడ, ఫోన్ చేసి నాన్నగారు వచ్చారు దర్శనం చేసుకుంటూ రండి అన్నారు. సరే చెప్పి నాకు 2 o'clock హాస్పిటల్ అయిపోతుంది అనమాట. సరే 2 o'clock నేను బయలుదేరి ఆవిడ చెప్పిన ప్రకారం అడ్రస్ ప్రకారం అక్కడ ఇక్కడ సత్యసాయి నిగమాగమం ఎదుర్కొండా ఉండారు ఒక ఇంట్లో నాన్నగారు, అక్కడ అక్కడ
మన పద్మ పైలట్ సుబ్బారావు గారి ఇల్లు.
సుబ్బారావు గారి వాళ్ళ అక్కడ ఆ ఇంట్లో ఉండగా మొదటిసారి నేను వచ్చాను అక్కడికి. ఆవిడ అడ్రస్ చెప్పారు, బాగా కరెక్ట్ గా చెప్పేశారు. వచ్చేసాను, వచ్చి చాలాసేపు కూర్చున్నాను అక్కడ, 2 or 3 o'clock అలా వచ్చాను అక్కడికి. వచ్చి ఇంచుమించు నాకు 5-6 అయిపోతుంది, చాలా అందరు పువ్వులు కడుతున్నారు అక్కడ అందరూ. సరే పొద్దునే వచ్చామని ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ అక్కడ. ఫస్ట్ టైం భానుగారి పద్మ అక్కడ సత్సంగం చెబుతున్నారు. సత్సంగం చెప్తే నాకు ఎంత నచ్చేసిందో, అబ్బా ఎంత బాగా చెప్తున్నారు ఇవిడ, ఎంత బాగా చెప్తున్నారు ఇవిడ అనిపించింది. సరే అయిపోయింది సాయంత్రం కూర్చుని, సరే శిరీష కాలేజీ నుంచి వచ్చేసి టైం అయిపోయింది, నాకు నాన్నగారు దర్శనం అవ్వలేదు, సరే ఇంక ఈసారికి అవదలా ఉంది అనుకుని, సరే ఝాన్సీ గారు నేను వస్తానండి, వెళ్ళొస్తాను, టికెట్ పడిపోతుంది, మా అమ్మాయి కూడా కాలేజీ నుంచి వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోవాలండి అన్నారు. అయ్యో అదేంటి మొదటిసారి వచ్చి నాన్నగారి దగ్గరకి వెళ్లకుండా ఎలా కుదురుతుంది, రండి రండి మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్తాను మిమ్మల్ని అని ఆవిడ తీసుకెళ్ళాను లోపలికి. లోపలికి తీసుకెళ్లి నాన్నగారు ఈవిడ హస్బెండ్ పోయారు ఈ మధ్య సడన్ గా అని పరిచయం చేశారు. పరిచయం చేస్తే నాన్నగారు వెనక చూసి అన్నారు, హస్బెండ్ పోయాడు అంటే ఆర్థికమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అమ్మా అన్నారు. అంటే అప్పటికే ఉదయకి పేమెంట్ షీట్ తీసుకున్నాం, తీసుకుని ఆ ఫీజు కొంచెం మనసులో మెదులుతోంది అనమాట. కానీ నాన్నగారు అయితే ఆయన ఒక్కరు ఉంటే చెప్పచ్చు, ఇంతమంది ఆడవాళ్ళు ఏం చెబుతానులే అని చెప్పాలనిపించలేదు. చెప్పాలనిపించకుండా అన్నవస్త్రాలకి ఏమీ లోటు లేదు భగవంతుడి దయ వల్ల, అందుకని అదే మాట వచ్చింది నాన్నగారు, భగవంతుడి దయ వల్ల నాకు ఆర్థికమైన ఇబ్బందులు ఏం లేవండి నాన్నగారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేవండి అన్నారు. అన్నారు వినిపించినట్టుగా ముందుకు తలకాయ ఉంచి అన్నారు. అంటే మనకు కన్ఫర్మ్డ్ గా చెప్పాలన్నమాట, అది కొంచెం స్థిరంగా చెప్పాలి అని భగవంతుడు ఆ మాట కూడా వచ్చింది. భగవంతుడు దేవాలయం నాకు ఆర్థికమైన ఇబ్బందులు ఏం లేవండి నాన్నగారు అనేటప్పటికి అలాగా అన్నారు నాన్నగారు. ఆ అన్నం నిజంగా ఫస్ట్ టైం అయినా కూడా నాకు తథాస్తు అని వినిపించింది లోపల. నాన్నగారు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు తథాస్తు అని ఆశీర్వదించారు అని ఎందుకో మనసులో అలా తోచింది. అక్కడ ఫస్ట్ టైమే అది తోచేటప్పటికి అప్పుడు ఆవిడ చెప్పారు, ఇలా వీళ్ళిద్దరూ వెళ్ళారట చెప్పులు మోసారట వీళ్ళ హస్బెండ్ అని ఆవిడ చెప్పారు. ఎందుకో ఆ మాట వచ్చి ఆవిడతో అన్నట్టున్నాను నేను, చెప్తే అవునమ్మా మీ హస్బెండ్ ని చెప్పులు మోసారా గిరిప్రదక్షిణప్పుడు అంటే, నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు నాన్నగారు, తీసుకురావద్దని చెప్పాను నేను, అయినా తీసుకొచ్చారు ఆయన, పోనీ రెండు చెప్పులు ఉన్నాయి కదా ఎవరో ఒకళ్ళు వేసుకుని వెళ్ళిపోతారు, నా శరీరమే నేను మోసుకోలేకపోతున్నాను, ఆ చెప్పులు నేను మోయలేను, మీరు మోసుకుంటే చూడలేకపోతున్నాను, ఆ చెట్టు కింద పడేయండి ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారు అని కూడా చెప్పాను నాన్నగారు, వినలేదు ఆయన. చివరికి ఆయనకే షూస్ ఖర్చేసి ఆయనే వేసుకున్నారు నాన్నగారు చివరికి అని చెప్పాను. అంటే ఆవిడ మీరు ఇద్దరు ఎప్పుడు దెబ్బలాడుకోలేదా అమ్మా అంటే, ఎందుకు దెబ్బలాడుకోలేదండి నాన్నగారు, ఖచ్చితంగా దెబ్బలాడుకునే వాళ్ళం అని చెప్పాను. అని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎందుకో తెలీదు, ఎందుకు చెప్పాను నాకు తెలియనే తెలియదు, నాన్నగారు ఏం అడగలేదు. నాన్నగారు ఆయన శరీరం పడిపోయినప్పుడు అలా కూడా అనలేదు, ఆయన శరీరం మీద నేను తలకాయ పెట్టి ఆయన హృదయం మీద తలకాయ పెట్టి హృదయం కూడా అనలేదు, ఆయన మీద పడుకున్నాను నాన్నగారు మొదటిసారి ఆయన శరీరం చూడగానే సంపూర్ణ మౌనం ఏదో అనుభవించాను నాన్నగారు. అక్కడ ఆ మాట వచ్చేసింది, అక్కడ నిద్ర గాఢ నిద్ర ఇదిపోయింది, సంపూర్ణ మౌనం ఏదో అనుభవించి ఎందుకు చెప్పానో కూడా నాకు తెలియదు, నా అక్కడ చెప్పించారు అవన్నీ, నువ్వు సంపూర్ణ మౌనం ఏదో అనుభవించానండి నాన్నగారు అని. ఫస్ట్ టైం ఎందుకు చెప్పానో నాకే తెలియదు, చెప్పేశాను అంతే. ఆయన నాన్నగారు ఒక్క క్షణం పాజ్ ఇచ్చారు, ఒక్క క్షణం ఫ్యూ సెకండ్స్ పాజ్ చేసి మళ్ళా సైలెంట్ గా ఉండి తరిస్తావమ్మా అన్నారు. మొట్టమొదటి పరిచయంలోనే
బ్యూటిఫుల్
పట్టలేని ఆనందం, పట్టలేని ఆనందం వచ్చేసింది నాకు ఆ మాటకి, తరిస్తావమ్మా అన్నారు. అని నాన్నగారు ఇక్కడ బ్రుకిటిలో ఏదో తెలుస్తోందండి నాన్నగారు, ఏదో మూమెంట్ తెలుస్తోంది నాకు బ్రుకిటిలో, అది మనస్సేనా నాన్నగారు, నమస్తే అన్నారు నాన్నగారు. మరి బురుకుట్లో కాన్సన్ట్రేషన్ చెయ్యొచ్చా అన్నారు, అంటే నీ ఇష్టమమ్మా నీకు ఎక్కడ బాగుంటే అక్కడ కాన్సన్ట్రేట్ చెయ్యి అన్నారు నాన్నగారు. బురుకుట్లో కాన్సన్ట్రేట్ చేస్తే మహిమలు వస్తాయి అని అంటారు కదండి నాన్నగారు అని. మహిమలు కూడా మనకెందుకమ్మా, నీకు ఎక్కడ బాగుంటే అక్కడ కాన్సన్ట్రేట్ చెయ్యి అన్నారు అన్నారు. అయిపోయింది, సరే వెళ్ళొస్తాను నాన్నగారు అన్నాను. సరే వచ్చేసాం, బయటకు వచ్చేసాం, కానీ ఇంకా ఆనందం తేలిపోతోంది మనసు, అలా తరిస్తావని ఆశీర్వదించారు ఆయన అని. అప్పుడు అర్థమైంది నాకు, నేను ఇన్నాళ్ళు ఇన్ని ఆధ్యాత్మిక కేంద్రాల చుట్టూరా తిరిగాను, తిరిగితే నేను ఏదో నా జీవితం ఆధ్యాత్మిక కేంద్రంతో గడిపేయాలి అని తిరిగాను అనుకుంటున్నాను నేను. కానీ కాదు, నేను ఈ ఆశీర్వాదం కోసమే తిరిగాను, నా ఆధ్యాత్మిక కేంద్రాన్ని పట్టుకుని జీవించడం నా లక్ష్యము కాదు, నేను తరించడం నా లక్ష్యము, నాకు కావలసిన కోరిక ఇదే, నాకు కావలసిన ఆశీర్వాదం ఇదే, ఆధ్యాత్మిక జీవనం కాదు, నేను తరించడం నాకు కావాలి, నాకు ఏం కావాలో నాకంటే ఆయనకి బాగా తెలిసింది, ఈయనే నా దేహ గురువు అని మనసు డిసైడ్ చేసేసింది. మనసు డిసైడ్ చేసి ఆయన చాలా ఇంకా నాన్నగారు కలుసుకునేటప్పటికి ఆనందం వచ్చేస్తూ ఉండేదన్నమాట. కానీ చాలా తక్కువగా ఆఫీస్ ఉండడం మూలంగా అసలు ఏదో సైలెంట్ గా మూల కూర్చొని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అందుకే నాన్నగారు అసలు ఊళ్ళోకి వచ్చారని కూడా నాకు తెలిసేది కదా ఒక్కొక్కసారి. తెలియపోయేటప్పుడు ఒకసారి మా కాలేజ్ ఎవరో రిటైర్ అయిపోతున్నారు, ఆవిడ రిటైర్ అయిపోతున్నారు, మీ చక్క సత్సంగానికి వెళ్ళాలి, అప్పుడప్పుడు సోమవారం సత్సంగం జరుగుతుందని తెలిసి అప్పుడప్పుడు పర్మిషన్ పెట్టి సత్సంగానికి వస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైనా వస్తూ ఉంటే అలా నచ్చేస్తూ ఉండేవి. సార్ నాగలక్ష్మి గారు చెప్తూ ఉండేవారు, మీ అక్కయ్య పద్మ చెప్తూ ఉండేవారు, వాళ్ళిద్దరు ఎక్కువ అక్కడ టీచర్ అప్పుడు చాలా బాగా చెప్తూ ఉండారు. బాగా ఇష్టంగా ఉండేది ఆ సబ్జెక్ట్, నాకు ఇష్టంగా ఉండేటప్పటికి సార్ ఎప్పుడైనా ఆవిడ కొలీగ్ రిటైర్ అయ్యి వస్తే మీరు ఇక్కడ సత్సంగానికి వెళ్ళరు కానీ సోమవారం మీరు చక్కగా రిటైర్ అయిపోతున్నారు హాయిగాను అని నేను ఆవిడ తీసుకొచ్చాను వాళ్ళు ఇల్లు దగ్గరే అక్కడికి తీసుకొస్తే పైకి ఎక్కుతున్నాం మైకి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నాన్నగారు వెళ్ళిపోయారు కదా ఇవాళ వచ్చారేంటి అన్నారు అక్కడ ఎవరు. నాన్నగారు వచ్చారా, ఎన్ని రోజులు ఉన్నారు అన్న, వారం రోజులు ఉన్నారు అన్నారు. ఎంత దుఃఖం, ఎప్పుడు వెళ్ళిపోయారు అంటే నిన్ననే వెళ్ళిపోయారు. ఇంకా ఎంత ఏడ్చానంటే నాకు అర్హత లేదు ఆయన చూడడానికి, లేకపోతే నిన్న వచ్చేదాని కదా కొలీగ్ని తీసుకుని, నిన్న వస్తే కనీసం దర్శనం అయ్యారు కదా నాన్నగారిది, నాకు నాకు అర్హత లేదు నాన్నగారు దర్శించుకునే అర్హత లేదని బాగా ఏడ్చాను. ఆ నెక్స్ట్ ఇంకా అరుణాచలంలో దర్శనం ఇచ్చారు, అదే సంగతి ఆయన వస్తున్నారు అవన్నీ నాకు తెలిసే కాదు. మేము అప్పుడైనా సెలవులు ఉన్నప్పుడు ఆయన ముందు పరిచయం అయ్యారు కదా, మూడు రోజులు సెలవు వస్తే అరుణాచలం వెళుతూ ఉండేవాళ్ళం రమణాశ్రమానికి రాసి. అలా వెళ్ళేటప్పుడు అక్కడ దర్శనం ఇచ్చారు. ఇంకా బాబు పిల్లలు ఇద్దరు అక్కడ చూశారు అన్నమాట, నాన్నగారు అరుణాచలంలో చూశారు, చూసి చాలా బాగా జరిగింది. ఆ తర్వాత అలా నాన్న మీరు అన్నాళ్ళ నుంచి నాన్నగారి దగ్గరికి వస్తున్నారని ఎప్పుడైనా అంటే ఇంక సరే బాబాయ్ నాన్నగారు వచ్చారని తెలియట్లేదు మనకి, ఎవరితోటో స్నేహం చేయాలి మనం, నాన్నగారు వచ్చారని కనీసం మనకి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు ఎవరన్నా కావాలి అని ఒకళ్ళిద్దరితో పనికెట్టుకుని పలకరించి కావండి నేను ఇలా ఉద్యోగస్తున్నాను నాకు కొంచెం చెప్పండి నాన్నగారు నాకు తెలియట్లేదు అని వచ్చినట్టు కూడా తెలియలేదు నాకు అంటే అలాగేనండి అన్నారు. అప్పుడు మహేంద్ర హిల్స్ పద్మ స్టూల్ పద్మ అంటారు, స్టూల్ పద్మ ఆవిడ ఆవిడ పరిచయం అయింది నాకు, ఆవిడ పరిచయం అయ్యి సరే ఆవిడ నంబర్ నా నంబర్ తీసుకున్నారు నేను చేస్తానండి అన్నారు. పాపం ఎప్పుడు నాన్నగారు ఆవిడ ఫోన్ చేసి చెప్తూ ఉండేవారు నాకు, ఆవిడ నేను రెగ్యులర్ గా సత్సంగాలకు వెళ్ళకపోవడం మూలంగా నాకు తెలిసేది కదా నాన్నగారి రొటీన్. సరే చాలా మెల్లగా వచ్చి అప్పుడు మెల్లగా ఆవిడ చేయడంతో తరచూ రావడం మొదలుపెట్టడం అదంతా జరిగింది. జరిగేటప్పటికి ఈ లోపల 2002 ఫిబ్రవరిలో వచ్చాను నేను నాన్నగారి దగ్గరికి. 2007 జనవరిలో నాకు బాగా జబ్బు చేసింది, వీళ్ళిద్దరు చదువులు అయిపోయాయి, సిరీస్ ఇంజనీరింగ్ అయిపోయింది, వీళ్ళు ఇది అయిపోయింది, వీళ్ళిద్దరికి ఉద్యోగాలు వచ్చేసాయి కనుక బాగా సిక్ అయ్యాను. అప్పుడు జాన్ 2007 బాగా సిక్ అయ్యాను, బాగా సిక్ అయ్యేటప్పుడు సెలవు పెట్టేశాను. ఇంకా ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు కూడా వచ్చేసాయి కదా, బాగా సెలవు పెట్టేసేటప్పటికి ఇంకా నాకు నా కోసమా అన్నట్టుగా ఆ సంవత్సరం 6 సార్లు వచ్చారు నాన్నగారు, 2 నెలలకోసారి 2 నెలలకోసారి వచ్చారు, వచ్చి 10 రోజులు ఉండేవారు. అసలు ఎంత అద్భుతంగా ఉండేసి పెట్టేసి పిల్లలిద్దరికి, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నట్టు, ఆఫీసుకి వెళ్తే ఆఫీస్కి వెళ్ళినట్టు, మొత్తానికి వాళ్ళు నాకు అభ్యంతరం పెట్టేవారు కదా, అమ్మ నువ్వు నాన్నగారు ఇష్టం కదా నువ్వు వెళ్ళిపో అనేవారు. సరే ఇంక 10 రోజులు పొద్దున మధ్యాహ్నం వచ్చేసేదాన్ని వండి పెట్టేసి, ఇంకా అసలు ఎంత అద్భుతంగా ఉండేదంటే అద్భుతం. నాన్నగారు ఇలా ఇంట్లో బాగాలేదని కూడా చెప్పాను వెళ్ళి, అబ్బాయి ఏం లేదమ్మా అని కొట్టుపారేశారు నాన్నగారు, కొట్టుపారేశారు. చాలా ఇంకా అసలు ఎంత అద్భుతంగా సబ్జెక్ట్ చాలా బాగుండేది. తర్వాత నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత కూడా సోమవారం అస్సలు సత్సంగం మానేదాన్ని కాదు. చాలా ఆ సత్సంగాలు అలా రెగ్యులర్ గా వెళ్ళడంలో నాకు ఆ వాక్యాల విలువ తెలియడం మొదలుపెట్టింది, వాక్యాల విలువ తెలియడం మొదలుపెట్టింది ఒకసారి మొట్టమొదటిసారి ఒకసారి ఇంకా అక్కడే ఉన్నారు, ఇంకా ఎస్ఆర్ నగర్ పూర్తిగా వచ్చేలేదు నాన్నగారు. మళ్ళీ ఒకసారి సత్సాయి నిగమార్గం దగ్గర ఆ ఇంట్లోనే ఉండగా నాన్నగారు మళ్ళీ నేను వచ్చాను ఒకసారి, ఇంకా అప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, చేస్తే వాళ్ళకి పర్మిషన్ పెట్టొచ్చాను, నాకు గంటసేపు పర్మిషన్, లేట్ గా వస్తానండి అని చెప్పి వచ్చేసాను. పొద్దునే వచ్చాను, వచ్చేటప్పుడు ఎప్పుడు లేని నాన్నగారు సబ్జెక్ట్ చెప్తున్నారు కూర్చొని, అంత రూమ్ నిండిపోయారు, బయటే అంటే వెళ్ళిపోవాలి నేను అని చెప్పి బయటే కూర్చున్నాను నేను. కిటికీలోంచి నాన్నగారు కనిపించేలాగా, గుమ్మల్లో నాన్నగారు కనిపించేలాగా కూర్చునేటప్పటికి అద్భుతంగా చెప్తున్నారు సబ్జెక్ట్ నాన్నగారు. నాకు అసలు అలా సబ్జెక్ట్ ఊరికే అలా పర్సనల్ ఇంటర్వ్యూ లేనేమో గదిలోకి అని అనుకున్నాను నేను. సబ్జెక్ట్ చెప్తారని నాకు తెలియదు. ఎంత ఎంజాయ్ చేస్తుందంటే మనసు అంత ఎంజాయ్ చేస్తుంది, కానీ టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకోసారి పర్మిషన్ ఇవ్వరు, నమ్మరు మనల్ని, వెళ్ళిపోవాలి అని ఏడుస్తూ లేచి నిలబడ్డాను. అప్పుడు వాళ్ళందరూ వెళ్తుంటారు జిన్నూరు, అవన్నీ తెలిసే వార్తలు, అందరూ జిన్నూరు వెళ్ళిపోతారు నాన్నగారి కోసం. నాకేమో పిల్లల బాధ్యత, ఉద్యోగంలో సెలవు, ధనం కూడా చూసుకోవాలి, ఎలా పడితే అలా ఖర్చు పెట్టే పరిస్థితి లేదప్పుడు, అంటే ఉండి డబ్బుకు లోటు లేదు కానీ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటున్నాం, అది చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి, పిల్లల బాధ్యత వరకు అప్పించాలి, మళ్ళీ సెలవు, ఇవన్నీ చూసుకుంటే కానీ నేను వెళ్ళలేను జిన్నూరు. పోనీ నాలాంటి భక్తుల కోసం ఆయనే ఎదురొస్తున్నారు, ఎదురొస్తే కూడా ఎప్పుడు గదిలో ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటారు, ఇవాళ సబ్జెక్ట్ చెప్తున్నారు. నాకు ఆ సబ్జెక్ట్ ఎంత నచ్చేస్తుందో, ఎలాంటి దౌర్భాగ్యమైన జన్మ ఇది, అంత నచ్చిన సబ్జెక్ట్ వినడానికి అవకాశం లేని దురదృష్టకరమైన జన్మ కదా ఇది అని ఏడుస్తూ లేచి నిలబడ్డాను. వెళ్ళిపోవాలి, ఏడిపోవాలి, ఏడుపు వచ్చేస్తుంది లోపల నుంచి వెళ్ళాలంటే. అందుకని అరుణా తెలేస్తాడు ఇంత దూరంలో ఉన్నామంటే అక్కర్లేదు, నేనే హైదరాబాద్ వస్తున్నాను, నువ్వు అక్కడికి రా అని చెప్పి నాన్నగారిని చూపించాడు అరుణా తెలేస్తాడు. ఏడిచాను కదా ఇంత దూరంలో కూర్చున్నాను ఏంటని, అక్కర్లేదు నేను హైదరాబాదే వస్తున్నాను, నువ్వు నా దగ్గరికి రా అని నాన్నగారిని చూపించాడు ఆయన. చూపిస్తే ఏడుస్తూ లేచి నిలబడేటప్పటికి, వారం రోజులు నీతో ఉండే గురువుని ఏం పట్టుకుంటావు, గంటసేపు నీతో ఉండే గురువుని ఏం పట్టుకుంటావు, హృదయంలో నిరంతరంగా ఉండే గురువును పట్టుకో అని చెప్పారు నాన్నగారి వాక్యం. ఇంకా చూసుకో ఎంత ఆనందించి పట్టేసుకుందంటే హృదయానికి ఆ వాక్యం. నాన్నగారు నా కోసమే చెప్పారు ఆ వాక్యం, నా కోసమే చెప్పారు ఆ వాక్యం, నేను ఏడుస్తున్నానని. ఆ హృదయంలో ఉన్నట్టు గురువు వాడిని పట్టుకోవాలట నిరంతరంగా, వాడు నాతోటే ఉంటాడట. ఆ వాక్యం ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నాకు, అంత తేలిపోతూ ఆనందంగా తేలిపోతూ వెళ్ళిపోయాను హాస్పిటల్, తేలిపోతుంది ఆనందంతో శరీరం ఆ వాక్యాలు, నాతోటే ఉన్నాడు నా గురువు, నాతోటే ఉన్నాడు నా గురువు అని ఆ వాక్యం బాగా పట్టుకున్నప్పుడు. తర్వాత ఎస్ఆర్ నగర్ రావడం, ఒంట్లో బాగుండపడడం, సెలవులు పెట్టడం, ఇవన్నీ జరగడం, సెలవు పెట్టి రెగ్యులర్ గా వచ్చేటప్పటికి ఒకసారి సత్సంగంలో లౌకికులు నీ ఇంటికి వచ్చారనుకో, లౌకికులు నీ ఇంటికి వస్తే వాళ్ళకి ఒక కప్పు కాఫీ ఇచ్చేసి, వాళ్ళతో బాగున్నారని రెండు ముక్కలు మాట్లాడేసి, ఇన్ని బట్టలు వేసి ఉతికేసుకో, లేకపోతే ఈ కుగ్గుడల పేపర్లు మార్చేసుకో, వాళ్ళు ఈ జన్మలో నీతో మాట్లాడకపోయినా సరే ఎక్కువ మాట్లాడక వాళ్ళతోటి అన్నారు నాన్నగారు. చెప్పారు సత్సంగంలో చెప్పారు ఆ వాక్యం. అవునా 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 అంది నా మనసు. ఆ వారంలో నిజంగా లౌకికులు వచ్చేసారు ఇంటికి. వాళ్ళు అసలు మంచితనంలో చిన్న పిరికితనం ఉంటుంది కదా, ఆ మంచితనంలో పిరికితనంతో బలవంతంగా వాళ్ళని భరిస్తూ వచ్చేదాన్ని, నచ్చకపోయినా వాళ్ళ కంపెనీ. వాళ్ళు రావడానికి తక్కువ నాన్నగారి వాక్యం జ్ఞాపకం వచ్చేసింది, ఎప్పుడో వచ్చారు వాళ్ళు, ఆ సత్సంగం సోమవారం నాడు అయింది, నాలుగు రోజుల తర్వాత ఎప్పుడో వచ్చారు వాళ్ళు. వాక్యం అదే గురువు అనుగ్రహం, వాక్యం రూపంలో వచ్చేస్తాడు గురువు, వాక్యం రూపంలో వచ్చి మాట్లాడకు అన్నారు. ఎప్పుడూ చేయలేదు ఆ సాహసం వాళ్ళని, వాళ్ళకి ఇష్టం లేకపోయినా చచ్చేటి బలవంతంగా భరించి, వాళ్ళకి ఇష్టమైన ఒడ్డు పెట్టి, వాళ్ళకి ఇష్టమైన కబుర్లే చెప్పి, ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూసి సఫర్ అయిన రోజులు చాలా ఉండేవి. సరే ఎంక్వైరీ కోసం వచ్చేవారు వాళ్ళు, డాక్టర్ చచ్చిపోతే దీని జీవితం అలా ఉంది అని, దూరం ఎంక్వైరీ కోసం వచ్చారు కానీ ప్రేమ కారిపోయాను రాలేదు వాళ్ళు. అది తెలుసు కూడా ఆ విషయం, ఏమి చేయలేకపోయేవాళ్ళం అనమాట. సరే ఆ నాన్నగారు మాట వాక్యం జ్ఞాపకం వచ్చింది, ఒక కప్పు కాఫీ ఇచ్చేసి ఏమైనా సరే మాట్లాడద్దన్నారు కదా, ఈ జన్మలో నీతో మాట్లాడపోయినా సరే అనే వాక్యం కూడా చెప్పారు. ఆహా అవునా, ఈ జన్మలో వాళ్ళు నాతో మాట్లాడపోయినా పర్వాలేదా, ఇంకి అంత ఏం పెట్టినట్టు చాలా నచ్చేసింది ఆ వాక్యం. వెంటనే వాళ్ళకు కప్పు కాఫీ ఇచ్చేసి కొంచెం పలకరించేసి ఇంకా అట్ర సైలెన్స్ వహించేసి వాళ్ళు ఎదురుకున్నాను కూర్చున్నాను, ఏం పని పెట్టుకోలేదు కానీ ఒక గంట గట్టున్నారు కూర్చుని వెళ్ళిపోయారు వాళ్ళు. అంటర్టైన్మెంట్ లేదు, అస్సలే మాట్లాడలేదు, వీళ్ళు నన్ను అలిగేస్తారు, నన్ను యాగి చేసేస్తారు చుట్టాలు అని చిన్న ఫీలింగ్ వచ్చింది. అయినా సరే అన్నారు కదా నాన్నగారు అని చెప్పి సీరియస్ గా వాక్యం ఫస్ట్ వాక్యం జీవించడం దాంతో మొదలైంది. మొదలైనప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారు ఏమో తెలియదు. మొన్నాడు మళ్ళీ ఫోన్ చేసి సరే మాకు కూడా పని ఉందండి మేము వెళ్ళొస్తాం. అస్సలు గొడవ పడలేదు నాతో, కలగలేదు నా మీద, చాలా వింతగా అనిపించింది నాకు.
అదే
అబ్బో ఇదే ట్రైజ్ బానే ఉంది అనుకున్నాను. ఫస్ట్ టైం అనమాట వాక్యం జీవించడం ఫస్ట్ టైం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ బంధువుల్లో బంధువుగా ఉండు, స్నేహితుల్లో స్నేహితులుగా ఉండు, ఎంతమందితో గొడవ పడతావు అన్నారు మళ్ళీ సత్సంగంలో. అప్పుడు ఇలాంటి ఇలా అంటున్నారు అనుకున్నాను. సరే అప్పుడు మళ్ళీ ఇంకో చుట్టం వచ్చారు నాలుగు రోజులు. నాలుగు రోజులు చుట్టం వచ్చేప్పుడు సరే నాన్నగారు ఆ వాక్యమే అన్నారు కదా, సరే బంధువుల్లో బంధువు అని చుట్టంలో చుట్టంగా ఉన్నారని ఆ రోజు అంతా వాళ్ళతో గడిపి వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టి వాళ్ళకి ఇష్టమైన కబుర్లు చెప్పి మొత్తానికి గడిపేసి పంపించేశాం. అప్పుడు అలాగా మెల్లగా వాక్యం జీవించడం అనేది మొదలైంది అనమాట. చాలా బాగుండేది అలా చేయడం మూలంగా నాకు. దాంతో సరే సెలవు పెట్టాను. అప్పుడు అప్పుడు ఈ వాక్యాల విలువ తెలిసి ఇంట్లో కంప్యూటర్ ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్ నేర్చుకోలేదు. అప్పుడు ఇంక మెల్లగా కంప్యూటర్ నేర్చుకుని నాన్నగారు సత్సంగం వినాలి అని నాన్నగారు ఉపన్యాసాలు పెట్టుకోవడం అప్పుడు మొదలుపెట్టాను. అప్పుడు మొదలుపెట్టేటప్పటికి చాలా బాగుండేది, చాలా ఇష్టంగా వినేదాన్ని సత్సంగాలు మాత్రం చాలా ఇష్టంగా వినేదాన్ని. ఆ వినడంలో ఒకసారి ఒక డాక్టర్ గారి భార్య, ఆవిడ పేరు స్వర్ణ, ఇంకో డాక్టర్ గారి భార్య ఆవిడ, ఆవిడ కూడా చాలా భక్తురాలు అని నాకు తెలుసు. మా ఇద్దరికి కొంచెం ఇష్టం ఉండేది, నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్ ఏం లేదు కానీ ఇద్దరం ఆవిడ కూడా చాలా మంచి భక్తురాలు అని నేను వినేదాన్ని అనమాట. అప్పుడు సుందర చైతన్యానంద ఎక్కువ ఉపనిషత్తులు అవన్నీ క్యాసెట్స్ అమ్ముతూ ఉండేవారు ఆయన, అవన్నీ ఎక్కువ వినేవారు ఆవిడ. సరే ఆవిడ అరుణాచలంలో కలిశారు నాకు ఒకసారి, ఆవిడ స్వర్ణ అరుణాచలంలో కలిసేటప్పటికి హోటల్లో కలిశారు. రాత్రి 9:30కి ఒక హోటల్లో కలిశారు, శేషాద్రి స్వామి ఆశ్రమం దగ్గర హోటల్లో కలిసి డాక్టర్ గారు పోయారు అని విన్నాను నేను అప్పటికే. ఏం సహకరిస్తానులే వెళ్ళి ఇంకోసారి ఏడిపించడమే కదా ఆవిడని అని ఆవిడ నాకు హోటల్లో పట్టుకుని విపరీతంగా భోరమని ఏడ్చేస్తారు ఆవిడ. అప్పుడు నాన్నగారు కూడా ఉన్నారు అరుణాచల్, నాన్నగారితో వచ్చాను. అయ్యయ్యో ఇంత దుఃఖపడుతున్నారు స్వర్ణ మీరు, ఆవిడ భక్తురాలని నాకు తెలుసు, ఇంత దుఃఖపడుతున్నారు స్వర్ణ, రాత్రి 9:30 అయిపోయింది, నాన్నగారు రెస్ట్ గడిపారు, మీరు రేపు పొద్దునే వచ్చేయండి నాన్నగారి దగ్గరికి, మీకు దుఃఖం లేకుండా చేసేస్తారు నాన్నగారు, ప్లీజ్ ఒకసారి నాన్నగారు దర్శించుకోండి, రండి స్వర్ణ అన్నాను. అనేటప్పటికీ లేదండి రేపు పొద్దున్న 5 గంటలకు నేను ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను బెంగళూరు అన్నారు, కార్లో బెంగళూరు వెళ్ళిపోతున్నాను అన్నారు, 5:00కే బయలుదేరి వెళ్ళిపోతున్నాను, ఎవరితోటో వచ్చాను ఉండడం లేదు వెళ్ళిపోతున్నాను అన్నారు. అవునా అని చెప్పేసి గబగబా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకుని నా ఫోన్ నెంబర్ ఆవిడకి ఇచ్చి, మీరు హైదరాబాద్లో నాన్నగారు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను, మీరు తప్పనిసరిగా వచ్చి నాన్నగారు దర్శించుకోవాలి, ఇంత దుఃఖం ఉండదు మీకు, ప్లీజ్ రండి రండి అని చెప్పి ఆవిడ బతికడానికి వచ్చేస్తారు. అయిపోయింది తర్వాత ఆవిడ హైదరాబాద్ నాన్నగారు రావడం, నేను ఆ స్వర్ణకు ఫోన్ చేయడం, ఆవిడ కూడా వచ్చారు. వచ్చేటప్పటికి ఫస్ట్ టైమే నాన్నగారి దగ్గరికి ఆవిడ చాలా ధైర్యంగా నాన్నగారికి వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళిపోతాయా అమ్మా స్వర్ణ నీ పేరేంటమ్మా అంటే నాన్నగారే ఎదురొచ్చేసి ఆవిడ దగ్గరికి, అమ్మ నీ పేరేంటమ్మా స్వర్ణ, ఎంత శ్రద్ధగా ఉంటున్నావు అమ్మా స్వర్ణ, ఎంత శ్రద్ధగా ఉంటున్నావు అమ్మా స్వర్ణ అని ప్రతిరోజు పలకరిస్తున్నారు ఆవిడని. మొదటి రోజే ఆవిడ నాన్నగారికి పాదాలు పట్టేసి ఛాన్స్ వచ్చేసింది ఆవిడకి, నాన్నగారు పాదాలు పట్టేశారు, నాన్నగారి దగ్గరికి ఒక్కరూ వెళ్ళిపోయారు ధైర్యంగా. మాకు అప్పులు ఉన్నాయండి, అప్పులన్నీ తీర్చాలి, నాన్నగారిని అడగాలని నాన్నగారిని అడిగేసి వచ్చానన్నారు. ఇదేంటి ఇలా మొదటిసారి ఇలా నాన్నగారితో మాట్లాడేస్తున్నారంటే కూడా నాకు ఆశ్చర్యం వేసింది. అయిపోయింది. అప్పుడు నాన్నగారు ఎక్కడికి శ్రీశైలం పెడుతున్నారు ఆ ట్రిప్ లో, నేను వెళ్ళడం లేదు శ్రీశైలం. నాన్నగారు పొద్దున 9:00కే భోజనం చేసి బయలుదేరుతున్నారు. సరే పొద్దున చాలా తక్కువ మంది జనం వచ్చారు, మేము వెళ్ళటం లేదు శ్రీశైలం. సరే స్వర్ణగారు కూడా వచ్చారు, మేము వచ్చేటప్పటికి మళ్ళీ నాన్నగారు ఆ రోజున డాక్టర్ మితిన్ గారు నాన్నగారు ట్రూ లవ్ ఏంటండి అని అడిగారు. ట్రూ లవ్ ఏంటండి అని అడిగితే నాన్నగారు ఇదేంటిది ప్రయాణం అయి ఓ రోజంతా చెప్పాల్సిన సబ్జెక్టు, నువ్వు ప్రయాణం అయి వెళ్లే ముందు అడిగేవేంటి నువ్వు అన్నారు నాన్నగారు. అని ఆ ట్రూ లవ్ ఏంటి అని ఆయన అడిగేటప్పటికీ ఇంకా ఆయన ఆగలేక మొట్టమొదటిసారి 2008 అప్పటికి వచ్చింది, నేను నాన్నగారి దగ్గరికి వచ్చి 6 అయింది ఆ రోజున ఆ ట్రూ లవ్ ఇలా కురిపించేస్తారు నాన్నగారు వ్యక్తమైపోయింది అనమాట. రామకృష్ణుడు ఎగ్జాంపుల్ చెప్పారు ట్రూ లవ్ అంటే ఏంటంటే, రామకృష్ణుడు ఎగ్జాంపుల్ చెప్తూ లాటు వివేకానందుడు ఎమ్ము ముగ్గురు అప్పుడు మొదలు పెట్టారు చెప్పడం. ఇంకా ఆ తర్వాత 2-3 సంవత్సరాలు ఇంకా రామకృష్ణుడు అయిపోయారు నాన్నగారు. ఆ రోజు వర్షం కురిపించేశారు అనుగ్రహం, మొట్టమొదటి అనుగ్రహ వర్షంలో కడవడం మొదటిసారి. నాన్నగారు చెప్పేశారు తో అప్పులో కురిపించేశారు అన్నమాట, కురిపి వెళ్ళిపోతున్నారు కదా అందుకని. కురిపించేసేటప్పటికి అక్కడ మనసు అంతర్ముఖం అయిపోయింది. నాన్నగారు స్నానానికి వెళ్ళారు, ఇంకా కళ్ళు తెరవబట్ట లేదు, లోపలికి వెళ్ళిపోతుంది మనసు, చాలా బాగుంది అది. అలా కూర్చుంది, ఎవరో నాన్నగారు భోజనానికి వెళ్తున్నారు, లే అడ్డంగా కూర్చున్నావు అడ్డంగా కూర్చున్నావు, నన్ను ఎవరు కూర్చుని లేపుతున్నారు. కళ్ళు కొంచెం తెరిచా నాన్నగారు అలా వెళ్ళిపోతున్నారు, నేనేమో అడ్డంగా లేను, ఓ పక్కకే ఉన్నాను, మళ్ళీ కళ్ళు కూర్చోబోతున్నాయి. ఆ రోజున నాన్నగారు ఏంటి అన్నది నాకు అనుభవంలోకి వచ్చింది. ఫస్ట్ టైం నాన్నగారు అనుగ్రహం వర్షం కురిపించేశారు ఆ రోజు. ఆ రోజు అనుభూతి బాగా అనుభవంలో బాగా తెలిసింది నాన్నగారికి. అయిపోయింది, నాన్నగారు శ్రీశైలం వెళ్ళి వచ్చేసారు, మేము వెళ్ళలేదు శ్రీశైలం. వెళ్ళి వచ్చిన తర్వాత మరీష్ గారి ఇంటికి వెళ్ళారు నాన్నగారు, మేము కూడా బయలుదేరి వెళ్ళిపోయాం. సన్నగారు కూడా వచ్చారు. వస్తే మీ ఇద్దరం అలా పక్క గుమ్మంలో ఉన్నాం. ఉండేటప్పటికి నాన్నగారు అయిపోయిన తర్వాత, మా సిట్టింగ్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి సన్నగారి చేసి తిరిగి, అమ్మ స్వర్ణ నిన్ను చూసి అలా రోజులైంది అనిపిస్తుందమ్మా, నిన్ను చూసి ఎంతకాలం అయిందమ్మా, చూడకుండా ఉండలేకపోతున్నానమ్మా అన్నారు ఆవిడ. ఆవిడ 6 సంవత్సరాలు అయింది, ఎప్పుడు నన్ను ఇలా పలకరించలేదు నాన్నగారు, ఏంటి ఆవిడ అలా పలకరిస్తున్నారు నాన్నగారు, ప్రత్యేకంగా పలకరిస్తున్నారు ఆవిడ్ని అని నాకు సందేహం వచ్చింది. సరే ఈ లోపల తర్వాత సుచిత్ర విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్తున్నారు నాన్నగారు. సుచిత్ర విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్తున్నాను, బాబు ఆటోలు దొరుకుతాయి దొరకవు అందరూ బయటకు వచ్చేసారంటే అని చెప్పి, రండి మనం పళ్ళిస్తున్నారు జనాలు, మనం వెళ్ళి ఆటో వెతుక్కున్నాం ఈ లోపల, దూరం వెళ్ళాలి, నాన్నగారు కారులో వెళ్ళిపోతారు, మనం ఆటోలో వెళ్ళేప్పటికి టైం పడుతుంది, మళ్ళీ ఆటో దొరకదు దొరకపోతే అందరు జనాలు బయట ఒక్కసారి బయటకు వచ్చేసారంటే అని, రండి సన్న మనం ఆటో వెతుకుదాం అని చెప్పేసి సన్నని తీసుకుని నేను బయటకు వచ్చాను. వచ్చేసి ఆవిడని అడిగాను నేను, నాకు సందేహం కలిగింది, అమ్మ నిజం చెప్పండి సన్న, మీ జ్ఞానం వచ్చేసింది కదూ అన్నా. నాన్నగారు అలా పలకరిస్తున్నారు ఏంటి ఆవిడ్ని అని, నిజం చెప్పండి సన్న, మీ జ్ఞానం వచ్చేసింది కదూ అన్నా అని నవ్వారు ఆవిడ. వెంటనే కాళ్ళ మీద రోడ్డు మీద ఆవిడ కాళ్ళ మీద పడ్డాను, నాకు కూడా అనుగ్రహించండి మీకు లాగా రావాలి అని ఆవిడని రన్న పెట్టాను ఆవిడకి. అదేం లేదు రాయలక్ష్మి, సరే ఆటోలో సుచిత్ర విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్తున్నాను. సుచిత్ర విజయలక్ష్మి గారి ఇంటికి ఇది అసలు ఆలోచిస్తుంది మనసు, అంటే ఆవిడ చూసేటప్పటికి ఆవిడ జ్ఞానం వచ్చింది అని నాన్నగారికి తెలిసిపోయింది, ఆవిడ చూసేటప్పుడు నాన్నగారికి ఆవిడ జ్ఞానం వచ్చిందని నాన్నగారికి తెలిసిపోయింది, అంటే రామకృష్ణుడికి వివేకానందుని చూస్తే అలా తెలిసిపోయిందిట, రామకృష్ణుడు వివేకానందుని చూస్తే అలా తెలిసిపోయిందిట, నాన్నగారు కూడా అలా తెలిసిపోతుంది అనమాట జ్ఞానం వచ్చిన వాళ్ళని చూస్తే, ఆ స్థాయి అనమాట నాన్నగారిది అని ఆటోలో ఆలోచిస్తోంది అనమాట. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత సుచిత్ర విజయలక్ష్మి గారు మళ్ళీ పలకరించారు ఆవిడ నాన్నగారు. పలకరించేటప్పటికి ఇంకా అప్పుడు నాకు కన్ఫర్మ్ అయిపోయింది, నాకు రామకృష్ణ పరమహంస అంటే పిచ్చి ఇష్టం, అప్పటికి చాలా ఇష్టం, మా అమ్మగారు కూడా ఇష్టం, చిన్నప్పుడే ఆయన జీవిత గాథ అంతా చెప్పేశారు, అందుకని ఒకసారి ఆయన చదివాను నేను జీవిత చరిత్ర, ఇంకా పిచ్చి ఇష్టం రామకృష్ణుడు అంటే. అక్కడ వస్తూ సుచిత్ర విజయలక్ష్మి గారి ఇంట్లోంచి నడుస్తూ బస్ స్టాప్ రోడ్డు మీద ఆటో దాకా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ తోపించారు నాన్నగారు. ముందు రోజు వర్షం కురిపించారు కదా, వెళ్లే ముందర నా గురువు రామకృష్ణుడు అని అక్కడ అందుకుందనమాట. ఆ రామకృష్ణ పరమహంస మీద ఉన్న ఇష్టం అంతా ఈయన మీదకి వచ్చేసింది, నా గురువు రామకృష్ణ పరమహంస చూడగానే గుర్తుపట్టేశారు ఆయన. అప్పుడు నాన్నగారు అలా మెల్లగా, నాన్నగారు ఏంటి అన్నది నాకు మెల్లమెల్లగా అనుభవంలోకి రావడం మొదలుపెట్టింది అనమాట. నాన్నగారు నా గురువు రామకృష్ణుడు గారు. ఆ తర్వాత ఇంకా చనువు వచ్చేసింది నాన్నగారితో, ఆ ఇష్టం ఏర్పడిపోయేటప్పటికి చనువు వచ్చేసి ఇంకా అక్కడ మనకున్న సందేహాలన్నీ అడిగడం మొదలుపెట్టేసాం సబ్జెక్ట్లో సందేహాలన్నీ అడుగుతుంటే ఇంకా కళ్ళలోకి ఏదైనా సందేహం అడిగేటప్పుడు ఈ దిగిలా రా కూర్చొని దగ్గర కూర్చోబెట్టుకుని 2.5 గంటలు మాట్లాడేవారు కళ్ళలోకి చూస్తూ. భగవద్గీత ఇష్టం, డాక్టర్ గారు పోయినప్పుడు హాస్పిటల్లో లైబ్రరీలో పనిచేశాను 2.5 ఇయర్స్, ఫస్ట్ 2.5 ఇయర్స్. పనిచేసేటప్పటికి లైబ్రరీలో ఓన్లీ ఫర్ డాక్టర్స్, అది పీజీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ వచ్చేవారు అంతే అనమాట, ఎక్కువ రారు, ఓన్లీ మెడికల్ బుక్స్. అక్కడ నాకు పెద్దగా పని ఉండేది కాదు, అంటే అందరూ కలిసి సివిల్ సర్జన్స్ అందరూ కలిసి ఆవిడకి దుఃఖంగా ఉన్నారు కదా అలాంటి చోట వేస్తే ఎక్కువ పని ఉండదు అని అక్కడ వేశారు నన్ను. అక్కడ భగవద్గీత చదవడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం ఒక్కటే నచ్చేది, ఆ భావన చదివేదాన్ని, శ్లోకాలు చదివేదాన్ని కాదు. టూ అండ్ హాఫ్ ఇయర్స్ భగవద్గీత ఎవ్రీడే భగవద్గీత చదివేదాన్ని. ఎంత నచ్చేసేదో, నీ చేతిలో ఏం లేదు, నీ చేతిలో ఏం లేదంటే ఇంకా బాగలే నచ్చేసేది ఆ మాట నాకు. నా చేతిలో ఏం లేదు, ఫలితం నీ చేతిలో లేదు, నీ చేతిలో ఏం లేదు, ఫలితం నీ చేతిలో లేదు అంటే చాలా నచ్చేస్తుంది అనమాట. నా మీద భారమే, నా మీద భారమే, చాలా నచ్చేస్తుంది ఆ భగవద్గీత. సరే ఎంత బట్టి కొట్టేశానంటే ఆ భావం పుస్తకం తీస్తే తెలిసిపోతూ ఉంది, పక్క పేజీలో ఏముందో నాకు గుర్తు వచ్చేసేది. అంతకా చదివేసి అబ్బా ఎంత బాగుంది ఈ భావం, దీనికి శ్లోకం ఏంటి, దీని శ్లోకం ఏంటి అని ఆ శ్లోకం నేర్చుకోవడం మొదలుపెట్టాను కొన్నాళ్ళకి. అలా 40-50 శ్లోకాలు బట్టి వచ్చి అది భగవద్గీత. ఓ భక్తురాలు అన్నారు రేడుకే, అంటే జీవితం భగవద్గీత చదివిస్తాడా భగవంతుడు నిన్ను అన్నారు. అక్కడ నిజంగానే జీవితం భగవద్గీత చదివిచ్చాడు అక్కడ నన్ను ఈశ్వరుడు.
అదేలేండి
రేణుక అన్నారు అలాగా, నిజంగా జీవితం భగవద్గీత చదివిచ్చాడు ఈశ్వరుడు. సరే అదైపోయింది. సరే నా భగవద్గీతలోనే నాకు డౌట్లు ఉండేవన్నమాట. ఆ నాన్నగారిని అడుగుతూ ఉంటే నాన్నగారు ఇంక అసలు వర్షం గుర్తుచేసేవారు. అలా నాన్నగారు వచ్చినప్పుడల్లా ఆహా నాన్నగారు నాకు అల్లో చూసి మాట్లాడతారు అని చెప్పి ఏదో ఒక డౌట్ ఉంటే అది అట్టే పెట్టుకుంటూ ఉండేది నాన్నగారు వచ్చేదానికి అడగడానికి. అడిగితే సబ్జెక్ట్ చెప్తాను, నాకు అలా చూస్తే అనుగ్రహిస్తారు, అది ఆశ. అలా కొంచెం అసలైన స్వార్థం వహించడం మొదలుపెట్టాను అనమాట. సరే లేకపోతే ఉపన్యాసాలు వినడం, ఉపన్యాసాలు వినడం తర్వాత ఉపన్యాసాలు కూడా చాలా నచ్చేవి అనమాట. చాలా నచ్చుతుంటే అంతకుముందు ఉపన్యాసాలు వినే ముందరే ఈవిడ విష్ణు సహస్రనామం పెట్టుకునేదాన్ని పొద్దున్న లేవగానే కంప్యూటర్లో. విష్ణు సహస్రనామం వస్తున్నప్పుడు కొన్నాళ్ళు ఏడాదిన్నర విన్నాక ఓ రోజు సడన్ గా శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరమే సహస్రనామ దత్తం రామనామ వరాన్ అని మూడు సార్లు చెప్తారు ఆవిడ. ఆ మూడు సార్లు చెప్పిన నాన్నగారు చచ్చిపోయినట్టుగా జీవించమంటున్నారు కదా, ఈ నిమిషం నిమిషంన్నర చెప్తారు ఆవిడ మూడు సార్లు, ఈ నిమిషంన్నర నేను చచ్చిపోవాలి అనుకున్నాను, ఈ నిమిషంన్నర నేను చచ్చిపోతున్నాను అని చచ్చిపోవడం మొదలు, చచ్చిపోవాలి అంటే చచ్చిపోయిన సవన్ లాగా ఉండాలన్నమాట ఆ నిమిషంన్నర. దేనికి రియాక్ట్ ఉండకూడదు, రియాక్షన్ ఉండకూడదు. అయ్య బాబో ఎన్ని పరీక్షలు పెట్టాడంటే ఈశ్వరుడు, ఆ నిమిషంన్నరలోనే పాల్గొనిపోతూ ఉంటాయి, లేకపోతే బెల్లు మోగిపోతుంది, లేకపోతే ఫోన్ మోగిపోతుంది, లేకపోతే అమ్మా అమ్మా అమ్మ అంటే పర్మిషన్ పిలుస్తూ ఉంటుంది, లేకపోతే రోడ్డు ఊడ్చే వాళ్ళు అమ్మా 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 అని వాళ్ళు పిలుచుకుంటారు. ఎంత డిస్టర్బెన్స్ అంటే ఆ నిమిషంన్నరలో అన్నీ అప్పుడే వచ్చేది, కానీ రియాక్ట్ అవ్వకూడదు. మొదట్లో రియాక్ట్ అయిపోయాను, చిచి ఏంటి చచ్చిపోయాను కదా నేను రియాక్ట్ అవ్వకూడదు కదా అని ఆ నిమిషంన్నర ఉంటే ఉంటారు పోతే పోతాను సమాధానం చెప్పేదండి కాదు. అలా కొన్నాళ్ళు ప్రాక్టీస్ అది అయిపోయి బయట డిస్టర్బెన్స్ లాగే ఇంకా ఆ నిమిషంన్నర తలంపులు వచ్చేవి, ఎన్ని తలంపులు వచ్చేసేవి ఆ నిమిషంన్నర చచ్చిపోలేకపోతున్నాను. చచ్చిపోలేకపోతే సరే ఎన్ని తలంపులు, అప్పుడు ఇంచుమించి ఏడాది పట్టిందేమో నాకు ఆ మంత్రంతోటే కలిసి ఉండి తలంపు రాకుండా చేయడానికి. మంత్రం సపోర్ట్ ఉండాల్సిందే, మంత్రం సపోర్ట్ లేకుండా ఉండలేకపోయే దాన్ని. అలాగా నిమిషంన్నర తలంపు లేకుండా మంత్రం మూడు సార్లు చెప్పినంతసేపు మంత్రంతో మనసు టోటల్ గా ఏకమై ఉండాలి, తలంపు రాకూడదు. అది కూడా ఇంచుమించు 2-2.5 సంవత్సరాలు పట్టింది మనకి ఇది రావడానికి. కానీ రోజు పెట్టుకునేదాని కదా, రోజు సాధన జరిగేది అనమాట. నాన్నగారు చచ్చిపోమంటున్నారు, ఈ పడంగా నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని ఆ అభ్యాసం చేయించారు నాన్నగారు. అది అయిపోయిందా నాన్నగారు ఉపన్యాసాలు పెట్టుకోవడం మొదలుపెట్టడం, వాక్యాన్ని జీవించడం ఒకటి నేర్పించారు నాన్నగారు, చాలా బాగుంది అనిపించింది. ఒకసారి నాన్నగారు పొద్దున్న చెప్తున్నారు, ఆ రోజు వెళ్ళిపోతున్నారు, 10 రోజులు ఉన్నారు, ఆ రోజు వెళ్ళిపోతున్నారు నాన్నగారు. ఆ రోజు వెళ్ళిపోతుంటే అమ్మా హోలీ కంపెనీలో ఒకటే ఒక మైనస్ పాయింట్ ఉంది, విడిపోతున్నప్పుడు దుఃఖం వస్తుంది అమ్మా, పార్టింగ్ లో దుఃఖం వస్తుంది అన్నారు నాన్నగారిని. హృదయంలోని గురువుని పట్టుకొని అందరికి నేర్పించారు కదా, అదొకటి ఉంది అనమాట మనసులో ఉండి పెద్ద గొప్పగా ఏం చేసింది అహంకారం. అవును నాది పార్టీ ఉంటే దుఃఖం అన్నమాట వాస్తవమే, నాన్నగారి శరీరం రైలెక్కి వెళ్ళిపోగానే హృదయంలోని గురువుని పట్టేసుకుంటాను కదా నేను, నాకు పార్టింగ్ ఎక్కడుంది, ఇంకా పార్టింగ్ లేనప్పుడు దుఃఖం ఏముంటుంది అనుకుని సబ్జెక్ట్ చెప్పుకుంది మనసు. పొద్దున 9:00 రాత్రి 9 గంటలకి నాపల్లి స్టేషన్లో వెళ్ళాం. వెళ్తే నాన్నగారు ట్రైన్ ఎక్కేసి ఆ గుమ్మలో నిలబడి ఉన్నారు నాన్నగారు. ట్రైన్ ఎక్కేసి చాలా మంది భక్తులు అందరూ ఉన్నారు, నేను ఇంచుమించు దగ్గరగా ఉన్నాను, నాన్నగారు చాలా దగ్గరగా ఉన్నాను నేను. అప్పుడు సడన్ గా నాన్నగారు వెళ్ళిపోతున్నారు అనే తలంపు వచ్చి దుఃఖం వచ్చింది. ఇంకా వెక్కి వెక్కి ఉంది ఏడుపు వచ్చేస్తుంది, నాన్నగారు వెళ్ళిపోతున్నారు, రేపు పొద్దున నుంచి నాన్నగారు ఉండరు, రేపు పొద్దున దర్శనం నుంచి నాన్నగారు ఉండరు, 10 రోజులు ఉన్నారు ఆ టైంలో. ఇంకా ఎంత దుఃఖం వచ్చేస్తుందంటే వెక్కిళ్ళు వచ్చేస్తున్నాయి, అంత దుఃఖం వచ్చేస్తుంది లోపల నుంచి. ఇంకా ఆ దుఃఖంలో కొంచెం నాన్నగారి ఫస్ట్ లో దగ్గరగా ఉండాలంటే మనం కొంచెం అలర్ట్ గా ఉండాలి, మన అలర్ట్ గా లేకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఆ దుఃఖంతో వెనక్కి వచ్చేసాను నేను, జనాలందరికీ వెనక్కి వచ్చేసాను. ఎందుకంటే వెక్కిళ్ళు వచ్చేస్తున్నాయి, కారణం నాన్నగారు వెళ్ళిపోతున్నారు, నాన్నగారు వెళ్ళిపోతున్నారు, నాన్నగారు వెళ్ళిపోతున్నారు. ఈ లోపల మరి హృదయంలో ఉన్న గురువుని పట్టుకుంటానన్నావు కదా, పట్టుకో గురువు, హృదయంలో ఉన్న గురువుని పట్టుకో. నాన్నగారు దేహం వెళ్ళిపోతే ఏంటి, హృదయంలో గురువు ఉన్నాడు కదా, వాడిని పట్టుకుంటావు కదా. పాతిక ఎక్కడుంది నీకు, పొద్దున సబ్జెక్ట్ అంతా జ్ఞాపకం వస్తుంది, దుఃఖం దుఃఖమే సబ్జెక్ట్ సబ్జెక్ట్ గానే ఉంది.
అవును అవును,
దుఃఖం దుఃఖంగానే ఉంది, సబ్జెక్ట్ సబ్జెక్ట్ గానే ఉంది. నువ్వు పట్టుకుంటావా హృదయంలో గురువుని అని నాన్నగారు ఒక వడ్డింపు వాయించారు. అప్పుడు శరణాగతి చేసింది, అయ్యో బాబు మన తెలివి తేటలు, మన సబ్జెక్ట్ జ్ఞాపకాలతో ఈ దుఃఖాలు ఏమి ఆగవు, గురువు అనుగ్రహం ఉండాలి, సబ్జెక్ట్ జ్ఞాపకంతో నీ దుఃఖం ఆగదు, గురువు అనుగ్రహంతో దుఃఖం ఆగుతుంది. ఫస్ట్ టైం ఈ సత్సంగాలు కాదు, గురువు అనుగ్రహం ప్రధానము అని నాన్నగారు అక్కడ నాకు స్పష్టంగా అనుభవంలో తెలియజేసి ఏం చేశారు, ఈ బాధంతా ఆయన తెలుస్తూ ఉంటుంది కదా.
అవునండి,
అప్పుడు 2-3 నిమిషాల నుంచి ఈ దుఃఖం ఆగట్లేదు, ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఈ లోపల నాన్నగారు ఏం చేశారు, అక్కడ నిలబడి గుమ్మలోనే నిలబడి కళ్ళు మూసారు నాన్నగారు, కళ్ళు మూసుకున్నారు, కళ్ళు మూయ అన్నారు నన్ను వెంటనే. అంటే కళ్ళు మూసింది అప్పుడు, కళ్ళు మూసి హృదయంలో కాన్సన్ట్రేట్ చేయి, హృదయంలో కాన్సన్ట్రేట్ చేయి అని అలవాటు ఉంది, కొంచెం అలవాటు అయింది హృదయంలో కాన్సన్ట్రేట్ చేయడం. ఆ హృదయంలో కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి మెల్లమెల్లగా అంతర్ముఖమైన మనసు ఒక నిమిషానికి 1-1.5 మినిట్స్ కి దుఃఖం ఆగిపోయింది, పూర్తిగా ఆగిపోయింది. కానీ నాకు జీవితానికి సరిపడా గుణపాఠం, నీ సబ్జెక్ట్ జ్ఞాపకంతో నీ తెలివితేటలతోటి దుఃఖం ఆగదు, గురువు అనుగ్రహం వలన మాత్రమే దుఃఖం ఆగుతుంది అని బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నాన్నగారు అక్కడ. ఎక్స్పీరియన్స్ ఇస్తే అలా ఇంకా అడగద్దు అనమాట ఎక్స్పీరియన్స్. అది అయిపోయిన ఇంక రెగ్యులర్ గా వినడం, సత్సంగాలకు నాకు చాలా ఆ వారంలో నాకు వచ్చే పఠే పరిచయంతో సత్సంగంలో చెప్పేసేవారు, నాకు ఆ వాక్యమే నచ్చేది, ఆ వాక్యాన్ని మననం చేసేది మనసు, ఆ వాక్యం నచ్చేది మననం చేసేది, ఆ దాని తగ్గ పరీక్ష వచ్చేసాడు ఆ వారంలో, ఆ వాక్యం జ్ఞాపకం చేశాడు అక్కడ గురువుదయ్య, ఆ వాక్యం జ్ఞాపకం వచ్చేది మళ్ళీ ఆ పరీక్ష సందర్భం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని వెంటనే ఆచరణలో పెట్టేసేది, శాంతియుతంగా సమస్య పరిష్కారం అయిపోతూ ఉండేది చాలా బాగా ప్రతి వారం. అందుకనే బాబాయ్ సత్సంగంలో నాకు ఈ వారంలో వచ్చే పరీక్షకు సమాధానం వచ్చేస్తుంది అక్కడ నాకు అని చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు అది. అలాగ చాలా అలా ఈజీగా వాక్ కేక్ వాక్ లాగా సమస్యలు శాంతియుతంగా పరిష్కారం అయిపోతూ జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉండేది అనమాట. అలా చాలా బాగా నాకు వాక్యాలు అలా ఉపయోగపడడం మొదలుపెట్టేది, నిత్య జీవితంలో అనుసంధానం చేసుకోవడం, వాక్యం జ్ఞాపకం రావడం గురువుదయ్య.
అవునండి,
నాట్ ఓన్లీ దట్, ఆ వాక్యాన్ని ఆచరించగలగడం, అంటే ఆచరించే శక్తి కూడా ఇస్తాడు గురువు, వాక్యాన్ని ఆచరించే శక్తి కూడా గురువు ఇచ్చేవారు. ఆచరించిన తర్వాత రిజల్ట్ శాంతియుతమైన పరిష్కారం, అది చాలా బాగుండేది అనమాట. అలాగా నాన్నగారికి మెల్లగా నాన్నగారి శక్తి, నాన్నగారి ఇది ఎంజాయ్ చేయడం, ఆయన తోటి ఆయన ప్రేమను ఎంజాయ్ చేయడం ఇదంతా బాగా ఎక్కువ అవడం మొదలుపెట్టింది. ఎక్కువ అవడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఇంకా శిరీష్ పెళ్లికి సరే మొత్తానికి మొత్తం అన్ని నాన్నగారు చూశారు, నాన్నగారు ఎఫ్ఎన్ తీసుకున్నాం, సరే అంతా బాగానే జరిగిపోయింది, సరే అంతా అయిపోయింది. శిరీష కాదు ఇవ్వడానికి నాన్నగారు జిన్నూరు వెళ్ళాను నేను. జిన్నూరు వెళ్తే ఆ రోజు సాయంత్రం అరుగు మీద నేను నాన్నగారు ఇద్దరే ఉన్నాం, అందరూ వెళ్ళిపోయారు. నాకు 7 గంటలకు ట్రైన్, ఆరు గంటలకి ఆటో చెప్పాను, వెయిట్ చేస్తున్నాను. అందరూ వెళ్ళిపోయారు, మామూలు లోకల్ భక్తులు అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు అరుగు మీద, ఎవరు లేరు. నాన్నగారు అమ్మా నువ్వు సబ్జెక్ట్ చెప్తావా అన్నారు నన్ను. నాన్నగారు సబ్జెక్ట్ చెప్తావా అంటే ఈ భుజం మీద నుంచి ఈ భుజం మీదకి అడ్డంగా ఊపిందలకాయ, మాట్లాడలేదు చెప్పను అని. ఎందుకని రెండు రెండు వాక్యాలు జ్ఞాపకం వచ్చింది, హృదయంలో ఈశ్వరుడితో ప్రతి ఒక్కడికి హృదయంలో ఈశ్వరుడు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది హృదయంలో. ఈ మధ్యవర్తిత్వం ఎందుకు అంటారు భగవాన్, అది చదివా మనం సూర్యనాగమారి లేఖల్లో. అదొకటి, నా మధ్యవర్తిత్వం ఎందుకు ప్రతి వారికి హృదయంలో, నాకెందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ లోనే వచ్చాడు ఆయన, గాఢ నిద్ర స్థితి లాగా ఆయన డైరెక్ట్ కాంటాక్ట్ లో ఫస్ట్ వచ్చాడు. తర్వాత నాన్నగారు రూపం బయట వచ్చింది, నాన్నగారి మీద విపరీతమైన విశ్వాసం కుదిరింది. కుదిరి శిరీష పెళ్లి సరే అన్నారు. ఏం మాట్లాడలేదు నాన్నగారు, నేను చెప్పను అని ఇలా అడ్డంగా ఊపాను. హృదయంలో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే నీ మధ్యవర్తిత్వం ఎందుకు, ఇతరులు ఎవరు ఉన్నారు బోధించడానికి. ఈ రెండు రెండు వాక్యాలు నాకు అనుభవంలో లేదు కానీ నచ్చేసాయి, అనుభవంలో ఏం లేవు అది నచ్చేసాయి. అందుకే నేను చెప్పను అని అడ్డంగా తరగా ఊపేసాను. ఆయన కూడా ఏం మాట్లాడలే, అయిపోయింది అక్కడ స్టాప్. అది అయిపోయింది తర్వాత శిరీష పెళ్లి అయిపోయింది. చాలా అద్భుతంగా నాన్నగారి దయ, ఇంకా అసలు అణు అణువున అణు అణు ఒక పుస్తకం రాయి చాలా అలా కరుణించారు నాన్నగారు. ఇదంతా కేవలం గురువు దయ అని నాకు చాలా స్పష్టమైన అనుభవం. నిజంగా చెప్పాలి అంటే శిరీష పెళ్లి రోజు నాకు నేను లేదు, నాకు నేను వచ్చేసాక తెలిసింది నాకు నేను లేదని. ఎందుకంటే నేను వచ్చాక అలా తెలుసుకునేవాడు అక్కడ వచ్చేసాడు కదా.
అవును,
మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను, నేనంతా వేరే ప్రత్యేకంగా ఉంది ఏదో, ఓహో ఇదే నేను లేదు అక్కడ అని ఒక అనుభవం తెలిసింది శిరీష పెళ్లి రోజున. ఆ రోజు ఎందుకో నేను ఆనందం 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 ఆనందం, ఏం చూసిన ఆనందం, ఏం చూసిన ఆనందం, ఏం చూసిన ఆనందం, ఏ అక్కడ ఏం తగిలిపోయినా ఆనందం, ఎవరు చేయి నలిగిపోయినా ఆనందం, ఎవరు లేటుగా వచ్చినా ఆనందం, ఏం అనిపించట్లేదు అనమాట. లేదు ఒక అద్భుతం, అందరు భక్తులందరూ వచ్చారు, చాలా బాగా ఊహించిన దానికంటే బాగా జరిగింది అసలు. ఇంకా అసలు వైభవమే వైభవం, నాన్నగారు ఆశీర్వాదం చాలా బాగా జరిగింది. దాంతో నాన్న విపరీతమైన నమ్మకం వచ్చేసింది నాన్నగారి మీద. నాకు బాబు ఇదా గురువు దయ, ఇదా గురువు దయ. ఇంకా అసలు ఒక మెటమార్ఫోసిస్ ఇస్తే నాన్నగారి పట్ల నాకు కృతజ్ఞత అవని, గురువు దయ అని, ఆయన సర్వశక్తి మంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, దయామయుడు, ఇవన్నీ నాకు అనుభవంలోకి వచ్చాయి అక్కడ. ఇంకా అలా మెల్లగా డీపర్ అయిపోతుంది నాన్నగారి మీద విశ్వాసం. విశ్వాసం దీపన అవుతూ ఉంటే అప్పుడు ఏంటిది ఆ వెళ్ళిపోయింది శిరీష వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఫోటోలు చూడడం, ఇంకా ధారలు కట్టేలా ఆడవడం, కళ్ళు ధారలు కారిపోతున్నాయి కన్నీళ్ళు, ధారలు కారిపోతుంటే బెంగు వచ్చేస్తుంది. ఏంటి మమకారం, ఇంత మమకారం ఉందా నాకు, ఇంత మమకారం ఉందా నాకు, అది బాబు ఇదేంటి ఇంత మమకారం ఏంటి, ఇంత కన్నీళ్ళు కారిపోతున్నాయి ఏంటి అని చాలా బెంగు వచ్చేసి అదృశ్వాసతో నాన్నగారు వచ్చారు. పరిగెట్టుకుంటూ మొదటి రోజే నాన్నగారు రూమ్ లో వెళ్ళిపోయాను. నాన్నగారు శిరీష్ పెళ్ళయి వెళ్ళిపోయింది కదా, మమకారంతో చాలా దుఃఖం వచ్చేస్తుందండి నాన్నగారు నాకు. నాన్నగారు నన్ను దుఃఖంలో, నన్ను మమకారంలోంచి విడుదల చేయండి నాన్నగారు అని వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి అడిగేశాను. నాన్నగారు మంచం మీద కూర్చున్నారు, నేను అడిగాను. నాన్నగారు వెంటనే ఇంత పెద్ద నవ్వు నవ్వి, స్మైల్, పెద్ద నవ్వు అనమాట నవ్వి, రెండు చేతులు పైకెత్తేసి అలాగే అన్నట్టుగా మాట్లాడలేదు, తలకాయ ఊపారు. అలాగే నిన్ను విడుదల, ఇంకా ఆ నవ్వులేంటో, ఇంత చాలా పెద్ద నవ్వు నవ్వారు అని నవ్వేటప్పటికి నాకు ఇలాంటివి అడిగితే నాన్నగారికి అంత ఆనందం కలుగుతుందా, ఎంత ఆనందం కలిగింది నాన్నగారికి మమకారం నుంచి విడుదల చేయమని అడిగితే నాన్నగారికి ఆనందమా, అవునా నా బలహీనత నుంచి విడుదల చేయమని నాన్నగారిని అడిగితే నాన్నగారు అంత ఆనందిస్తారా, ఎంత బాగుంది నాన్నగారు ఆనందం నాకు నచ్చింది, ఓ ఇలా అడగచ్చు అనమాట అని నాకు ఒకటి క్లారిటీ వచ్చింది. వచ్చి ఇంటికి వచ్చానే ఇంకా ఎక్కువ కన్నీళ్ళు కారిపోవడం మొదలుపెట్టాయి. ఆ ఫోటోలు చూడడం ఆడవడం, ఫోటోలు చూడడం ఆడవడం, ఇంకా ఎక్కువ అయిపోయింది కన్నీళ్ళు కారడం. ఇదేంటిది ఇలా ఎక్కువ కన్నీళ్ళు కారిపోతున్నాయి ఏంటి, ఏంటి ఇలా ఎక్కువ కన్నీళ్ళు కారిపోతున్నాయి ఏంటి, చూపించి తీసేస్తున్నారా మమకారాన అని ఒక్క థాట్ కూడా ఇచ్చారు ఆయన. ఒక వారం రోజులు అయింది నాన్నగారు వెళ్ళిపోయారు, కన్నీళ్ళు వస్తే ఒట్టు, ఫోటో చూడాలనిపిస్తే ఒట్టు పక్కన పెట్టేశాను. అబ్బా ఏం చూస్తాం వస్తున్నాను అని. అప్పుడు అర్థమైంది, నాన్నగారు విడుదల చేశారు నన్ను ఈ మమకార దుఃఖంలోంచి అని అనుభవంలో తెలిసింది. ఇంకా ఇలా సబ్జెక్ట్ పరంగా నన్ను ఈ బలహీనత నుంచి విడుదల చెయ్యి అని హృదయపూర్వకంగా అడిగితే ఆయన వెంటనే ఇచ్చేస్తారు, వర్క్ జరిగిపోతుంది, వారం రోజుల్లో మన దుఃఖం కూడా ఆగిపోయింది, మమకారం తొలగింది అన్నమాట, దుఃఖం ఆగిపోయింది కదా అని ఒక స్పష్టమైన అనుభవం వచ్చేసింది. ఇంకా తేలికైపోయింది, నా సాధన తేలికైపోయింది. బలహీనత చూసుకోవడం, నాన్నగారిని అడిగేయడం, బలహీనత చూసుకోవడం, నాన్నగారిని అడిగేయడం, బలహీనత చూసుకోవడం, నాన్నగారిని అడిగేయడం. అక్కడ నుంచి ప్రార్థనే మన సాధన అనేటి వరకు కూడా ప్రార్థనే. బలహీనత చూసుకోవడం, నాన్నగారికి ఇచ్చేయడం, బలహీనత చూసుకోవడం, నాన్నగారిని విడుదల చేయమని అడగడం. గుర్తుపెట్టుకుని నాన్నగారు వచ్చినప్పుడు ఒక డ్రైనేజ్ పెట్టుకునేదాన్ని, వెంటనే వెళ్ళి నాన్నగారిని అడిగేయడం, ఆయన వెంటనే అంగీకరించేసి ఆశీర్వదించేయడం. అంటే వెంటనే ఇలా స్విచ్ చేసినట్టు ఆగిపోలేదు కానీ వారం రోజులకి ఆగిపోయింది ఆ దుఃఖం. అలాగే ఆయన వర్క్ చేయడం మొదలు పెట్టేస్తారు, ఎప్పుడో స్టాప్ చేసేస్తారు అన్న ఆ కిటుకు తెలిసి తెలియజేశారు నాన్నగారు. అలాగా ఇంకా అక్కడ నుంచి వాళ్ళగాలో సైకిల్ దొక్కినట్టే అనమాట, బలహీనత నుంచి విడుదల పొందడం. మన మా యొక్క రాగం నుంచి, ద్వేషంలోంచి, భయంలోంచి, మమకారంలోంచి, అహంకారంలోంచి, అన్నింటిలోంచి, ఇంకా అన్ని ఏది ఉంటే అది చూసుకోవడం అడిగేయడం నాన్నగారు, ఏది ఉంటే అది చూసుకోవడం అడిగేయడం అడిగేయడం. అప్పుడు ఇంకసారి తిరిగి పెళ్ళి అయిపోయింది కదా, సరే వీడికి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది, అదే సౌదీ అరేబియాలో ఉద్యోగం వచ్చింది, నాన్నగారు వెళ్ళమన్నారు, వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్తున్నాడు, వెళ్ళిపోయాడు ఏదో అయింది మొత్తానికి. అప్పుడు ఉన్నారు నాన్నగారు, ఉన్నారు, ఉండి రాసుకుంటు అన్నట్టు మర్చిపోయాను. ఈ లోపల సబ్జెక్ట్ రాయమని ఓ రోజు నన్ను చాలా ఇది చేశారు నాన్నగారు. తిరిగి పెళ్ళి వెళ్ళిపోయాక నాకు దగ్గర పళ్ళు తీసుకోవాలి, నన్ను నా దగ్గర పళ్ళు తీసుకోకుండా నన్ను నిలబెట్టి ఎవరితో మాట్లాడుతూ ఆవిడ ఆవిడ రాధిక, అమ్మా మీ నాన్నగారు మీ అన్నయ్య అస్థికలు తీసుకుని కాశీ వచ్చారమ్మా, ఆ కోపైలెట్ రాజశేఖర కోపైలెట్ వచ్చారమ్మా, ఎముకలంటే జ్ఞాపకం వస్తుందమ్మా, వివేకానందుడు నువ్వు బోధించమని రామకృష్ణుడు అంటే నేను బోధించను నాకు ఇష్టం లేదని చెప్పాడమ్మా, చెప్తే పోన్లే నువ్వు బోధించక నీకు ఇష్టం లేకపోతే నీ ఎముకలు ప్రపంచం తిరిగి బోధిస్తాయి అన్నాడమ్మా రామకృష్ణుడు అన్నాడమ్మా అన్నారు. అంటే నా దగ్గర పళ్ళు తీసుకోవాలి, నేను నిలబడున్నాను పక్కనే నిలబడి ఉంటే ఏంటి నేను బోధించనని చెప్పేదాను కదా నన్నే అంటున్నారా అని చిన్న సందేహం కలిగింది. వెంటనే నా బుద్ధి పొగరెక్కిందా నీకు, ఆయన వివేకానందుడు గురించి చెప్తున్నాడు, నేను ఆయనతో పోలు చేసుకుంటాను నేను నువ్వు బుద్ధి లేకుండాను అని నాకు తిట్టింది అనమాట, నా మనసు తిట్టింది, నా బుద్ధి తిట్టింది. సరే ఊరుకున్నాను, సరే మళ్ళీ చెప్పాను నాన్నగారు, బాబాయ్ నన్నే అంటున్నట్టున్నారు ఈయన అని అనిపించింది. నన్ను కాదు వివేకానందుడు చెప్తుంటే నీ మీద పెట్టుకుంటాను ఏమిటి అని మళ్ళీ బుద్ధి తిట్టింది. సరే వదిలేశాను, మళ్ళీ చెప్పాను, బాబాయ్ నన్నే అంటున్నారు ఈయన అనిపించింది. ఆ పళ్ళిలై అన్నారు, అంటే నిన్నే అని చెప్పారు. ఇంత స్ట్రగుల్ చూడమ్మ ఉషా, 30 అవర్స్ స్ట్రగుల్ పడ్డాను, కాన్స్టెంట్ స్ట్రగుల్. నేను రాయను, నేను చెప్పను, నాకు డాక్టర్ గారు పోయి ఇంటా బయట నేను చాలా కష్టపడిపోతున్నాను, ఆ నేను చాలా బలీయంగా ఉంది కదా, నేను ఇంటా బయట డాక్టర్ గారు లేక నేను ఇంటా బయట కష్టపడుతుంటే ఈయనకి తెలియడం, నాన్నగారు తెలియడం లేదు, అహంకారమే సామాన్యమైనది కాదు కదా, ఆయన తెలియడం లేదు నా కష్టం, ఎంత కష్టపడుతున్నా ఈయనకి అర్థం కావట్లేదు.
అంటే అందరికి కామన్ గా ఏదో పాయింట్ లో వచ్చేస్తూ ఉంటుంది కదా,
అంటే ఎంత కష్టంగా ఉంది ఇది అర్థం కావట్లేదు, ఈ ముసలాడికే ఏమో సబ్జెక్ట్ అంటే పిచ్చి ముసలాట్ ఆయన పాపం అనమాట లోపల, ఈ ముసలాడి సబ్జెక్ట్ అంటే పిచ్చి, వీడు పిచ్చి నాణ్యత మీరు ఉద్దాలని చూస్తున్నాడు ఈయన, నేను ఎంత కష్టపడుతున్నాను ఈయన ఈయనకి అర్థం కావట్లేదు, నేను చెప్తాను నేను రాస్తాను అని ఆడవాళ్ళు బోల్డ్ అంటున్నారు, వాళ్ళు చెప్పచ్చు కదా, వాళ్ళు వెనకాల పడచ్చు కదా, నా వెనకాల పడతారు ఏంటి ఈయన అని ఆయన అప్పుడు ఎప్పుడో ఒకసారి ఇప్పుడు విపసన చేశానులే నేను కూడా, ఆ చేసినప్పుడు మనసు అరెస్ట్ అయింది కాసేపు, అది మెడిటేషన్ చేయిస్తారు కదా అక్కడ మెడిటేషన్ లో మనసు అరెస్ట్ అయింది, దాంతో మెడిటేషన్ లోనే ఆ మనసు అరెస్ట్ అవుతుంది అని ఒక అపోహ, అందుకని గబగబా పని చేసేసుకుని ఇంకో గంట కళ్ళు మూసి కూర్చోవాలి అది నా ఉద్దేశం. నాకు ఇంట్లోనే పని చేయించుకోలేకపోతే నాకు ఎక్స్ట్రా పని పెడతారేంటి, నాకు కళ్ళు మూసుకూర్చోడానికి దొరకదు టైము, నేను చెయ్యను, నేను రాయను, నేను చెప్పను అని చాలా ఎదురు తిరిగింది. నాకు తెలుసు ఆ విషయం. అందుకనే అచ్చ బాబు అసలు ఎంత పోరాటమో, 30 గంటల స్ట్రగుల్ లోపల నాన్నగారు ఉన్నారు ఊళ్ళో, ఇంకా నా వల్ల అవలేదు, ఇంకా మొత్తానికి శరణాగతి చేసింది కదా మనసు. చివరి చిన్న పుస్తకం తీసుకెళ్ళి మీ అక్కయ్య గారిలే పద్మగారి ఇంట్లో ఉన్నారు నాన్నగారు ఆ రోజు, పెద్ద సోఫాలో వాళ్ళు పెద్ద సోఫాలో కూర్చున్నారు నాన్నగారు ఆ రోజు అక్కడ పద్మగారి ఆ ట్రిప్ అనమాట. సరే వెళ్ళాను, నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ ఆ రూమ్ లో లేట్గా వెళ్ళాను, వెతుక్కుంటూ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళేప్పుడు లేట్ అయిపోయింది. లేట్ వెళ్ళి వంటింటి వైపు ఒక గుమ్మ ఉండేది, తర్వాత మూసేసినట్టున్నారు అది. ఆ కిచెన్ వైపు ఒక గుమ్మ ఉంటే ఆ గుమ్మల నుంచి వచ్చి వెనక్కి కూర్చున్నాను. వెనక్కి కూర్చుని నాన్నగారు సిట్టింగ్ అయిపోయినప్పుడే వచ్చేస్తున్నాను. నేను రాశాను, నాలుగు వాక్యాలు రాశాను. ఎంత స్ట్రగుల్ పడిందో ఆ వాక్యాలు రాయడానికి, మొత్తానికి ఒప్పుకుంది, లొంగింది. గురువుకే లొంగి, గురువు దయ ముందర ఏ పడది వాసన, కానీ గట్టి వాసనే వచ్చింది రాయడానికి. చాలా ఎదురు తిరిగింది మనసు. సరే మొత్తానికి రాయడప్పటికి నాన్నగారు వచ్చి రూమ్ లోకి వెళ్ళిపోతే నా దగ్గర ఆగాడు. నా దగ్గర నిలబడి నాకు సిగ్గుగా ఉంది అనమాట, ఎందుకంటే అంత పోరాటం. నేను రాయను అని శరణాగతి చేశానుకుని మనసు, మళ్ళీ నా బుద్ధి, మరి శరణాగతి చేశానంటో గురువు మాట వినవా, శరణాగతి చేశానంటో గురువు మాట వినవా అని పొడిచేస్తుంది నా బుద్ధి, నా మనసు అహంకారంగా ఇంకా మొత్తానికి లొంగింది. సరే నాకు సిగ్గుగా ఉంది అనమాట, నాన్నగారు కళ్ళలో చూడడానికి సిగ్గుగా ఉంది నాకు. సరే ఇంటికి కూర్చున్నాను అక్కడ. నాన్నగారు నా ముందర నిలబడ్డారు, 2 నిమిషాలు నిలబడ్డారు. నిలబడి శక్తిని ఇచ్చారు అనుకుంటాను. ఏం మాట్లాడలేదు, రూమ్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు రాయడం మానలేదు. అలా రాయడం అంత అప్పుడు ఇంతకీ ఏంటి, ఆ రోజు రాశానా, రాసి తెల్లారికట్ట మెడిటేషన్ చేయడం అలవాటైంది. అసలు తెల్లారికట్ట 4 గంటలు లేచి కూర్చుంటే నేను ఏ మనసు అరెస్ట్ అవ్వడం కోసం స్ట్రగుల్ పడుతున్నాను, విపరీతమైన స్ట్రగుల్ పడుతున్నాను, దేనికోసం తప్పన పడుతున్నాను, దేనికోసం రాయను అని అన్నాను. ఆ మనసు అరెస్ట్ అయ్యే స్థితి నా ప్రయత్నం లేకుండా వచ్చేసింది ఆ రోజు తెల్లారికట్ట. మనసు అరెస్ట్ అయ్యి వెంటనే మనసు అరెస్ట్ అయినప్పుడు స్ఫురింపజేస్తాడు కదా గురువు, దగ్గరగా ఉంటాడు కదా భగవంతుడికి, దగ్గరగా ఉంటాం కదా, నువ్వు రాయడం మూలంగా వచ్చిందే ఈ స్థితి అని చెప్పారు నాన్నగారు. అప్పుడు ఏడ్చాను. ఎంత ఏడ్చానంటే, తండ్రి ఎన్ని తిట్లు తిట్టాను నిన్ను, నేను 30 గంటల నుంచి నా చేత తిట్లు తిని నన్ను బాగు చేస్తున్నావా తండ్రి, ఎన్ని తిట్టాను తండ్రి నిన్ను, తిట్లు తిని నన్ను బాగు చేస్తున్నావా తండ్రి అని అప్పుడు ఇంకా పూర్ణ శరణాగతి చేసింది మనసు. నాకు తెలియదు రాస్తే కానీ మనసు అంతర్ముఖం అవ్వదని, నీకు తెలుసు నన్ను దారిలో పెట్టడానికి వస్తా, నా చేత ఎన్ని తిట్లు తిన్నావయ్యా అని చేస్తే ఇంకా అప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంకా అలా మెల్లమెల్లగా స్టేజ్ వైజ్ శరణాగతి అయ్యి ఆ తర్వాత ఉదయ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు అమ్మా నీకు ఏకాంతాన్ని కలిగించాడమ్మా ఈశ్వరుడు, ఏకాంతాన్ని కలిగించాడు, ఆ కళాన్ని సద్వినియోగం చేసుకో అమ్మా, నువ్వు సత్సంగాలకి వెళుతూ ఉండు, సత్సంగాలు మానకు, కాఫీ దొరకలేదని ఎంట్రీని తాగం కదా, సత్సంగం దొరకలేదు అని చెప్పి లౌకిక స్నేహాల్లోకి వెళ్ళకు, కాలం రూపంలో ఉన్నాడమ్మా భగవంతుడు, కాలాన్ని సద్వినియోగం చేసుకొని చెయ్యి పెట్టి వేలు పెట్టి నా కేసు చూపించి చెప్పారు నాన్నగారు ఉదయ్ వెళ్ళిపోయాక. అప్పటికే కొద్దిగా శరణాగతిలోకి వచ్చింది కదా మనసు, అంటే ప్రార్థించింది తండ్రి కాలాన్ని సద్వినియోగం చేసుకునేలాగా నన్ను అనుగ్రహించు అని వెంటనే ప్రార్థన వచ్చింది లోపల నాన్నగారు అలా చెప్పగానే. నా ప్రయత్నంతో అవ్వది, ఇది నీ అనుగ్రహంతో అవ్వాలి అని ప్రార్థించింది మనసు. ఆ తర్వాత నాన్నగారు వెళ్ళమన్నారు కదా అని చెప్పి ఇంక సత్సంగాలు, ఇంకా ఊళ్ళో ఉన్న సత్సంగాలు అన్నిటికీ వెళ్ళిపోతుండేదాన్ని. సత్సంగం చెప్పడానికి వెళ్ళాలి, సత్సంగాన్ని రాయడానికి వెళ్ళాలి, సత్సంగం వినడానికి వెళ్ళాలి, హృదయంలో సత్సంగం చేయాలి, నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి జిన్నూరు. ఈ 5 సత్సంగాలు, 5 రకాల సత్సంగాలు. ఇంకా ఈశ్వరుడు దయ ఇంకా అడగద్దు, రిజర్వేషన్ చేసుకోవడం నేర్పించేశారు ఎవరో నాకు, కంప్యూటర్ లో రిజర్వేషన్ చేసుకోవడం నేర్పించేశారు. ఇంకా డింగు మన రిజర్వేషన్ చేసుకుని తెల్లాలేసి జిన్నూరు వెళ్ళిపోతుండే దాన్ని. జిన్నూరు వెళ్ళిపోయి నా సాధన ఎలా సాగిందంటే, కొన్నాళ్ళు అయిన తర్వాత అప్పుడే ఈ విజయ్ రావడం అనమాట, విజయ్ వాళ్ళ అమ్మగారు కొంచెం ఆవిడ కూడా కొంచెం సరే ఇప్పుడు హాస్పిటల్ అయ్యారు ఆవిడ, ఒంట్లో బాగాలేదు ఆవిడకి. అప్పుడు నాన్నగారు ఉన్నారు ఊళ్ళో, ఉంటే ఆ రోజున చూడడానికి రెండు ఆంటీ మా ఇంటి దగ్గరలో ఉన్నారు హాస్పిటల్, సరే వెళ్ళి చూడడానికి వెళ్దాం అని చెప్పి నాన్నగారు సిట్టింగ్ అయిపోయిన తర్వాత రాత్రి 8 గంటలకు వెళ్ళాను. వెళ్ళి ఆ రోజు ఏం చెప్పారు సత్సంగం అంటే ఆ సబ్జెక్ట్ ఏదో చెప్పాను ఆవిడకి నేను కాసేపు 10 నిమిషాలు ఆ రోజు నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్. ఆ రాయడంలో ఫస్ట్ టైం స్పీడ్ గా రాసేటప్పటికి ఎవరో వచ్చి, అమ్మాయి వాళ్ళు చాలా సబ్జెక్ట్ చెప్పారు కదా రాయసి గారు మీరు రాశారు కదా ఒకసారి, నాన్నగారు భోజనానికి వెళ్ళారు కదా ఒకసారి చదవరా సబ్జెక్టు అని ఎవరో ఒక భక్తులు వచ్చి అడుగుతూ ఉండేవారు నన్ను. సరే మనకు కూడా మరణం అవుతుంది కదా అని చెప్పి నా బ్రహ్మరాత లాగా రాసేదాన్ని, చాలా వేగంగా రాసేదాన్ని, అందుకని అసలు ఎవరికి అర్థం కాదు నా రైటింగ్ నాకు తప్ప, నేనే చదవాలి అది పుస్తకం ఇచ్చి చదువుకోండి అనుకోదాదు. సరే అది చదవడం, సరే మనకి కూడా మరణం అవుతుంది కదా అని అలా ఇంకో మన్నాడు ఇంకోళ్ళు ఎవరో వచ్చి చాలా బాగుంది ఇక్కడ చాలా సబ్జెక్ట్ చెప్పారు కదా నాన్నగారు మీరు రాశారట కదా ఒకసారి చదవరా, నాన్నగారు కోసం వెయిట్ చేస్తుండేవాడు కదా ఎస్ఆర్ నగర్ లో.
అవును
సరే ఫస్ట్ ప్లేస్ గోల ఒకటి ఉండేది కదా మనకి, అందుకని పక్కన వెళ్ళి కూర్చునేదా, ఇంకా పెద్ద పని లేదు నాకు ఎవరు లేరు కదా
అదేలేండి.
ఆ నేను పక్కన వెళ్ళి కూర్చుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ సబ్జెక్ట్ చదవండి సబ్జెక్ట్ చదవండి సబ్జెక్ట్ చదవండి, అలాగా చాలా సార్లు సబ్జెక్ట్ మరణం అయిపోతూ ఉండేది నాకు ఆ పేరున, ఎందుకంటే ఎవరికి నా రైటింగ్ అర్థం కాదు నేనే చదవాలి. సరే అలాగ మన్నం అయిపోతూ ఉండేది అనమాట సబ్జెక్ట్. ఆ తర్వాత నిలబడేవాళ్ళం, చాలా జనం ఎక్కువైపోయిన తర్వాత ఏ క్షణంలో తలపు తీస్తారు ముసలాం గమ్ములు లేవలేమని కాసేపు నిలబడేవాళ్ళం తలపు తీసేదాకా. ఆ నిలబడినప్పుడు కూడా ఊరికే కూర్చొని ఏవో మామూలు కబుర్లు వస్తాయి రాయితీ 4 పాయింట్లు చెప్పడారు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అడుగుతుండేవారు, అప్పటిదాకా ప్రశ్నలు చదివాం కదా సబ్జెక్ట్ చెప్పేస్తుండేదాన్ని నిలబడి. అలా మెల్లగా నాకు తెలియకుండానే నాన్నగారు టీచింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు, మెల్లగా చాలా స్లోలీ వెరీ స్లోలీ. అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత నాన్నగారు ఇవాళ నన్ను ఏం సాధన చేసుకోమంటారు, ఈ ఉపన్యాసం పెట్టుకుంటూ పొద్దున్నే నాన్నగారు ఇవాళ నాకు ఏ సాధన చేస్తారో నాకు మీరు ఉపన్యాసంలో నాకు చూపించాలి మీరు నన్ను ఏ సాధన చేసుకోమంటారు అని అడిగేసి ఉపన్యాసం పెట్టుకుంటే, ఆ రోజున నువ్వు గతంలోకి వెళ్ళి మనసు పొండు చేసుకోకూడదు అని ఒక రోజు, నేను నువ్వు పొగుడుకోకు అని ఒక రోజు, ఎదుటి వాళ్ళని విమర్శించకు అని ఒక రోజు, ఎదుటి వాడితో పోల్చుకోకు అని ఒక రోజు, ఎదుటి వాడి మీద తీర్పులు చెప్పకు అని ఒక రోజు, లేకపోతే అందరిలో ఉన్న ఈశ్వరుడిని చూడివాడా అని ఒక రోజు, అలా ఏదో ఒక వాక్యం నాకు నచ్చేది ఆ ఉపన్యాసం, ఆ వాక్యం నచ్చేది. నచ్చడంలో రోజు మొత్తంలో గురువు దయ ఎక్కడ ఉంటుందంటే గతంలో వెళ్ళిపోతుంది మనసు, ఇవాళ గతంలోకి వెళ్ళి మనసు పుండి చేసుకోకు అది వాక్యం ఆ సాధన చేస్తూ ఉండేటప్పటికి అది నాన్నగారు జ్ఞాపకం చేశారు, మరి గతంలో వెళ్ళకూడదని కదా నీ సాధన ఇవాళ గతంలో వెళ్ళిపోతుంది మనసు చూసుకుంటున్నావా అనేవారు. చూడండి అన్నమాట మనకి మనకే విచారణ జరిగేది అక్కడ, అయితే ఇదేంటిది గతంలో వెళ్ళిపోతుంది మనసు వద్దు 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 నాన్నగారు సబ్జెక్ట్ జ్ఞాపకం చేసుకుందాం అని, లేకపోతే అక్షరమణమాలు పాడుకోవడము లేకపోతే ఉపదేశారం పాడుకోవడము చేసి గతంలోకి మనసు వెళ్లకుండా నిరోధించగలిగేదాన్ని, అలా మళ్ళీ వెళ్ళిపోతుండేది, మళ్ళీ నాన్నగారు జ్ఞాపకం చేసేవారు మళ్ళీ సాధన, అలా రోజు మొత్తం ఒక 10 సార్లు వాక్యాన్ని సాధన చేయడం జరిగేది రోజు మొత్తంలో 10 సార్లు.
అంటే సబ్జెక్ట్ వినడం, ఈ రోజు మనం ఏం ఆచరించాలి ఆ చెప్పిన పాయింట్ ని ఆచరిస్తున్నావా లేదా చూసుకోవడం,
నాన్నగారు చేసేవారు అదంతా. గతంలో వెళ్ళిపోతాను మనసు చూసుకుంటున్నావా ఇవాళ ఈ వాక్యం సాధన పెట్టుకున్నావు కదా నువ్వు అనేవారు ఆయన, అయిపోయి మనసులో వెళ్ళిపోతుంది బాబు గతంలో వెళ్ళిపోతుంది మనసు అని చెప్పి వెంటనే ఆపి ఉపదేశారము అక్షరమణమాలు చదువుకోవడం ఆపియాలన్నమాట, అక్కడ మనసు వెళ్ళకూడదు.
కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, ఇది భక్తులందరికీ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడు అంత నాన్నగారి దయతోనే అందరం జీవిస్తున్నాము నాన్నగారి దయలోనే ఉన్నాం, కానీ మనసు ఎక్కడికి వెళ్తోంది, మనసు అది అంటే ఉంటుందా కంట్రోల్ గా ఉంటుందా, అంటే అసలు అంటే స్పిరిచువల్ మార్గంలో ఉన్నామా, డైవర్ట్ అవుతోందా, మైండ్ వేవరింగ్ గా ఉందా అనేది అసలు అబ్జర్వేషన్ లో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు.
అలాగా
అంటే మనసు తీసుకుని బయటికి వెళ్తాందా, మనం నిశ్చలంగా ఉండగలుగుతున్నామా అనేది నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి.
వాక్యాన్ని వాక్యాన్ని నీ మనసు నిరంతరమైన విచారణ అబ్జర్వేషన్
అవును,
దాంట్లో అలా మెల్లగా తీసుకెళ్లారు.
అంటే పురోగతి అక్కడే అంటే అభివృద్ధి ఎక్కడ అంటే లైక్ మైండ్, నాన్నగారు చెప్పినట్టు అంటే ఫ్యూచరు పాస్ట్ లోకి వెళ్లకుండా మనసు అదుపులో ఉండి ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా, లేకపోతే అది అలజడి క్రియేట్ చేస్తుందా, ఆ క్రియేట్ చేస్తే దాని కూడా వెళ్ళిపోకుండా మనం అలా నిశ్చలంగా అక్కడ ఉండగలగాలి సబ్జెక్ట్ పట్టుకుని. ఆ దయలోనే జరుగుతుంది. కానీ మీరు అన్నట్టు ఎంత అంటే ఇప్పుడు మీ వంతు కృషి కృషి కృప కృషి కృప ఇంకా సైమల్టేనియస్ అది, సైమల్టేనియస్. ఎక్సలెంట్, చెప్పండి అండి.
అలాగా మర్నాడు మర్నాడు నన్ను నేను పోగొట్టుకోకూడదు, అంటే నా పిల్లలు అంత గొప్ప, నా పిల్లలు ఎంత గొప్ప, నాన్నగారు నా కళ్ళకు చూసినా వేరే, అది కూడా నన్ను నేను పోగొట్టుకోవడం. అలాగా ఆ చేయడం, నాన్నగారు మర్నాడు ముందు రోజు కూడా వచ్చేసేది, గతంలోకి వెళ్ళే అది కూడా వచ్చేసేది, అది కూడా వచ్చేస్తే పక్కకు పెట్టారు నాన్నగారు. వాళ్ళు ఒక్క వాక్యాన్ని చేయి, రెండు వాక్యాలు చేయలేవు వచ్చే టైం, ఒక్క వాక్యమే చేయి, ఇవాళ నిన్ను నువ్వు పొగుడుకోకూడదు, ఆ ఒక్క సాధన చేయాలి. ముందు రోజు వచ్చినా సరే దాన్ని పక్కకు వదిలేసాయి, గతంలోకి వెళ్ళినా కాసేపు వదిలేసేదాన్ని, దీని మీద సాధన అనమాట. ఆ రోజు ఒక 10 సార్లు కనీసం మనం నేను పొగుడుకోక పొగిడేసుకుంటుందమ్మా మనసు, మళ్ళీ వెంటనే వాక్యం జ్ఞాపకం చేసేవాడు, నువ్వు నేను పొగుడుకోకూడదాను కదా ఇవాళ నీ సాధన, అయ్యి బాబా ఇదే ఇది పొగిడేసుకుంటున్నావు అని వెంటనే ఆ తలంపులోంచి బయటకు రావాలన్నమాట. తలంపులోంచి బయటకు రావడం కోసం వాళ్ళ సబ్జెక్ట్ వాక్యం కానీ, నాన్నగారి నామం కానీ, నాన్నగారి రూపం కానీ, అక్షరమణమాలు కానీ, ఉపదేశారం కానీ ఏదో ఒకటి చేసి మనసును బయటకు తీసుకొచ్చేయాలి. కొంచెంసేపు ఉంటుంది ఆ వాసన, తర్వాత రాదు మళ్ళీ. అలాగా అన్ని రకాలుగాను సాధన చేయించేవారన్న, పొగుడు తెలియకారం రాకూడదు, ఎవరన్నా పొగుడు తెలియకారం రాకూడదు, నాకు అవినయం రాకూడదు నాన్నగారు, ఇవన్నీ ఇంకా ఇవన్నీ అనుకుంటే నాన్నగారిని వెళ్ళి అడిగేయడం, నాన్నగారు నాకు అవినయం రాకుండా ఆశీర్వదించండి, నాన్నగారు మీ జ్ఞాపకం నన్ను విడిచిపెట్టకుండా నన్ను ఆశీర్వదించాడు నాన్నగారు, నాన్నగారు శరణాగతిలో ఉండి పనిచేసేలాగా నన్ను ఆశీర్వదించాడు నాన్నగారు. ఇంకా అడిగేయడమే, వెళ్ళి వెంటనే అడిగేయడం, నాన్నగారు పొగిడితే నాకు వికారం రాకూడదు అని అలా. నాన్నగారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఎక్కువ సార్లు వస్తానని ఏమో, అరే నాన్నగారు నన్ను ఫస్ట్ టైం జీరు వెళ్ళినప్పుడు నన్ను పలకరించాలి, నన్ను నాకేసి చూడాలి, నన్ను పలకరించాలని కోరుకుంటుంది. కింద ఉన్నాను నాన్నగారు అడుగు మీద ఉన్నారు, అమ్మా ఇంట్లో ఇంకా వాడిని ఎక్కువ పలకరిస్తే దూరం అయిపోతారమ్మా, అవసరమా ఇంట్లో ఇంకా వాళ్ళని పలకరించడం అంటున్నారు నాన్నగారు ఎవరితో. అప్పుడు వెంటనే నా మనసు అప్పటిదాకా పలకరించాలని ఎదురు చూస్తుంది నా మనసు, నాన్నగారు నన్ను పలకరించకుండా ఉంటే బాగుండును, నాన్నగారు నన్ను పలకరించకుండా ఉంటే బాగుండు అంటారు, అంటే ఇన్నర్ సర్కిల్లో వెళ్ళిపోవాలని. అలా ఎక్కువ పలకరించేవారు కాదు, అంత మౌనంగానే జరిగేది అమ్మా నాన్నగారి గ్రేస్ నాకు
అద్భుతం.
ఎక్కువ మౌనంగానే, ఇంకా తెలిసిపోయింది కదా కిటుకు, ఇంకా మాటతో కూడా అడగక్కర్లేదు, హృదయంలో ఉన్న గురువుతో నాన్నగారు అని చెప్పేసుకుంటే పని జరిగిపోతూ ఉండేది, అక్కడ పని జరిగిపోతూ ఉండేది. ఒకసారి ఎప్పుడు ఎవరో ఒక ఆడ హస్బెండ్ పోయారని వచ్చారు, హస్బెండ్ పోయారని వస్తే సరే అయ్యో మా డాక్టర్ గారు పోయినప్పుడు నేను నాన్నగారి దగ్గర లేను, అప్పుడు కూడా లేకపోతే మా ఆజీవుడిని కూడా తలుసుకుని నాన్నగారు ఆశీర్వదించేవారు కదా, ఆ జీవుడు కూడా కొంచెం పవిత్రుడు అయ్యేవాడు కదా, మంచి జరిగేది కదా ఆ జీవుడికి, అయ్యో డాక్టర్ గారు పోయినప్పుడు మన నాన్నగారి దగ్గర లేమే అని అనుకుంటున్నాను నేను. ఆవిడెవరు హస్బెండ్ పోయారని చెప్తుంటే బాగా తలుస్తున్నారు నాన్నగారు ఆయన్ని, పోయిన ఆయన్ని, అయ్యో మన ఈయన జీవుడిని కూడా తలుసుకునేవారు కదా నాన్నగారు అంటున్నా. వెంటనే అమ్మ డాక్టర్ గారు ఎప్పుడు పోయారమ్మా అన్నారు నాన్నగారు, అంటే మన మనసులో ఉన్నది ఆయన తెలిసిపోతుంది అని వెంటనే అన్నమాట. అలాగా ఇంకా అమ్మ చెప్తే తెల్లారిపోతుంది, అలాగే నాన్నగారు ఆయనే ఉంటారు, మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఉండం. అందుకని ఎప్పుడైతే నేను ఆ కొండ కప్పకిచ్చానో ఆ పిల్లల్ని, పిల్లలు ఇద్దరు బాధ్యత ఫుల్గా నాన్నగారు తీసేసుకున్నారు, అందుకని రూపు దాల్చిన నా చేస్తాడు నాన్నగారు. నేను కొండ కప్ప చెప్తే ఆయన ఎందుకు చేశారు, రూపు దాల్చినారు నాకు తెలిసాడు కనుకే చేశారు ఆయన. అలాగా అందరూ నాన్నగారిలో రాముని చూశాను, కృష్ణుని చూశాను, ఆదిశంకరాచార్యులను చూశాను, యేసుక్రీస్తుని చూశాను, అందరి దేవతలు దర్శనం అయ్యారమ్మ, శిష్యుడి సాయిబాబా, కంచి పరమాచార్య, భగవాను, అరుణాచలేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అందరినీ దర్శింపజేశారు నాన్నగారు. అందుకే సకల దేవతా స్వరూపుడు అనేది విశ్వరూపం, విశ్వరూపమైన మా అనుగ్రహం. అలాగా గ్రాడ్యువల్గా మార్పు తీసుకొచ్చి ఇలాగా ఈ సత్సంగాలు కూడా చెప్పే ఇది ఆయన ఇచ్చారు. ఇప్పుడు నీకంటే ఎవరికి బాగా తెలుస్తున్నాం ఉషా, మన ప్రయత్నాలతో ఇవి ఇంత బాగా జరుగుతాయా, ఇవ్వుతారా, ఇవి జరగవు, ఆయన అనుగ్రహం, కేవలం ఆయన అనుగ్రహం.
అంటే అంటే మనం అంటే ఈ నేను అనే భావన ఉన్నంత కాలం ఎంతో కొంత నేను చేస్తున్నాను అనేది సటిల్ గా లోపల తెలియకుండా ఉంటుందంటే అనుగ్రహంలోనే అంతా జరుగుతుంది. అయితే కంప్లీట్ గా మనం ఆ స్థితి పర్మనెంట్ గా అద్వైత స్థితి పూర్తిగా కంప్లీట్ గా మనకి వాసనారహితంగా వచ్చినప్పుడు మాత్రమే ఇంకా బాడీకి మనకి సంబంధం లేకుండా అది ఆయన స్వాధీనమయ్యి దాని ద్వారా పని జరుగుతూ ఉంటుంది. నేను చేస్తున్నాననే భావన ఇసుమంత కూడా ఉండదు అన్నమాట. అయితే అప్పటి వరకు ఎస్ కర్తృత్వం లేకుండా పనిచేస్తూ ఉన్నా కూడా ఆ స్థితి అంటే ఆ రియలైజేషన్ స్థితి, నిర్వాణ స్థితి కంప్లీట్ గా పొందే వరకు ఎఫర్ట్ అనేది ఇస్ అ మస్ట్. ఆయన దయలోనే జరుగుతుంది. అయితే ఒకటి ఎఫర్ట్ పెట్టేటప్పుడు కూడా ఆయన దయలోనే ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది, ఆ ఎఫర్ట్ వల్ల ఫలితం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ మోసపోకుండా అంతా ఆయనే చేస్తున్నారనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. అంటే శరణాగతి మార్గంలో అంటే ఏమన్నా ఎప్పుడన్నా తలెత్తినా కూడా మన వల్ల ఏమవుతుంది, అసలు అసలు ఒక ఊపిరే మన వల్ల కాదు కదా. ఇప్పుడు వాలంటరీగా మనం ఊపిరి తీల్చుకుని పీల్చుకుని బతకాలంటే ఎంతసేపు వాలంటరీగా ఊపిరి పీల్చుకుంటాం, అంటే ఒక శ్వాసే మన చేతిలో లేనప్పుడు ముక్తి పొందేయడానికి మనసు సహకరించడం అనేది ఎలా పాసిబుల్? కేవలం దయలో కాకపోతే. అయితే అంటే వినే వాళ్ళకి అదే మొన్న యాక్చువల్గా ఇద్దరు ముగ్గురు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా అంటే అనుభవాలు ఒక గంట చెప్పినా కూడా ఒక అరగంటో గంటో సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా కూడా చెప్తే బాగుంటుందని పెద్దవాళ్ళు, నాన్నగారి దగ్గర పెద్ద భక్తులు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఎప్పటికైనా కూడా మనం ఆ స్థితిని కదా పొందవలసింది. అనుభవాలన్నీ ఒక ఎత్తు, మన జీవితంలో జరిగిన మిరకిల్స్, ఆయన సమక్షంలో జరిగిన మిరకిల్స్ ఒక ఎత్తు అయితే అవన్నీ మార్గదర్శకం, ఎందుకంటే సూచిస్తూ ఉంటాయి మనం ఈ రైట్ డైరెక్షన్ లో ఉన్నామని సూచనలు అయ్యి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం పొందవలసింది మాత్రం మన లోపలున్న వస్తువు, అంటే జన్మరాహిత్యం పొందాలి మనం ఇక్కడే ఇప్పుడే. అది పొందడానికి మనం నిరంతరం డైవర్ట్ అవ్వకుండా ఉంటున్నామో లేదో అలాగా మనం అబ్జర్వేషన్ లో చూసుకుంటూ ఉండాలి. ఉండడమే పరమస్థితి, ఉండడమే ఉండడంగా నిరంతరం ఉంటున్నామా లేకపోతే వేరుగా ఉంటున్నామా అనేది మనం అవగాహన అంటే గమనిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు నాన్నగారి సమక్షంలో ఉన్న వాళ్ళు సంవత్సరాల తరబడి సబ్జెక్ట్ కంటిన్యూస్ గా శ్రవణం చేసి ఎక్కడ వేవరింగ్ డైవర్షన్ లేకుండా సబ్జెక్టే ఆధారంగా పట్టుకుని నిరంతరం ఆయన్ని లోపల ఫీల్ అవుతూ ఆయన సమక్షంలో అంటే భౌతికంగా ఉన్నా లేకపోయినా కూడా ఆయన సమక్షంలో మనం గడిపే ప్రాక్టీస్ వచ్చేసిన భక్తులకి పెద్ద సాధనతో పని ఉండదు అండి. కానీ కొత్తగా చాలా మంది వస్తున్నారు, అంటే అంటే లైక్ చాలా మంది భక్తులు కనెక్ట్ అయ్యి అంటే నాన్నగారి దగ్గరికి కూడా వస్తే 100% ట్రూత్ సీకర్సే రాలేదు ఓన్లీ. అంటే నాన్నగారు మొన్నే ఏదో మాటల్లో అంటున్నారనమాట, 30-40% మంది వాళ్ళ దుఃఖం నుంచి విడుదల అవ్వడానికి వచ్చారు, లేకపోతే వాళ్ళకున్న అసంతృప్తిలోంచి బయటకు రావడానికో, లేకపోతే వాళ్ళ జీవితంలో ఉన్న అశాంతి తట్టుకోలేక ఆయన సమక్షంలోకి వస్తే శాంతి వస్తుందని, లేకపోతే అదే నవ్వుతూ అంటున్నారనమాట డాక్టర్ దగ్గరికి ఎవరైనా డాక్టర్ దగ్గరికి అక్కడ ఈ వెస్ట్ గోదావరి సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనసు బాగోలేదని చెప్తే ఎందుకండి మా దగ్గరికి ఎవరు రావక్కర్లేదు, అక్కడ జిన్నూరులో నాన్నగారు ఉన్నారు ఆయన దగ్గరికి కాసేపు కూర్చుని వచ్చేసేయండి మీకు ఏ మెడికేషన్ అవసరం ఉండదు అని చెప్పేవారంట. అలా చాలా మంది శాంతన మనశ్శాంత పొందడానికి వచ్చారండి. అంటే ట్రూత్ సబ్జెక్ట్ అంత అవగాహన అందరికీ లేదు. సో మనం ఏంటి అంటే ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ అనేది నాన్నగారు కూడా రిపీటెడ్ గా ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ అని ఎందుకు చెప్పారంటే అసలు ఉన్నదే అనుగ్రహం అవ్వడానికి, ఉన్నదే అనుగ్రహం, అనుగ్రహానికి భిన్నంగా ఏమీ లేదు. కానీ ఉన్నదే అనుగ్రహం అని ఎవరు రిసీవ్ చేసుకుంటారు అంటే ఎంతో కొంత పవిత్రత ఏకాగ్రత రాకుండా లోపలున్న వస్తువు తాలూకు అనుగ్రహం మనం గ్రహించడం కష్టం. సో ఆ ప్యూరిటీ కోసం కాన్సన్ట్రేషన్ కోసం ఒక సాధకుడు ఏం చేయాలి అనేది కూడా మనం సబ్జెక్ట్ లో చెప్తూ ఉంటే న్యూ కమర్స్ అంటే ట్రూత్ సీకర్స్ కాకపోయినా కూడా నాన్నగారి దగ్గరికి అందరు ఎలా వచ్చారో సో కనెక్ట్ అయ్యి ఇప్పుడు షిరిడి వెళ్లే వాళ్ళు ఉంటారు, రామకృష్ణ భక్తులు ఉంటారు, లేకపోతే భగవాన్ డివోటీస్ ఉంటారు. గమ్యం మోక్షం, మిగతా అవన్నీ అప్రధానం అనేది మనం స్పెసిఫిక్ గా హైలైట్ చేసి మన సబ్జెక్ట్ లో చెప్పుకోవాలి అని మన మన భక్తుల్లోనే కొంచెం పెద్ద టీచర్స్ వాళ్ళు కూడా, ఎందుకంటే నాన్నగారు రెమినిసెన్సెస్ చెప్పుకుంటూ ఆయన సన్నిధిలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఆయనతో కనెక్టెడ్ గా ఉంటే ఫెయిత్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫెయిత్ లో ఏదైనా సాధ్యం, ఆయన దయ ఫీల్ అవుతాం, ఆయన కంప్లీట్ ఫెయిత్ ఉండడం వల్ల. అండ్ సబ్జెక్ట్ అంటే నిరంతరము కూడా మన మనసు మనల్ని మోసం చేయకుండా దాన్ని మనం ఎలా అబ్జర్వేషన్లో ఉంచి, ఇప్పుడు మీరు చెప్పిన పాయింటర్స్ చాలా బాగున్నాయండి. ఒక రోజు నేను ఈ రోజు ఏం చేయాలి అంటే గతంలోకి వెళ్ళకు. రిపీటెడ్గా నాన్నగారు గోడ కట్టేసాయి, నీ పాస్ట్కి గోడ కట్టు, నీ భవిష్యత్తుకి గోడ కట్టు, గాల్లో మెడలు కట్టద్దు. అట్ ది సేమ్ టైం మళ్ళీ లివ్ ఇన్ ది ప్రెజెంట్, ఈ క్షణంలో నీ శరీరం ఎక్కడుందో నువ్వు అక్కడ ఉండాలి, కానీ నీ శరీరం ఓ చోట మనసు ఒక చోట ఉంటే అంటే అదేలేండి, అంటే థాట్ వర్డ్ అండ్ డీడ్, నీ తలంపులు నీ మాట నీ చర్య ఒకలా ఉండాలి. పని వర్క్ వర్షిప్ కింద చెయ్యి. నిన్న ఇక్కడ ఎన్ఆర్ఐ ఇక్కడ మన పిల్లలది ఉన్నారు కదా భక్తులు, నిన్న ఉమా మాట్లాడిందండి, తను అదే అంటుంది అనమాట, నాకు అది బాగా నచ్చిందక్క, ఇప్పుడు పొద్దున్న బ్రష్ చేసుకుంటాము, బ్రష్ చేసుకుంటే నేను చేసుకుంటున్నాను, నేను చేస్తున్నాను, లేకపోతే స్నానం చేస్తున్నాను, లేకపోతే నేను భోజనం చేస్తున్నాను అని చెప్పుకోం కదా, లైక్ సహజంగా జరిగిపోతూ ఉంటాయి కదా. అంటే మన తలం పక్కన లేకుండా యాక్షన్ ఎలా జరుగుతుందో, మనం ఒక 10 రూపాయలు దానం ఇచ్చినప్పుడు ఇచ్చాననే ఫీలింగ్ ఎందుకుంటుంది, బ్రష్ చేసుకుంటున్నానని ఫీలింగ్ రోజు ఉండట్లేదు కదా. అంటే కర్తృత్వం లేకుండా సహజంగా ఎందుకు జీవించట్లేదు, అహంకారం కారణం. సో అహంకారాన్ని మనం ఫీడ్ చేస్తున్నామా, అహంకారాన్ని ఫీడ్ చేయకుండా మనం స్వరూపం దగ్గరికి ప్రయాణం అవుతున్నామా లేదా అనేది మాత్రం మనం కాన్స్టెంట్గా సాధకులుగా కాన్స్టెంట్గా చేయవలసింది అందరూ మాత్రం ఇది. అంటే హృదయం వైపు ప్రయాణిస్తున్నామా, లేకపోతే మనసుని ఆలంబనం చేస్తున్నామా. అంటే ఇది ఇక్కడే అండి సాధకులు చాలా మంది, అంటే అందరూ ఇంక్లూడెడ్ ఇంక్లూడింగ్ గర్ల్స్ అందరం కూడా చాలా సూక్ష్మంగా మన అదృష్టవంతులం అనేసరికి, లేకపోతే అంటే కొంచెం సుపీరియారిటీ ఫీలింగ్ మనకి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, అది వచ్చినా మళ్ళీ మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఎందుకు అంటే లెస్ డెఫినెట్గా ఆయన సమక్షంలో ఉండడం గొప్ప అదృష్టం మంది, ఐ మీన్ ఆయన అనుగ్రహం కాకపోతే మనం ఈరోజు ఇలా ఉండకపోదుము. 100% మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, యూనో లైక్ స్ట్రెంగ్త్ ఉండాలి, వీ కెన్ ఫీల్ ప్రౌడ్ వీఆర్ హిస్ డివోటీస్ అండ్ టుడే వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ హిమ్, ఆయన ప్రెజెన్స్లో మనం ఉండగలిగాం కాబట్టే మనం ఈరోజు ఇలాగా అంత అంత ఆయన అవకాశం ఇచ్చిన మొలా, అంత ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసిన మొలా కదా మనం ఈరోజు ఇలా ఉన్నాం. సో మరి ఆయన సమక్షం లేని వాళ్ళు ఎంతమందో ఉంటారు, అంటే ఆయన చూడని వాళ్ళు, లేకపోతే ఊరికే 1-2 సార్లు దర్శనం చేసుకుని ఎలా ప్రొసీడ్ అవ్వాలి నెక్స్ట్, మన నాన్న దగ్గర రాకముందు ఏ ఏ స్ట్రగుల్ అయితే పడ్డామో ఆ స్ట్రగుల్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాగా సబ్జెక్ట్ని వివరంగా చంటి పిల్లలకి ఈ గోరుముద్దలు తినిపించినట్టు ఎలా అయితే మనకి నాన్నగారు మనల్ని అలాగా మెల్లమెల్లగా గ్రోత్ తీసుకొచ్చారో ఇంటర్నల్గా, అలా మనం కూడా చాలా సహనంగా, అంటే మీరు చేసే వర్కే నేను యాక్చువల్గా చెప్తున్నానండి, అందరూ కూడా ఇలాగ ప్రేమగా ఆప్యాయంగా ఎవరికైతే ఆయన బాధ్యత ఇచ్చారో దగ్గర కూర్చోబెట్టుకుని ఎవరికైతే సబ్జెక్ట్ వివరంగా బోధించి అర్థమయ్యేలా ఎలా చెప్తే మనకి, అంటే నా హృదయానికి దగ్గర ఎవరు అంటే నా సబ్జెక్ట్ అర్థం చేసుకుని ఆచరించి అది అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు మళ్ళీ దాన్ని అర్థమయ్యేలా చెప్పగలిగితే అతి సన్నిహితులు అని ఆయన అన్నట్టు, మనం మీరన్నట్టు ఫస్ట్ మనం కంప్లీట్గా అది డైజెస్ట్ చేసుకుని మీరన్నట్టు ఆ మెడిటేషన్లో మన సాగిన స్థితి మనకు తెలుస్తోంది. అదే ఒక్కసారి సమాధి స్థితి రాకుండా అంటే మనోపరిధిలో మనం ఉన్నంతకాలం అన్ని మళ్ళీ మైండ్ డ్రామాలోకే వస్తాయి, అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి కష్టం కానివ్వండి నష్టం కానివ్వండి ఏదైనా కూడా మనోపరిధిలో ఉన్నంత కాలం అతీతమైన వస్తువు మనకు
తెలియదు.
అతీత వస్తువు ఎప్పుడైతే ఎరుకలోకి వచ్చిందో అప్పుడు తెలుస్తుంది ఇదంతా అసలు నిజం కాదు మనం ఊహించుకున్నవే ఇవన్నీ అని, ఇంక్లూడింగ్ సాధన.
సో పరాభక్తి కలుగుతుంది,
పరాభక్తి కలుగుతుంది అక్కడ ఆ స్థితిలో మనం స్టేబుల్గా మెల్లమెల్లగా, ఎందుకంటే ఒక్కసారి అక్కడ ఆకర్షణ అంటే హృదయంలో ఉన్న ఆకర్షణ మా మనసు పట్టుకుందా, ఇంకా మళ్ళీ ఇటు రావడానికి అవకాశం లేకుండా అటు గుంజుతూ ఉంటుంది. ఇప్పుడు నాన్న దగ్గరకు మనం ఆగలేకుండా పరుగులు పెట్టి ఎలా వెళ్ళిపోయి ఫస్ట్ సీట్లో కూర్చుని ఆయన కళ్ళు మన కళ్ళు అదే ఆయన కళ్ళు మనం మీద పడాలని ఆయన చూపులో మనం ఉండాలని ఎంత తాపత్రయపడ్డామో అలా హృదయంలో మనం ఉండాలి అనే తాపత్రయం తీవ్రంగా వస్తుంది. అప్పుడు ఎప్పుడు లోపల ఉన్న వస్తువు దగ్గర మనసు ఉండడం దానికి అలవాటు పడితే, సో ఆ మనసు హృదయం దగ్గర ఉంచగలిగే స్థితి వచ్చే వరకు మాత్రం బహు జాగ్రత్తగా ఉండాలి, ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ అనమాట. అంటే బాహ్యంగా అన్ని తెలుస్తూ ఉంటాయి కానీ మనసు ఏం చేస్తుందో మనం నిరంతరం అవగాహన ఉండదు. ఏ తలంపు వస్తే దాంతో వెళ్ళి మళ్ళీ కొంతసేపటికి ఓహో మనం ఇలా వెళ్తున్నాం కాదు అని వెనక్కి తీసుకురావడం, అలా ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది. సో అంటే ఇన్స్పైర్ పీపుల్ టు లుక్ విత్ ఇన్ లో దృష్టిలో ఉన్న ఆనందం, లో దృష్టిలో ఉన్న వెలుగు, లో దృష్టిలో ఉన్న వికాసం, అండ్ హోల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే బాగా ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా ఏకాగ్రత కలిగి సోర్స్ లో ఉన్నప్పుడే అద్భుతాలు
జరిగినాయి.
సో అద్భుతం అంటూ ఉంటే బయట మిరకల్స్ అన్ని కూడా మనకు మార్గదర్శకం అయితే అసలు మిరకల్ అసలు అద్భుతం ఏంటి అంటే మన స్వస్థితిలో మనం ఉండడం. అంటే రియల్ హీరోయిజం ఎక్కడ అంటే ఏదో బాహ్యంగా యుద్ధాలు చేసేసి నెగ్గేయడం, అవన్నీ కృత్రిమం. మన అంటే మన మనసుతో మన బలహీనతలతో మన నెగిటివిటీని మనం ఎలిమినేట్ చేసుకుంటూ అదే మంచిని తీసుకుని చెడుని తొలగించుకుంటూ వెళ్తే ఆ లాస్ట్ స్టెప్ లో మంచి చెడు కూడా దాటి అతీతమైన స్థితికి వెళ్తే అక్కడ ఏమీ లేదు, ఉన్నదే ఒకటి. ఇంకా అక్కడ మంచి లేదు చెడు లేదు అవన్నీ కూడా మళ్ళీ మనసు కాపాడించుకున్నవే కాబట్టి దీన్ని చాలా బ్యాలెన్స్డ్ గా హ్యాపీగా ఇలాగా టీచర్స్ అందరూ చాలా అమేజింగ్ ఆంటీ మీరు అందరూ కూడా లైక్ నాన్నగారు దయే నాన్నగారు భలే ఎన్నుకుని ఒక్కొక్కళ్ళతోటి ఇలాగా సత్సంగాలు రోజు వివరంగా ఎక్కడ ఎవరిని విడిచిపెట్టకుండా అదే కూడా నాన్నగారు అదే మీ మీ అందరికి అంటే ఎప్పుడు కూడా
యునైటెడ్ నాన్నగారు
అస్సలు ఆంటీ అంటే ఇది వరకు ఎలా అయితే ఆయన సమక్షంలో మనకి జరిగేదో అంటే స్వయం కృషి పెద్ద ఎక్కువ లేకుండా ఆయనే అటు నుంచే ఎప్పుడు ఎలా వచ్చారో అలాగే కంటిన్యూషన్ జరుగుతోంది, అది చాలా అమేజింగ్ గా ఉంది. సో మీరు మీకు ఇంకా ఒక 20-25 మినిట్స్ టైం ఉంది. సో బుద్ధుడు గురించి మీరు చాలా సబ్జెక్ట్ అన్ని యాంగిల్స్ లో చెప్తారంటే నాకు తెలుసు, అంటే నేను ఎక్కువ మీరు వినకపోయినా కూడా ఈ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఈ రోజు ఈ పాయింట్ చెప్పారు అని. సో మీకు బాగా ఇన్స్పైరింగ్ గా అనిపించిన బుద్ధుడు పాయింట్లు అవి ఒక 10-15-20 మినిట్స్ చెప్పి ముగిందిరు గాని ఆంటీ.
బుద్ధుడు పాయింట్ చెప్పమంటారా?
చెప్పండి చెప్పండి.
ఓకే
వేరే ఏదన్నా ఉందా రాముడి గురించి? కానీ బాగా నాన్నగారి దగ్గర సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మీరు చెప్పే సత్సంగాల్లో మీకు బాగా ఇన్స్పైరింగ్ గా చెప్పినవి చెప్పండి ఆంటీ.
అలా అంటే బుద్ధుడు గురించి అంటే బుద్ధుడు గురించి చెప్పేసుకోవచ్చు మనం, అదేం ప్రాబ్లం లేదు. అదే ఆ విజయ్ నిజంగా పాయింట్లు తన యజ్ఞలో నన్ను ఒక సంవేదన చేశాడమ్మా. తను ఐడియా తనది, తెలుగు నాలెడ్జ్ తెలుగు లాంగ్వేజ్ రావాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, నాన్నగారి అనుగ్రహం ఉండాలి, సబ్జెక్ట్లు అర్థం అవ్వాలి, అవన్నీ తను ఉద్యోగం చేసుకుంటూ పాపం రాత్రి వాళ్ళు మేల్కొండేవాడు నిద్రపోయేవాడు నాకు తెలియదు. కానీ నేను ఇంట్లో పగలంతా నేను రాసిస్తే పాయింట్లు తను అవలేలుగా రాసేసేవాడు, ఇంగ్లీష్ లో కంప్యూటర్ లో పెట్టేసి వర్మగారి చేత వెబ్సైట్ లో పెట్టించేసేవాడు. నాన్నగారు అర్థం మెచ్చుకునేవారు తన్ని. అది కూడా ఏంటి ప్రింట్అవుట్లు తీసుకొచ్చి ఆ నాన్నగారి ఒళ్ళో పెట్టి నాన్నగారి చేత పర్మిషన్ తీసుకుని అప్పుడు వర్మగారికి ఇచ్చేవాడు. అంత వర్క్ లో నన్ను కూడా తన యజ్ఞంలో నన్ను ఒక సంవిధానం చేయడం నా భాగ్యం.
అవునండి, చాలా వర్క్ చేశారు, మామూలు వర్క్ కాదు, అమేజింగ్ వర్క్
చాలా చేశాడు.
విజయ్ అయితే విజయ్ ఇంకా అసలు ఎప్పుడు మన మలక్పేట లక్ష్మి పర్సనల్ గా వెళ్ళి అందరి దగ్గర కలెక్షన్ చేసి భక్తుల అనుభవాలు రాయడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి మొత్తం అందరి దగ్గరికి వెళ్ళడం, నాన్నగారు అదే ఆవిడ ఇచ్చిన ఆర్టికల్స్ అంతా బంచ్ అంతా తీసుకుని ఈ లండన్ లో జరిగినవన్నీ సేకరించి తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి ఫోటోలు సేకరించి అంటే అందరి కలెక్షన్స్ కొంచెం అంటే శ్రమ అనుకోకుండా అన్ని చోట్లకి వెళ్ళడం, మళ్ళీ దాన్ని యూట్యూబ్ లో అంటే వాళ్ళకి కొత్తే కదా, అంటే ప్రొఫెషనల్ వర్క్ వెంటనే ఎలా చేసేస్తాము మెల్లమెల్లగా దాన్ని ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడంటే, అంటే ఆడియోయే కాదు వీడియోయే కాదు మొత్తం ఫోటోలన్నీ మళ్ళీ దాన్ని కంపైల్ చేసి దాన్ని వీడియో చేసి మళ్ళీ దానికి సబ్ టైటిల్స్ పెట్టి తెలుగు ఇంగ్లీషు ఇంకా అసలు ఒక్క ఒక్క పని కాదు కదా అంటే, డే అండ్ నైట్ వర్క్ చేశాడంటే విజయ్ మాత్రం. అంటే పైకి కనపడ్డ అసలు సత్సంగంలో కూడా రాడు, ఎప్పుడు ఇంటరాక్టివ్ చేద్దామన్నా కూడా నాదేం లేదంటూ ఉంటాడు. సో అలా అంటే తెరచాటున ఉండి ఎంత వర్క్ అంటే ఆయన దయ అయినా కూడా అందరూ ఆ పని చేయలేరు కదా అంటే, అంటే ఈశ్వరుడు ఎన్నుకుంటే తప్ప మనం ఆ పని చేయలేం కదా.
అసలు అక్కడ పాయింట్లు రాయడం మూలంగా బాగా గుర్తుండిపోతాయి అన్నమాట పాయింట్స్.
అండ్ అదే మిమ్మల్ని భలే కనెక్ట్ చేశారు విజయ్కి, ఎందుకంటే అంటే ఎవరైతే నిరంతరం శ్రమ పడి అదే పని మీద ఉన్నారో వాళ్ళు తప్పితే మళ్ళీ మళ్ళీ న్యాయం చేయలేరు వాడు అడిగిన దానికి.
జరిగిందనమాట అప్పుడు.
సో మీరు అంటే మొత్తం మళ్ళీ మీరు అన్ని విని మళ్ళీ దాన్ని రాసి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ఇద్దరు డిస్కస్ చేసుకుని దాన్ని పుస్తక రూపంలోని వీడియో రూపంలో ఆడియో రూపంలో అలా తీసుకురావడం జరిగింది.
అవన్నీ కానీ ఎవరికి చేస్తే పాయింట్ రాసివ్వడం ఒకటే నా పని.
ఆ పాయింట్
అంతా తంది
అంటే పాయింట్ బ్యాక్ బోన్ అంటే
తనది.
సో అంటే బ్యాక్ బోన్ కదా అంటే, అంటే ఇంత వర్క్ ఈ రోజు జరుగుతోంది అంటే నిరంతరం కృషి చేసే వాళ్ళని మనం మర్చిపోకూడదు.
వాళ్ళ సబ్జెక్ట్ చెప్పడంలో అది చాలా హెల్ప్ చేస్తున్నాక అంటున్నాను అది.
కరెక్ట్ అవును.
పాయింట్ రాయడం
అవును 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 అంటే అవును.
బుద్ధ జయంతి వస్తుందంటే బుక్ తిరగేసామంటే మొత్తం పాయింట్స్ వచ్చేస్తాయి.
అదే అంటే నాన్నగారు చెప్పిన పాయింట్ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా పట్టుకుని ఒక పాయింట్ చాలు మనం తరించడానికి. అలాంటిది ప్రతి పాయింట్ అంటే ఆణిముత్యాలు ఎక్కడ జారకుండా దాని పుస్తక రూపంలో తీసుకొచ్చి దాన్ని నిరంతరం మనం మనం శ్రవణం చేస్తూ మననం చేస్తూ అందరికి అర్థమయ్యేలా చెప్పడం అనేది అదే నాన్నగారు అన్నట్టు జ్ఞాన యజ్ఞం ఎంత బ్యూటిఫుల్ గా కంటిన్యూషన్ అవుతోంది అనేది చాలా గర్వకారణం అండి. అది అందరం గుర్తించవచ్చు ప్రతి అంటే నిరంతరం గుర్తించలేకపోవచ్చు బట్ గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉండాలి.
బుద్ధుడు నాన్నగారు అవన్నీ ఇష్టం అని చెప్పేవారు కదా, ఎన్ని పాయింట్లు అది ఎనిమిది ఎనిమిది వాక్యాలు సారనాథలో చదివి అక్కడ ఆ తర్వాత బుద్ధుడు అయిపోయారు నాన్నగారు. ఆ ఎనిమిది వాక్యాలు నాన్నగారు చాలా ఇష్టంగా చెప్తూ ఉండేవారు. వెల్ డైరెక్టెడ్ మైండ్, వెల్ డిసిప్లిన్డ్ మైండ్, వెల్ కంట్రోల్డ్ మైండ్, వెల్ ఆర్డర్డ్ మైండ్, వెల్ రెగ్యులేటెడ్ మైండ్, వెల్ సివిలైజ్డ్ మైండ్, వెల్ కల్చర్డ్ మైండ్, వెల్ ప్యూరిఫైడ్ మైండ్. ఇది ఎనిమిది వాక్యాలు.
ఇది
వెల్ డైరెక్టెడ్ మైండ్, వెల్ డైరెక్టెడ్ మైండ్, వెల్ డిసిప్లిన్డ్ మైండ్, వెల్ కంట్రోల్డ్ మైండ్, వెల్ ఆర్డర్డ్ మైండ్, వెల్ రెగ్యులేటెడ్ మైండ్, వెల్ సివిలైజ్డ్ మైండ్, వెల్ కల్చర్డ్ మైండ్, వెల్ ప్యూరిఫైడ్ మైండ్. ఈ ఎనిమిది వాక్యాలు నాన్నగారు నాకు చాలా ఇష్టమమ్మా చాలా ఇష్టమమ్మా అని చాలా సార్లు చెప్పేవారు. వెల్ డైరెక్టెడ్ మైండ్ అంటే దిశ, దిశానిర్దేశం. రైట్ డైరెక్షన్ లో పెడుతున్నావా రాంగ్ డైరెక్షన్ లో పెడుతున్నావా నిన్ను నువ్వు ఎప్పుడు గమనించుకుంటూ ఉండు.
బాగుంది.
రైట్ డైరెక్షన్ లో చూసుకోవాలి, సాధన చేసుకుంటున్నావు కదా. జ్వరం జ్వరం వచ్చింది, ఎక్రోసిన్ టాబ్లెట్ వేసుకున్నాను, వేసుకున్న మరుక్షణం నుంచి నా జ్వరం ఒక అరగంట నుంచి నా జ్వరం ఎంతవరకు తగ్గింది, నా జ్వరం ఎంతవరకు తగ్గింది, కాళ్ళు లాగేయడం తగ్గిందా, నాలుగు పిడతక చేయడం తగ్గిందా, కళ్ళు మంటలు తగ్గాయా, కడుపు నొప్పి తగ్గిందా, దాహం నీళ్లు రుచిగా ఉన్నాయా చూసుకుంటూ ఉంటాను కదా నేను. అలాగా నువ్వు సాధన మొదలు పెట్టినప్పుడు నువ్వు నీ దేహ భావన తగ్గుతోందా లేదా అని చూసుకోవాలి. వెల్ డైరెక్షన్ లో వెళ్తున్నావా లేదా చూసుకోవాలి. ఎలాగండి చూసుకోవడం, ఎలాగండి చూసుకోవడం అంటే నువ్వు రైట్ డైరెక్షన్ లో కనుక నీ సాధన సాగుతోంది అంటే నీకు సద్వస్తువుని నేను పొందాలి అనే కోరిక దృఢపడిపోతూ ఉంటుంది. రోజు రోజుకి నీ కోరిక దృఢపడిపోతూ ఉంటుంది. దానికోసం ఏదైనా వదిలేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు, వైరాగ్యం పెరిగిపోతుంది అన్నమాట. రెండోది దయాగుణం పెరుగుతుంది నీకు, చాలా దయాగుణం పెరుగుతుంది, కంపాషన్ పెరుగుతుంది నీకు, క్షమ పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. దాంతో అవలీలగా పోన్లే అంటే అన్నారులే, పోన్లే తెలియక చేశారులే పాపం అని అవలీలగా నీ పిల్లల్ని కన్న పిల్లల్ని క్షమించినట్టుగా క్షమించేస్తావు అతల వాళ్ళని. దయాగుణం పెరుగుతుంది అంటే నువ్వు రైట్ డైరెక్షన్ లో పనిచేస్తున్నావు అనడానికి అర్థం.
వెరీ ఇంపార్టెంట్.
నీ నిత్య జీవితంలో నీ నీ పనిలో విసుగుదల చిరాకు తగ్గిపోతాయి, అవన్నీ నీ దేహభావన తగ్గుతోంది అనడానికి గుర్తులు. ప్రారంభాన్ని గౌరవంగా అంగీకరించి వర్తమానంలో శాంతిగా ఉండడం మొదలు పెడతావు. ఇవన్నీ కూడా నీ నేను తగ్గుతోంది అనడానికి గుర్తులు. వెల్ డైరెక్టెడ్ మైండ్ అంటే ఇది జరుగుతోంది లేదా నీ లోపల నువ్వు చూసుకో అని వెల్ డైరెక్టెడ్ మైండ్. వెల్ డిసిప్లిన్డ్ మైండ్, డిసిప్లిన్డ్ మైండ్ అంటే క్రమశిక్షణ, క్రమశిక్షణ ఉన్న మనసు. అంటే మనం ఈ ఆహార నియమం పాటిద్దాం, ఈ వారానికి ఒకసారి ఈ సత్సంగానికి వెడదాం, ఒక గంట సేపు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేద్దాం లేకపోతే విచారణ చేద్దాం, ఒక గంట సేపు సబ్జెక్ట్ విందాం, ఒక రమణ భాస్కర్ చదువుకుందాం అని నీ తీరుబడి సమయాన్ని వేరే ఒక డిసిప్లిన్ లైఫ్ లో చెయ్యాలి అని నిర్ణయించుకున్నావు నువ్వు. ఎంతవరకు చేస్తున్నాను నేను, నేను పెట్టుకున్న నా డిసిప్లిన్ నేను అంతవరకు పాటిస్తున్నాను, అది చూసుకో నువ్వు. ఫెయిల్ అయిపోతూ ఉంటావు, ఫెయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ ప్రార్థన. బుద్ధుడు మధ్యవర్తులు వద్దంటాడు కానీ మనకి గురువు ఉన్నాడు కనుక ఆయన కూడా చెప్పాడు కదా బుద్ధ శరణం గచ్చామని, ఆయన కూడా అన్నాడు. లేకపోతే సంఘం శరణం గచ్చామే అని కూడా అన్నాడు ఆయన. అంతర్యామి నువ్వు బోధిని పట్టుకోలేకపోతే నువ్వు సత్పురుష సంఘాన్ని కూడా శరణం వేయడం అన్నాడు ఆయన. కనుక సత్పురుషుడు మనకు జీవితంలో ఉన్నారు కనుక మన ఫెయిల్ అయిపోయినప్పుడు దానివల్ల నేను ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాను, నాకు శ్రద్ధగా ఈ సత్సంగం వినేలాగా, శ్రద్ధగా రమణ భాస్కర్ చదువుకునేలాగా, శ్రద్ధగా ఈ వాక్యాన్ని నేను ఆచరించేలాగా, విచారణ నా లోపల జరిగేలాగా, వర్తమాన ప్రార్థనని గౌరవంగా అంగీకరించి శాంతిగా ఉండేలాగా నన్ను అనుగ్రహించండి. ఫెయిల్ అయినప్పుడల్లా ప్రార్థన, ఫెయిల్ అయినప్పుడల్లా ప్రార్థన, అలా చేసుకుని నీ నీ క్రమశిక్షణతో నువ్వు జీవించి గాడ్ సెంటర్డ్ లైఫ్ నీకు ఏర్పడేలాగా. ఎంతవరకు ఏర్పడుతోంది, కుదురుకుంటుందా లేదా నా లైఫ్, కొంచెమైనా మార్పు వచ్చిందా లేదా అని ఎవరికి వాళ్ళు చూసుకోవడం. వెల్ డిసిప్లిన్డ్ మైండ్, తర్వాత వెల్ కంట్రోల్డ్ మైండ్. కంట్రోల్డ్ మైండ్ అంటే ఏమంటే మన సదుపులో ఉండాలి కదా, అంటే మన సదుపులో ఉండాలంటే మెయిన్ గా అత్త సాధన అంతా దానిలోనే మన సదుపులో తెచ్చుకోవడం కోసం ఏం చేసినా నువ్వు మెయిన్ గా ఏం చెప్పుకోవాలి అంటే కొంచెం సమయం మనకి తక్కువగా ఉంది కనుక నీ బుద్ధి యజమాని అవ్వాలి, నీ మనసు బాధిస అవ్వాలి, బుద్ధిలో వివేకం పెరగాలి. వివేకం పెరగాలంటే సత్వగుణం పెరగాలి నీకు. సత్వగుణం శరీరంతో సత్వగుణం సంపాదించాలి, మాటతో సత్వగుణాన్ని సంపాదించాలి, తలంపుల్లో కూడా మంచి ఆలోచనలు చేసి అందరి క్షేమం కోరుకుని సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. శరీరంతో అంటే సత్పురుషుడు సహవాసం, ఆహార నియమం, ఇవన్నీ చేసి మొత్తానికి మాటలో చెప్తారు కదా ప్రేమతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, అర్థం చేసుకుని మాట్లాడు, మంచి మాటలు మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, తెలివిగా మాట్లాడు, తక్కువగా మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, అవసరం లేని మాట మాట్లాడకు.
అంటే మొత్తం సాధన అంతా ఒక వాక్యంలో విడిచేశారు.
మళ్ళీ
ఒక్కసారి చెప్పండి.
ప్రేమతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, అర్థం చేసుకుని మాట్లాడు, మంచి మాటలు మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, తెలివిగా మాట్లాడు, తక్కువగా మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, అవసరం లేని మాట మాట్లాడకు. ఇది వాచిక తపస్సు. ఇవి దీంతో సత్వగుణం పెరిగిపోతుంది నీకు. సర్వ తలంపుల్లో సర్వభూత హితే రతః,
అంటే వాక్కు లెవెల్లో అది నెక్స్ట్ తలంపులు.
తలంపు తలంపులో సర్వభూత హితే రతః, అన్ని కోణాల్లోంచి అన్ని దిక్కుల్లోంచి నాకు అన్ని మంచి తలంపులే వచ్చేలాగా నన్ను అనుగ్రహించు తండ్రి ప్రార్థించమని ఋగ్వేదం చెబుతోందని నాన్నగారు చెప్పారు. అలాగా అన్ని కోణాల నుంచి మంచి తలంపులు వస్తున్నాయో లేదా నువ్వు గమనించుకుని సత్వగుణాన్ని మెల్లగా పెంచుకోవాలి. దానికి విషయ తలంపులు తగ్గించి దైవ చింతనతో విషయ చింతన పక్కన పెడితే కూడా ఈ సత్వగుణం పెరిగిపోతుంది. సత్వగుణం పెరిగితే బుద్ధిలో వివేకం పెరుగుతుంది. బుద్ధిలో వివేకం పెరిగితే నీ మనసులో కోరికల్ని ఆ వివేకం అణచేస్తుంది అన్నమాట. అంటే బలవంతంగా అణచడం కాదు, వివేకంతో విత్డ్రా అయ్యేలాగా చేసేస్తుంది అలా కోరికల్ని, అనవసరమైన ఆలోచనల్ని. అలాగ మనం మెల్లగా చేసుకుంటూ ఉంటే వెల్ కంట్రోల్డ్ మైండ్. సాధనలన్నీ దీనికోసమే, మన సదువులోకి రావడం కోసమే. నువ్వు జపం చేసినా, ధ్యానం చేసినా, కర్మయోగం చేసినా, ధ్యాన యోగం చేసినా, సమన్వయ యోగం చేసినా, అవగాహన యోగం చేసినా, ఏది చేసినా ప్రాక్టికల్స్ గా చూసుకోవాలమ్మా. ఈ వినడాలన్నీ కూడా నాన్నగారు ఒకసారి చెప్పారు. ఏమని చెప్పారు, అమ్మా నువ్వు సాధన ఏం చేసుకుంటావు అని అడిగారు ఆవిడ. సాధన ఏం చేసుకుంటావు అని అడిగితే నాన్నగారు మీ దగ్గరికి వస్తున్నానండి వారానికి 2 సార్లు అన్నట్ట, రాను 2 సార్లు 3 సార్లు. అది దేహ ప్రారంభం అమ్మా, నువ్వు సాధన ఏం చేసుకుంటున్నావు.
బ్యూటిఫుల్.
నాన్నగారు పక్కింట్లో సత్సంగానికి వెళ్తున్నానండి రోజు పాలకొల్లులో. అది దేహ ప్రారంభం అమ్మా, నువ్వు సాధన ఏం చేసుకుంటున్నావు. నాన్నగారు రోజు రమణ భాస్కర్ చదువుతున్నాను నాన్నగారు. అది దేహ ప్రారంభం అమ్మా, నువ్వు సాధన ఏం చేసుకుంటున్నావు అని నాన్నగారు అడిగారు. ఏ సాధన చేసుకుంటున్నావు.
ఎక్సలెంట్.
నాకున్న భయాన్ని భగవంతుడి మీద విశ్వాసంతో భయం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కోపం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, నా వాళ్ళు అని దొడ్డు గీసేయడం గీసేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను చేస్తున్నాను కర్తృత్వం నుంచి విడుదల పొందడం అనకుండా భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు చేయిస్తున్నాడు, భగవంతుడు చేస్తున్నాడు అని కర్తృత్వం నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇదమ్మా సాధన.
ఎక్సలెంట్ ఆంటీ, ఎక్సలెంట్ ఎక్సలెంట్.
అందుకని లోపల వర్క్ ఎంతసేపు, బయట ప్రసంగాలు వినడం, చెప్పుకోవడం, రాసుకోవడం ఇవన్నీ దేహ ప్రారంభాలు. దాన్ని నువ్వు ఎంత వరకు నీ లోపల వర్క్ లోపలికి దింపుతున్నావు అది ఇంపార్టెంట్. కోపం తగ్గిందా, భయం తగ్గిందా, మమకారం తగ్గిందా, ఇతర వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం తగ్గిందా, గతంలోకి వెళ్ళి మనసు పుండు చేసుకోవడం తగ్గిందా చూసుకో, గమనించుకో. ఇదంతా వెల్ కంట్రోల్డ్ మైండ్ తోటే సాధ్యం. నీకు నీ బుద్ధిలో సత్వగుణం పెరగాలి, సత్వగుణంతో రజోగుణంలో, రజోగుణం నుంచి కామ కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవ కనుక దాంట్లో నుంచి వస్తాయి. కనుక సత్వగుణాన్ని పెంచుకుంటేనే రజోగుణం సత్వగుణం అణుగుతాయి. మనోవాక్కాయ కర్మలతో సత్వగుణాన్ని పెంచుకోవాలి, దాంతో వివేకం పెరుగుతుంది, వివేకంతో వైరాగ్యాన్ని సంపాదించాలి. వివేకంతో కూడిన వైరాగ్యం పర్మనెంట్ గా ఉంటుంది, కారణ వైరాగ్యం కారణంతోటే పోతుంది. ఈశ్వర సంకల్పము, ఈశ్వర సంకల్పము అక్కడ అలా ఎందుకు జరిగింది, ఈశ్వర సంకల్పం వాళ్ళు ఎందుకు అలా అవమానించారు, ఈశ్వర సంకల్పం రేపు పొద్దున ఏం జరగబోతోంది, ఈశ్వర సంకల్పము కర్తురాజ్ఞయ మొత్తం అంతా ఐదు అక్షరాల్లో ఇమిడిపోయి ఉందని చెప్తారు నాన్నగారు. కర్తురాజ్ఞలో అంతా ఇమిడిపోయింది, ఒక ప్రణాళిక ప్రకారం ఈ జగత్తు నడిపిస్తున్నాడు ఈశ్వరుడు, సాధన కూడా గురువే. అలానే నీ తోటి పని చేస్తాడు గురువు, నీ కోసం పని చెయ్యడు.
ఎక్సలెంట్.
కనుక నీ తప్పనిసరిగా ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. మనసు ఉన్నంతసేపు ఏదో ఒక ఆలోచించకుండా ఉండలేదు. కనుక దైవ చింతనతో విషయ చింతన పక్కన పెట్టడం అభ్యాసం చేయాలి. ఖాళీ సమయాన్ని దైవ చింతనతో నింపడానికి మనం కృషి చేసుకోవాలి, అప్పుడు మన మనసు అదుపులోకి వస్తుంది. మెయిన్ మొత్తం సాధనంతా దీనికి మనసు అదుపులోకి తెచ్చుకోవడం కోసమే. శమధమాలు, వైరాగ్యం లేకుండా నువ్వు ఎంత సాధన చేసినా సరే ప్రయోజనము చిల్లుకుండలో నీరు పోసినట్టే నీ సాధన. కనుక వైరాగ్యం కూడా తెచ్చుకుని ఉన్నదాంతో సంతృప్తి చెంది ఈశ్వరాజ్ఞని అంగీకరిస్తూ శాంతిగా ఉండాలి. అందులోనే మన మంచి ఉంది, అందులోనే మన మంచి ఉంది. గురువుకి లేకుండా ఏ సంఘటన మన జీవితంలో రావడం లేదు. అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదో ఉంది, కనుక గురువే తీసుకొచ్చాడు. మనం గురువు గైడెన్స్ అందుకుంటూ గురువు ఎలా చేయమన్నాడో అలా చేస్తూ ఆయన పాదాలు పట్టుకుని మనం జీవిస్తూ ఉంటే తప్పనిసరిగా నీకు చూపించి తీసేస్తాడు ఆ వాసనని.
అవును అవును,
చూపించకుండా ఆయన కూడా తీయలేడు. కనుక అక్కడ మనం ఆయన పాదాలు పట్టుకుని ఉన్నామంటే గతల్లా శరణాగతి. కనుక అలా మనసును కంట్రోల్ చేసుకుంటే అప్పుడు వెల్ ఆర్డర్డ్ మైండ్. వెల్ ఆర్డర్డ్ మైండ్ అంటే ఒక క్రమంలో ఉన్న మనసు అని చెప్పారు నాన్నగారు. ఆర్డర్ అంటే క్రమం అంటే ఏంటంటే, ఇవాళ ఆదివారం ఒకలాగా ఉండకూడదు, నీ మనసుకు సోమవారం ఒకలాగా ఉండకూడదు. గురువు ఎందు నీ విశ్వాసం ఒక్కలాగా సమానంగా ఉండాలి, ధర్మం ఎందు నీ విశ్వాసం సమానంగా ఉండాలి. నా పిల్లలకు ఒక ధర్మం, ఎదురువాడి పిల్లలకు ఒక ధర్మం, ఇది వెల్ ఆర్డర్డ్ మైండ్ కాదు.
కాదు,
అందుకని ధర్మం అనేది అన్ని చోట్ల ఒకలాగే ఉండాలి. ధర్మం నాకు ఒక ధర్మం, నీకు ఒక ధర్మం కాదు. నేను అత్తగారిని చూడకపోవడానికి కారణాలు ఉన్నాయా, నువ్వు అత్తగారిని చూడకపోవడానికి ఆ ధర్మమా, అది వెళ్ళ ఆర్డర్డ్ మైండ్ కాదు. కానీ ధర్మం అన్ని చోట్ల ఒక్కలాగే అప్లై చేస్తూ ధర్మాన్ని నువ్వు గౌరవిస్తూ ఆ ధర్మం కూడా నీ ఇష్టాయిష్టాల ఆధారంగా కాకుండా శాస్త్ర ప్రమాణంగా ఉన్న ధర్మం అయి ఉండాలి. శాస్త్ర ప్రమాణమైన ధర్మం అంటే నాన్నగారు ఏం చెప్పారంటే, ఎగ్జాంపుల్ ఒక కంచిపరమాచార్య దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారట. వచ్చి నాకు మంత్రం ఇవ్వమని అడిగారట. మంత్రం ఇవ్వమని అడిగితే మంత్రం ఇస్తే నేను గురువు అవుతాను, మంత్ర సంగతి పక్కన పెట్టు, మీ అమ్మతో మాట్లాడి ఎంతకాలం అయింది నువ్వు అన్నారట. అంటే 15 సంవత్సరాలు అయింది అన్నాడట ఆయన. ఏం ఎందుకు మాట్లాడలేదు మీ అమ్మతో నువ్వు అన్నారట. అంటే మా అమ్మ మంచిది కాదు అన్నట్టు ఆయన. మీ అమ్మ మంచిదో చెడ్డదో ఈశ్వరుడు చూసుకుంటాడు. నీ దేహం పంచదార ఫ్యాక్టరీలో తయారైందా, మీ అమ్మ కడుపులో తయారైందా? మీ అమ్మ కడుపులో నీ దేహం తయారైంది, కనుక దేహం ఇచ్చిన తల్లిని గౌరవించమని శాస్త్రము. కనుక మీ అమ్మతో మాట్లాడు, అది శాస్త్రం. అందుకే మీ అమ్మ నా మా అమ్మ చెడ్డది, నేను మాట్లాడకూడదు ధర్మం అని చెబుతోంది నీ మనసు.
అవును,
అది కాదు ధర్మం. నీ ఇష్టాయిష్టాల ప్రకారం ఉన్నది ధర్మం కాదు, శాస్త్ర ప్రమాణంగా ఉండాలి ధర్మం. దేహం ఇచ్చింది కనుక తల్లిని గౌరవించమని శాస్త్రం. కనుక నేను మంత్రం ఇస్తే గురువును అవుతాను. నీ మంత్రం భరించాలి అంటే తల్లినే గౌరవించలేని వాడు గురువును గౌరవించలేవు. కనుక ముందర మీ అమ్మతో రెండేళ్ళు మాట్లాడిరా, అప్పుడు ఇంకా నేనే నీకు మంత్రం ఇవ్వాలి అని నీకు నమ్మకం ఉంటే అప్పుడు రా ఇస్తాను మంత్రం, అప్పుడు ఫలిస్తుంది అన్నారు ఆయన. అంటే ధర్మం అనేది నీ ఇష్టాయిషాల ప్రకారం ఉండదు, శాస్త్ర ప్రమాణంగా ఉండాలి ధర్మం. ఎదుటివాడు నీ పట్ల ఎలా ప్రవర్తించాలి అని నువ్వు అనుకుంటున్నావో ఎదుటివాడు పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎదుటివాడు నీ పట్ల ఎలా ప్రవర్తించకూడదు అని నువ్వు అనుకుంటున్నావో ఎదుటివాడు పట్ల నువ్వు అలా ప్రవర్తించకుండా ఉండాలి. ఇదే సంపూర్ణ ధర్మము అని లక్ష శ్లోకాల భారత సారం అని చెప్పారు నాన్నగారు. ధర్మం అలా చూసుకుంటూ ధర్మ ప్రమాణంగా జీవించడం, వెల్ ఆర్డర్డ్ మైండ్.
ఇది మళ్ళీ చెప్పండి అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే ధర్మం ధర్మం అంటే ఏది ధర్మం అనే కన్ఫ్యూషన్ ఉంటుంది చాలా మందికి. సో ఏది అసలు ధర్మము అంటే
శాస్త్ర ప్రమాణం.
ఆ వాక్యం
ఎదుటివాడికి, ఎదుటివాడు నీ పట్ల ఎలా ప్రవర్తించాలి అని నువ్వు అనుకుంటున్నావో ఎదుటివాడి పట్ల నువ్వు అలాగా ప్రవర్తించాలి. ఎదుటివాడు నీ పట్ల ఎలా చెడు చెయ్యకూడదు అని నువ్వు అనుకుంటున్నావో ఎదుటివాడికి మనోవాక్కాయ కర్మలతో చెడు చెయ్యకుండా నువ్వు ఉండాలి, అది సంపూర్ణ ధర్మము అని లక్ష శ్లోకాల భారతం యొక్క సారమమ్మా అన్నారు నాన్నగారు. అది ధర్మం. బుద్ధుడు ధర్మం చెప్తాడు కదా ఆయన ధర్మం అని. బుద్ధుడు ధర్మం ఏం చెప్పాడంటే చెడు చెయ్యకు మంచి చెయ్యి, అదే సంపూర్ణ ధర్మము అని చెప్పాడట బుద్ధుడు. చెడు చెయ్యకు అంటే మనోవాక్కాయ కర్మలతో ఎదుటివాడికి చెడు చెయ్యకు, అది చెడు చెయ్యకు. మంచి చెయ్యి ఏంటి మంచి చేయడం? నీ బలహీనతలోంచి నువ్వు బయటపడడం కంటే మంచి పని భూమి మీద లేదు, ఇదే సంపూర్ణ ధర్మం అన్నట్టు ఆయన. మనోవాక్కాయ కర్మంతో ఎదుటివాడికి చెడు చెయ్యకు. నీ బలహీనతలోంచి నిన్ను చూసుకుని నీ బలహీనతలోంచి బయటికి రా, అదే మంచి పని. ఈ రెండు చేస్తే సంపూర్ణ ధర్మం నువ్వు నిర్వర్తించిన వాడు అవుతావు అని చెప్తాడు ఆయన. కనుక ఆ ధర్మంగా ప్రవర్తించడమే వెల్ ఆర్డర్డ్ మైండ్. ధర్మ జీవనం లేకుండా అసలు ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యము కాదు. నేను ధర్మంగా ప్రవర్తిస్తున్నాను అంటూ దేహభావాన్ని పెంచుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ క్లారిటీ ఉండాలి నీకు ధర్మం పట్ల. అదే చెప్పారు కదా, ఈజీగా చెప్పారు కదా, ఎదుటివాడికి ఎలా ప్రవర్తించకూడదు అనుకుంటా, నువ్వు ఎదుటివాడికి ఎలా ప్రవర్తించు, ఇదే వాడు అతడు నాకు ప్రవర్తిస్తే అని చూసుకో. అక్కడ నీ ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి చూసుకోవాలమ్మా.
చాలా ఇష్టాయిష్టాలు
పక్కన
ఇష్టాయిష్టాలు పక్కన పెట్టడం అనేది ఫస్ట్
చూసుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా చూడాలి, ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి.
అవును,
ఇష్టాయిష్టాలు కలిసిపోతే నేను సాధన పేరుతో దేహబుద్ధి పెంచుకోవడమే.
అదొకటిని వైరాగ్యం లేకుండా డిటాచ్మెంట్ లేకుండా అది సాధ్యం కాదంటే, అంటే మన 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 అని పరిధి దాటాలి, నేను నాది అనేది దాటాలంటే ఫస్ట్ నాది దాటకుండా నేను దాటలేం కదా. అదే నాన్నగారు అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఒక మంచి పని సంఘంలో అంటే మన ఊళ్ళో ఒక మంచి పని కోసం మన ఇల్లు త్యాగం చేయాలంట, అంటే మన ఇంట్లో వాళ్ళని త్యాగం చేయాలి. ఒక ఊరు ఉద్ధరింపు కోసం నువ్వు ఇల్లు అవసరం అయితే త్యాగం చేయొచ్చు. ఒక దేశం మంచి కోసం నువ్వు నీ రాష్ట్రాన్ని త్యాగం చేయొచ్చు. ప్రపంచం కోసం నీ దేశాన్ని నువ్వు త్యాగం చేయొచ్చు. అలా నీ పరిధి పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ నాది
కోసం ప్రపంచాన్ని కూడా త్యాగం చేయాలి చెప్పట్లేదు నువ్వు.
కరెక్ట్, భగవంతుడికి వచ్చేసరికి మొత్తం అంతా త్యాగం చేసేయాలి. అంటే ఫస్ట్ స్టెప్ లేదు, లాస్ట్ స్టెప్ కి వెళ్ళాం. ఫస్ట్ స్టెప్ దాటకుండా ఫైనల్ స్టెప్ లోకి వెళ్ళామని అపోహలో ఉండకూడదు. అంటే కనీసం మన ఇంటి పరిధి మన స్వార్థం వదులుకున్నామా లేదా అనేది మన మన కాన్షియస్నెస్ కి మనకు తెలుస్తూ ఉంటుంది కదా. సో మనం ఎక్కడున్నామనే అంచనా కూడా మనం అంటే కరెక్ట్ గా చేసుకోకపోతే మళ్ళీ బోల్తా పడడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట.
100% చాలా పదునైన కత్తి అంశం మీద నడిచేవాడు అతి జాతకన్నాడు వాళ్ళు, అంత జాతకన్నాడు వాళ్ళు.
అవును అవును అవును.
ఒక గంట సేపు సాధన చేసేసామంటే సరిపోదమ్మా. అనుక్షణం అనుక్షణం మనసును గమనించుకోవాలి.
అవును అవును.
ఇదంతా ఇన్నర్ వర్కే, బయట వర్క్ ఏమీ ఉండదు. బయట వర్క్ సహాయం తీసుకో, కాశీ ఎలా వెళ్ళాలి అని రైల్వే గేట్ చదువు, ఆయన కాశీ ప్రయాణం నువ్వే ప్రయాణం అయ్యి వెళ్ళాలి, గైడ్ చదివేస్తే వెళ్ళిపోవు. ఈ ఉపన్యాసాలు ఈ సత్సంగాలు ఇవన్నీ గైడ్ లాంటివి నీకు, నువ్వు వాటి ఆధారం చేసుకుని హృదయంలోకి ప్రయాణమై వెళ్ళాలి. అది ఎవరికి వాళ్ళే చేయాలి, గురువు ఒక్కడే సహాయం చేస్తాడు.
అంతే అంతే. సో ఇట్ ఈస్ బిట్వీన్ అస్ అండ్ అవర్ గురు.
అంతే, వర్క్ అంతా నీ లోపలే.
అవును, అదొకటి.
మన దీప అంద అంటున్నారు కదా, పొందవలసిన వాడు లోపలే ఉన్నాడు,
పోగొట్టుకోవాల్సిన వాడు లోపలే ఉన్నాడు,
లోపలే ఉన్నాడు. అందుకే ఇంకా బయట వాళ్ళు ఎవరుంటే ఎవరు లేకపోతే ఏంటంటి దీప అంది అని బాలుగా చెప్తున్నారు కదా.
నాకు చాలా బాగా నచ్చింది అది, చాలా హైలైట్ అంటే చాలా సార్లు విన్నాము, అది రిమైండ్ చేయడం వాజ్ ఎక్సలెంట్ అన్నమాట.
అదే కదా మరి, అలాగా మనకి లోపల వర్కేనమ్మా, మొత్తం లోపల వర్క్. ఇదంతా నువ్వు లోపల చూసుకుంటూ ఉండాలి, ఎంతవరకు నేను ధర్మంగా ప్రవర్తిస్తున్నాను అనేది.
అవును అవును అవును.
తీయగా మాట్లాడచ్చు, లోపల కపటంగా ఉంటే ప్రయోజనం లేదు. విద్యాచారి డంబాచారి అంటాడు ఆ కృష్ణ పరమాత్మ. అంటే అలా వెల్ రెగ్యులేటెడ్ మైండ్, వెల్ రెగ్యులేటెడ్ మైండ్ అంటే ఎస్ చెప్పేది ఎస్ చెప్పాలి, నో చెప్పేది ఒకటి నో చెప్పాలి. మంచితనంలో చిన్న పిరికితనం ఉంటుంది, దాన్ని దాటాలి.
అవునండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మంచితనంలో పిరికితనం ఉంటుంది, ఎందుకంటే ఎదుటి వాళ్ళు
శాంతి, శాంతి కాముకులమే మనం. శాంతి కాముకులు ఉంటాం, మంచితనం ఉంటుంది, బాగానే ఉంది, కానీ
చెప్పగలగాలి అక్కడ మెట్టు దాటాలి. మంచితనం కన్నా కూడా కూడిన వివేకం ఉండాలి,
వివేకం. గుడ్నెస్ మస్ట్ బి జాయిన్ విత్ నాలెడ్జ్,
లేకపోతే మళ్ళీ అది కూడా నిష్ప్రయోజనం.
మళ్ళీ నేను దుఃఖంలో పడేస్తుంది అది.
అవును అవును,
మళ్ళీ నేను దుఃఖంలోకి పడేస్తుంది, దేహభావం పెంచేస్తుంది.
అవును,
కానీ అది వెల్ రెగ్యులేటెడ్ మైండ్ అనమాట. అంటే ఇప్పుడు ఎవరికో పిల్లలకి ఏదైనా క్లాస్ తీసుకుతున్నాం అవసరమే, అక్కడ కరెక్ట్ గా మాట్లాడు, కరెక్ట్ మాటలు వచ్చాయి, కరెక్ట్ వాయిస్ కొంచెం పెంచి చెప్పాము, ఇంకా మన లోపల మనం చెప్తుందట మన బుద్ధి, ఇంక చాలు రోజు సరిపోతుంది అని. అక్కడ నీవు తక్కువ ఆపగలగాలి, మళ్ళీ ప్రేమగా మాట్లాడగలగాలి. ఆ కంట్రోల్ ఉండడం వెల్ రెగ్యులేటెడ్ మైండ్. ఎస్ చెప్పేది ఎస్ చెప్పాలి, నో చెప్పేది నో చెప్పాలి. గుడ్నెస్ మస్ట్ బి జాయింట్ విత్ నాలెడ్జ్, నాలెడ్జ్ మస్ట్ బి జాయింట్ విత్ గుడ్నెస్ ఆల్సో. ఆ తెలివితేటలో ఒక్కటే ఉండి మంచితనం లేకపోతే సమాజాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అంట.
అవును,
దాంతో మళ్ళీ దేహబుద్ధి పెరిగిపోతుంది.
అవును,
ఒక కాడ వచ్చి ఒక తల్లి కొడుకు వచ్చారట, వచ్చి మీ అమ్మగారు చాలా తెలివైన ఆవిడ అన్నారట నాన్నగారు. నాన్నగారు, మా అమ్మ తెలివైందా గుడ్డిదా, షీఈస్ బ్లైండ్, ఓ పక్క ఒరిగిపోతుంది. మా అమ్మ మంచిదే, నేను ఒప్పుకుంటున్నాను 100% మంచిదే మా అమ్మ. మీరు మంచిదాన్ని తెలియటట్లు అంటారేంటి నాన్నగారు, మీకు తెలియట కాదు మీరు కావాలని అంటున్నారు మీరు, అందుకని మా అమ్మ మంచిదే నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఓ పక్కన ఒరిగిపోతుంది నాన్నగారు. అందుకని మా అమ్మ గుడ్డిది నాన్నగారు, మా అమ్మ షీఈస్ బ్లైండ్ అని ఎదురుకుండానే చెప్పేస్తున్నాడమ్మా, కరెక్ట్ గానే చెప్తున్నాడమ్మా. గుడ్నెస్ మస్ట్ బి జాయింట్ విత్ నాలెడ్జ్, ఓ పక్కన ఒరిగిపోతోంది మంచితనంతో. అంటే మా అమ్మ మంచిది కాదు నేను అనడం లేదు, కుట్టిన ఊరితో మంచిది మా అమ్మ, కానీ ఆ మంచితనంతో గొడవ పడకూడదు, నా పక్కన ఒరిగిపోతోంది. అంటే ఎస్ చెప్పలేదు ఎస్ చెప్పట్లేదు, నో చెప్పేచోటి నో చెప్పట్లేదు, తప్పు చేస్తున్నారు అని నిలబెట్టలేకపోతుంది. ఇది తప్పు, ఇది ధర్మము కాదు, వాళ్ళు ఆచరిస్తారో ఆచరిస్తారో నువ్వు చెప్పాలి కదా. అది వెల్ రెగ్యులేటెడ్ మైండ్ అనమాట. ఇవన్నీ చేసుకుంటే కానీ నువ్వు 100% హ్యాపీనెస్ లకు వెళ్ళవు, ఇండిపెండెంట్ హ్యాపీనెస్ లకు వెళ్ళవు అంటాడు బుద్ధుడు.
అవును అవును, లో దృష్టి, లో దృష్టి అంటే మీరు అన్నట్టు ఇన్నర్ లైఫ్,
లో దృష్టి,
కంప్లీట్ ఇన్నర్ లైఫ్ లోకి వెళ్ళగలిగితే అప్పుడు ఇంకా బాహ్యం అంతా కూడా సహజంగా దారిచ్చేస్తుంది.
ఎక్కడ ఎక్కడ లాభం ఉందో చూసుకో, ఆయన అది కూడా చెప్తాడు కదా, మీరు చెప్పినవన్నీ అర్థమవుతున్నాయండి, మేము ఆచరించలేకపోతున్నాం అన్నట్టు బుద్ధుడితో. రిమెంబర్ మీ డే అండ్ నైట్ అన్నమాట, నన్ను స్మరించుకో నువ్వు దాటిపోతావు, నీకు ఆ శక్తి వచ్చేస్తుంది ఆ ప్రవర్తన సరి చేసుకోవడానికి అని చెప్పాడట ఆయన. అందుకని ఆ సత్పురుషుని మనం స్మరించుకున్నాము అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యామో నాన్నగారు అప్పచెప్పడం అనమాట,
తండ్రి
ఫెయిల్ అయిపోయాడు. అక్కడ గురువు ఏం చూస్తాడంటే నువ్వు ఫెయిల్ అయింది చూడు, ఫెయిల్ అయ్యావు అంటే ప్రయత్నం చేస్తావు కదా, ఆ ప్రయత్నాన్ని చూస్తాడు ఆయన.
అవును కరెక్ట్, అవును
గురువు.
అవును,
కనుక ఫెయిల్ అయినప్పుడు మనకి చాలా ఈజీ మార్గం ఉంది నాన్నగారు, సిన్సియర్ గా ఎటువచ్చి సిన్సియర్ గా చేయాలి, నువ్వు మధ్యాహ్నంలో పచ్చనట్టు ఉండకూడదు, సిన్సియర్ గా ప్రయత్నం చేయాలి. ఆ సిన్సియారిటీ అంటే శ్రద్ధ, శ్రద్ధవాన్ లభదే జ్ఞానం, ఆ శ్రద్ధ అనే 2 అక్షరాల్లో ఉందంతాను. కనుక నువ్వు చాలా సిన్సియర్ అటెంప్ట్ ఇవ్వాలి, ఫెయిల్ అయిపోతే అయిపోవచ్చు కాక, గురువు చూసుకుంటాడు అవన్నీ.
అదే అన్నారు కదా, నీ ఎఫర్ట్ ఇప్పుడు ఈ జీవితంలో అంటే నీతో ఏదన్నా వస్తుంది అంటే, ఈ మరణానంతరం బాడీ మరణానంతరం నీ కూడా ఏదన్నా వస్తుంది అంటే నువ్వు చేసిన ఎఫర్ట్ మాత్రమే
అంతే అంతే.
అంటే మిగతా అన్ని ఊడిపోతాయి కానీ నువ్వు చేసిన ప్రయత్నం నీ కూడా వచ్చేస్తుంది
అంతే
పొందే వరకు నీటికి నూర్చుదా. అందుకే భగవంతుడికి ఏమీ అక్కర్లేదు, నీకు నీకే ఇస్తాడని.
ఎప్పటికైనా సరే నీ ప్రవర్తనలో ఇన్ని చూసుకుంటే తప్ప నువ్వు చేయరు. మన సివిలైజ్డ్, సివిలైజ్డ్ అంటే నాగరికత, అంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది, ట్యాక్స్లు కట్టాలి కట్టాలి, రోడ్ రూల్స్ పెట్టింది పాటించాలి, నువ్వు సమాజంలో పొరుగువాడికి ఇబ్బంది పడకుండా నువ్వు జీవించాలి.
అవును,
రోడ్డు నాది కాదు అని ఇల్లంతా ఊడ్చేసి చెత్త రోడ్డు మీద పోసేయడం కాదు, పొరుగువాడికి సహాయపడాలి చేతనైనంత యథాశక్తి, ఇద్దరు కనీసం ఇబ్బంది కలిగించకుండా ఉండాలి ఎదుటివాడికి.
అవును,
అది వెల్ సివిలైజ్డ్ నాగరికత. ఇది చెయ్యకపోయినా సరే నీ జ్ఞానం రాదు.
అవును,
ఇది కూడా చేయాల్సిందే. సమాజం పట్ల నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించవలసిందే. వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, మూడు ధర్మాలు చేయాల్సిందే నువ్వు.
అవును అవును,
నూటికి 100%. అది వెల్ సివిలైజ్డ్ మైండ్, వెల్ కల్చర్డ్ మైండ్, సంస్కృతి. ఏదో హిందూ ధర్మశాస్త్రంలో పుట్టాం మనం, ఏదో కొంచెం ఒక దీపం పెట్టడం, ఒక పూజ చేయడం, ఒకటి ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళడం, పండగ నాడు కొంచెం దాన ధర్మం చేసుకోవడం కలిగినది. ఇవన్నీ మన సంస్కృతి, హిందూ ధర్మశాస్త్రంలో కొన్ని ఉన్నాయి, మాకు క్రైస్తవులకి కొన్ని ఉన్నాయి, మహమ్మదీయులకు కొన్ని ఉన్నాయి. ఏ ధర్మంలో పుట్టావో ఆ ధర్మంలో నీకు సంస్కృతి సభ్యత ఉన్నాయి. కొన్ని కొన్ని రూల్స్ పెట్టారు. యథాశక్తి, యథాశక్తి పెద్దలకు నమస్కరించాలి. పండగ నాడు, పుట్టినరోజు నాడు పెద్దలకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దల్ని ఎదిరించకూడదు, మాటకి మాట చెప్పకూడదు. ఇవో కొన్ని పెట్టారు రూల్స్, సాధ్యమైనంత వరకు అవన్నీ పాటించాలి. అది సంస్కృతి. పితృరుణం తీర్చుకోవాలి, దేవరుణం తీర్చుకోవాలి, అదేంటి సమాజ రుణం తీర్చుకోవాలి, శాస్త్ర రుణం తీర్చుకోవాలి, ఋషి రుణం తీర్చుకోవాలి. ఈ రుణాలు 5 రుణాలు. పితృరుణం అంటే తల్లిదండ్రులకు సేవ చేయడం, బతుకున్న తల్లిదండ్రులకు సేవ చేయడం, మరణించిన తర్వాత శ్రాద్ధ కర్మలు, వాళ్ళ పేరున దానం ధర్మం. 2, శ్రద్ధగా చేసేది శ్రాద్ధం. ఎవరికైనా ఇంత అన్నం పెట్టించు, ఇంత బట్టలు ఇవ్వి, ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టు వాళ్ళ పేరు మీద, అది కూడా పితృదేవతల రుణం కూడా తీర్చుకోవాలి. ఇవన్నీ మనసు ఉన్నంతకాలం చేయవలసిందే. మనసు నశించాక నీ ద్వారా జరుగుతాయి ఇవన్నీ.
ఎందుకంటే రెండు ఉండదు కాబట్టి, రెండు ఉన్నంత కాలం క్రమశిక్షణ ఉండవలసి
ఉండవలసింది. అందుకని తల్లిదండ్రులు గౌరవించడం, తల్లిదండ్రుల్ని సేవించడం, వాళ్ళకి అవసరమైన హెల్ప్ చేయడం, యథాశక్తి, అందుకని వాళ్ళు దుఃఖపడకుండా చూసుకోవడం, ఇవన్నీ పితృరుణం. దేవరుణం అంటే దేవతలకి, దేవతల్ని ప్రార్థించి స్తోత్రం చేసి వాళ్ళకి పూజలు చేసి దేవతల రుణం తీర్చుకోవాలట. ఋషి రుణం అంటే వాక్యాన్ని జీవించడమే. వాక్యాన్ని జీవిస్తే కానీ ఋషి రుణం తీరదు, ఋషి వాక్యాన్ని జీవించాలి. శాస్త్ర రుణం అన్న ఋషి రుణం అన్న రెండు ఒకటే.
రుణం
అది, ఈ రుణాలన్నీ తీర్చుకోవాల్సింది. ఇవన్నీ ధర్మాలను, రుణాలను, ఏదైనా ఇవన్నీ మనం చేసుకోవడం, ఇది మనకి శాస్త్రం చెబుతోంది కనుక ఇది వీటిని పాటించడం వెల్ వెల్ సివిలైజం, వెల్ కల్చర్డ్ మైండ్, వెల్ ప్యూరిఫైడ్ మైండ్, కల్మషం లేకుండా జీవించడం, కల్మస్వార్థం లేకుండా జీవించడం, వెల్ ప్యూరిఫైడ్ మైండ్. దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. ఆశ లేకుండా పనిచేయ అన్నారు నాన్నగారు. ఆశ లేకుండా పనిచేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, ప్యూరిఫైడ్ మైండ్ వస్తుంది. ఇవన్నీ కూడా ప్యూరిఫైడ్ మైండ్ కోసమే చేయాలి. చిత్తశుద్ధి అనే గేట్లోంచి బ్రహ్మంలో ప్రవేశించగలం మనం.
అవునండి, అవును.
గమ్యం మాత్రం ఎన్నడూ మర్చిపోకూడదు, సాధన ఎన్నడూ విడిచిపెట్టకూడదు. గురువుకి నీ జీవితాన్ని అంకితం చేసే ఈ వాక్యం నాకు చాలా ఇష్టం అమ్మా. గురువు ఎందు విశ్వాసం చెదరకుండా చూసుకో, గురువు స్మరణ జరిగేలాగా చూసుకో, గురువు ట్రూ లవ్ గురువు పట్ల. నా పిల్లల పట్ల నాకు ప్రేమ ఉంది అంటే పనిలో చూపిస్తాను ఆ ప్రేమని. ఇలా గురువు పట్ల నీకున్న ప్రేమని పనిలో చూపించు గురువు, చెయ్యమన్నట్టు చేయి, వద్దన్న పని మాని, చెయ్యమన్న పని చేయి, వద్దన్న పని మాని, యథాశక్తి చేయి, పరుగులే పెట్టక్కర్లా. కానీ నిరంతర గమ్యం ధ్యాసలో గురువు మీద విశ్వాసంతో గురువు చెయ్యమన్న పని చేస్తూ వద్దన్న పని మానేస్తూ గురువు స్మరణలో నీ దేహం ద్వారా పని జరిగేలాగా మనం జీవించడానికి చిన్న ప్రయత్నం చేసి మళ్ళీ శరణాగతే, తండ్రి నన్ను అలా జీవింపచేయి, తండ్రి నన్ను అలా జీవింపచేయి అని ఆయన ప్రార్థిస్తూ గమ్యాన్ని మరచిపోకుండా శివవాకరగానే నాడు కంగారం పడకు. నాన్నగారు ఎప్పుడో ఆశీర్వదించేస్తారు, మన అనేక రకాలుగా ఆశీర్వదించారు, మీ అందరికీ జ్ఞానం వచ్చేస్తుందమ్మా, మీ అందరికీ మోక్షం వచ్చేస్తుందమ్మా, ఏసీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఎక్కేశారమ్మా, టైం వచ్చినప్పుడు ఏసీ దింపుతాడమ్మా, కొట్టి మరీ దింపుతాడమ్మా, నేను లేపి తట్టి లేపి దింపుతాడమ్మా అని నాన్నగారు మనకి ఇచ్చేసారు,
అభయం ఇచ్చేసారు.
వాడకి ఇచ్చి తీసుకెళ్ళిపోదామమ్మా, సాధన చేసినమ్మా అని లేదు, సాధన చేయను అంటే సాధన చేయదని కాదమ్మా, యథాశక్తి చేయమని. నువ్వు వాడు సాధన చేసినమ్మా అని లేదు, చేయనమ్మా అని లేదంటే స్మరణ చేస్తూ ఉండాలి నువ్వు, మరి అది కూడా సాధనే. గురువు స్మరణలో గురువు ఎందు విశ్వాసం, ఆ విశ్వాసం ఒక్కటి పోషించుకోను గురువు మీద, విశ్వాసం ఒక్కటి పోషించుకుని ఆయన మీద భారం వేసి నువ్వు జీవిస్తూ ఉండు. యథాశక్తి సోమర్ తెలియకుండా చేసే మహాపాపం సోమరిపోతాను, నాన్నగారు చెప్పారు. కనుక ఎన్నడూ సోమరిపతి కావద్దు, నీ కేటాయించిన పనిని ప్రేమగా చేయి, యాంత్రికంగా కూడా చేయకూడదు, ప్రేమగా చేయి, శ్రద్ధగా చేయి, యథాశక్తి చేయి, ఫలితం ఆశించకుండా చేయి, వచ్చిన ఫలితానికి పొంగిపోకుండా కుంగిపోకుండా ఉండు, పని బంధించకూడదు, ఫలితం బంధించకుండా చూసుకుంటూ ఉండు. అక్కడ శరణాగతే, ఏదైనా ఈశ్వర సంకల్పం ప్రకారం ఈ పని నాకు ఈశ్వర సంకల్పం ప్రకారం వచ్చింది, ఈ ఫలితం నాకు ఈశ్వర సంకల్పం ప్రకారం వచ్చింది, ఈశ్వర సంకల్పాన్ని గౌరవిస్తూ వర్తమానంలో శాంతిగా ఉండడమే శరణాగతి. పని మానకూడదు, పనికి జ్ఞానానికి ఎన్నడూ విరోధం లేదు, సమర్పతనానికి జ్ఞానానికి బద్ధ విరోధం పొందలేము సమర్పతనంతో, తమో గుణం అది. కనుక పని మానకూడదు, స్మరణ మానకూడదు, విశ్వాసం మానకూడదు, యథాశక్తి సమాజానికి చేస్తూ ఉండాలి, కర్తవ్య కర్మలు చేస్తూ ఉండాలి, భగవతుడి స్మరణ కూడా చేస్తూ ఉండాలి, పొరుగువాడికి అతనికి సహాయం చేస్తూ ఉండాలి. లేదా సర్వభూత హితే రతాహ, కనీసం అందరు క్షేమం కోరుకుంటూ ఉండాలి మనసులో, భావదారిద్రం పనికి రాదు, అలా చేసుకుంటే వెల్ ప్యూరిఫైడ్ మైండ్ వచ్చి నువ్వు బ్రహ్మంలో ప్రవేశిస్తావు. విశ్వాసం ఒక్కటి పోషించుకో, నీ రెస్పాన్సిబిలిటీస్ తన రెస్పాన్సిబిలిటీస్ చేసుకుంటాడు, నీ పని తన పని చేసుకుంటాడు, నీ బెంగలు తన బెంగలు చేసుకుంటాడు భగవంతుడు. కనుక ఆయన మీద భారం వేసి మనం చేసే పని మనం చేసుకుంటూ ఉండాలి. కనుక కదా నువ్వు విశ్వాసాన్ని పోషించుకుంటే పిల్లలు జారుడు పడ్డ జారినట్టుగా తేలికగా జీవుడు హృదయంలోకి జారిపోతాడు. ఏమిటి గమ్యం, రమ్యం దిశగా పనిచేయాలమ్మా, నీకు భాష్యమైన కోరికలు దిశగా పనిచేయకూడదు, బాడీ సెంటర్గా పనిచేయకూడదు, గాడ్ సెంటర్గా పనిచేస్తూ ఉండాలి నువ్వు. ఉద్దేశం ఎప్పుడు గమ్యమే, హృదయంలో స్థిరపడమే, హృదయంలో నిలబడకండడం, ఉన్నానుగా ఉండడం, గమ్యం అస్సలు మర్చిపోకూడదు. గమ్యం ధ్యాసలో పనిచేయడమే ధ్యానం. అక్కడ ఒక పొలిటీషియన్ గెలవడం కోసం ఏం మాట్లాడినా, ఏం పని చేసినా, ఏం ఆలోచించినా గెలవడం కోసమే చేస్తాడట, మనోవాక్కాయ కర్మలు అన్ని దానికోసమే పనిచేస్తాయట. అలా నీ మనోవాక్కాయ కర్మలు గమ్యం వైపుగా ప్రయాణం చేయడం కోసమే పని చేయాలి, అది అనుక్షణం గమనించుకుంటూ ఉండాలి. నువ్వు విశ్వాసాన్ని పోషించుకుంటూ ఉంటే, గురువు మీద విశ్వాసాన్ని పోషించుకుంటూ ఉంటే, ఆవు మాయను లాకేసినట్టుగా, దూడ మీద మాయను నాకేసినట్టుగా నీ బాహ్య బలహీనతలన్నీ వాడు నాకేస్తాడు. అంటే స్మరణ విడిచిపెట్టకూడదు, శరణాగతి విడిచిపెట్టకూడదమ్మా. అక్కడ నువ్వు స్మరణ విడిచిపెట్టకుండా శరణాగతి విడిచిపెట్టకుండా ఉంటే నువ్వు కర్తవ్య కర్మలు మానేద్దామన్నా మానేయలేవు. నువ్వు కర్తవ్య కర్మలు మానేసి నీ జపం చేస్తున్నా ధ్యానం చేస్తున్నానంటే కుదరదు. అందుకని నీ దేహ ప్రారంభంలో నీ కేటాయించిన పని చేసుకుంటూనే సైమల్టేనియస్గా వసన ప్రక్షాళనం చేసుకోవాలి. అలా చేస్తుంటే గురువు హృదయ నిండుగా నీ మీద వర్షం లాగా కురిసి మన హృదయంలో తప్పనిసరిగా నిలకడ చెందుతాము, సందేహము లేదు. అటువంటి గురువు, అటువంటి దైవము ఆయన ఎలా జీవించి చూపించారమ్మా. ఆయన పనిచేసి పొందవలసింది ఏమీ లేకుండా రోజుకు 12 గంటలు బోధించారు నాన్నగారు. జ్ఞాని కూడా యజ్ఞ దాన తపస్సులు విడిచిపెట్టకూడదు, చేస్తూనే ఉండాలి. అప్పుడు గురువు కృతజ్ఞతలు చెప్పుకున్న వాళ్ళం అవుతాం మనం. గురువు ఎలా ప్రేమించారు, ఆయన విశ్వాన్ని ప్రేమించారు. పోనీ నీకు నీ ఎదుర్కొంటా వచ్చిన 10 మందిని ప్రేమించు, నువ్వు సమానంగా ప్రేమించు. హృదయపూర్వకంగా వాళ్ళ క్షేమం కోరుకో. వాళ్ళకు కూడా భక్తి కలగాలి, వాళ్ళకు కూడా గురువు దొరకాలి, వాళ్ళకు కూడా శాస్త్రీయంది విశ్వాసం కదరాలి, గురువు వాక్యాలు ఎందుకు విశ్వాసం కదా. ప్రార్థించడానికి భావ దరిద్రం ఉండకూడదు. ప్రేమ ప్రేమించాలి. మన పిల్లల క్షమ ఎలా కోరుకుంటామో అలా ప్రేమించాలి. నీ కాంటాక్ట్లోకి వచ్చిన వాళ్ళని కనీసం అలా, అప్పుడు గురువు కృతజ్ఞత. అది చాలా బాగుంటుందమ్మా. ఠాగూర్ గారు చెప్తారట, దీంతో ముగిస్తాను. ఠాగూర్ గారు చెప్తారట, శివుడు వెళ్ళిపోతూ వెలుగిమ్మని అడిగాడట, నేను వెళ్ళిపోతున్నాను అవతల భాగానికి, ఇక్కడ చీకటి వస్తుంది ఈ భూభాగానికి, వెలిగిమ్మంటే ఒక కిరసనాయిల దీపం అందిట. శివుడా, నువ్వు కోట్ల మందికి వెలిగిస్తున్నావు, నేను నీకు లేక కోట్ల మందికి నేను వెలిగి ఇవ్వలేను, కానీ నేను నలుగురికి వెలిగిస్తారు, నువ్వు చేసే పని నేను చేస్తాను, నువ్వు వెలిగిస్తున్నావు కనుక నేను కూడా వెలిగించే పని చేస్తాను, నువ్వు కోట్ల మందికి ఇస్తే నేను నలుగురికి ఇస్తాను వెలుగు, కానీ నువ్వు వెళ్ళిరా, నేను నువ్వు చేసే పని నేను చేస్తాను అందట కిరసనాయిల దీపం. అలాగా నాన్నగారి విశ్వప్రేమ, మనం కిరసనాలు చెప్పలేక నలుగురిని ప్రేమిద్దాం, మన భక్తుల్ని ప్రేమిద్దాం, అందరినీ సమానంగా ప్రేమిస్తాం, చిన్న ప్రయత్నం చేసి గురువుని ప్రార్థిద్దాం, అలా ప్రేమించే శక్తిని ఇవ్వమని. తప్పనిసరిగా గురువు తన్ని మన ఒళ్ళోకి తీసుకుంటాడమ్మ. మనం గురువు గర్భంలోనే మనం జీవిస్తున్నాం, గురువు స్మరణలోనే మనం జీవిస్తున్నాం, సందేహం లేదు. కనుక ఆయనకి ఆయన జీవితమే మనకు ఆదర్శం. ఆయన నామాన రూపం జీవితం బోధ, ఇదే మనకు ఆదర్శం. వాటిని పట్టుకుని తప్పనిసరిగా తరించి తీరతాం. అటువంటి గురువు, అటువంటి దయామయుడైన గురువు, అటువంటి ప్రేమ స్వరూపుడైన గురువు. కనుక నీట హిమముగా ప్రేమాకారు నీలో నన్ను ప్రేమగా కరగ బ్రో. మన ఒక ఆస్ట్రేలియా లాస్ట్ అమ్మా, ఆస్ట్రేలియా భక్తుడు ఒకళ్ళకి నాన్నగారు ఉత్తరం రాశారట. 4 రోజులు గడిపారట అరుణాచలంలో. గడిపి నాన్నగారు, నేనేం సాధన చేసుకుంటున్నాను అంటే, పుస్తకాలు కొనుక్కు తెచ్చుకున్నాను భగవాన్వి, భగవాన్ పుస్తకాలు కొనుక్కుని తెచ్చుకున్నాను, అవి కాదు నాన్నగారు, నాకు ప్రేమించడం అంత చేత కాదు, కానీ మీరు నన్ను ఎలా ప్రేమించారో ఆ ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కూడా నా అహంకారం కరిగిపోతుందని రాశాట ఒక ఆస్ట్రేలియా భక్తుడు. పొద్దునే ఉపన్యాసం చూస్తున్నారు నాన్నగారు,
చాలా బ్యూటిఫుల్,
చాలా బాగుంది. అందుకని ఈ నాన్నగారి ప్రేమను ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామమ్మా అంతే. కానీ గురువు జీవించి ఆదర్శంగా చూపించిన రీతిలో యథాశక్తి మనం జీవించడానికి చిన్న ప్రయత్నం చేసి శరణాగతి చేయాలి. అలా జీవింపచేయి తండ్రి నన్ను, అప్పుడు మనం గురువు కృతజ్ఞతలు చెప్పుకున్న వాళ్ళం అవుతాం. గురువు తన చుంటి చేతన స్థాయిలో ఉన్నాడో ఆ చైతన్య స్థాయిలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చిన్న ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి. మనసు నశించే వరకు ఎఫర్ట్ ఈజ్ నీడెడ్, తర్వాత నీ దేహం ద్వారా జరుగుతుంది పని. యజ్ఞదాన తపస్సులు నీ దేహం ద్వారా జరుగుతాయి. ఆ స్థితి వచ్చే వరకు యజ్ఞదాన తపస్సులు విడిచిపెట్టకూడదు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
థ్యాంక్ యూ ఆంటీ. సమగ్రంగా మొత్తం ఎక్స్పీరియన్సెస్ఏ కాదు, సబ్జెక్టే కాదు, పాయింటర్సే కాదు, ఐ మీన్ చాలా హోల్ హార్టెడ్గా సమగ్రంగా చెప్పారు. చాలా బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మిమ్మల్ని రెగ్యులర్గా ప్లాట్ఫామ్లోకి మరి తేవల్సి వస్తుంది ఆయన దయ వల్ల.
ఏదైనా నో ప్రాబ్లం.
అలాగే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, గ్రీష్మ అండ్ మాధవి.